Kaya Bhutale Srimate Bhakti Vedanta Swamin Iti Namine Namaste Saraswate Deve Gauravani Pracharine Nirvishesha Shunyavadi Paschatyade Namaste Gauravani Pracharine Nirvishesha Shunyavadi Paschatya Deshatarine Jai Shri Krishna Chaitanya Prabhu Nityananda Sri Advaita Gadadhar Sri Vasadi Gaur Bhakta Brunda Jaya Shri Krishna Chaitanya Prabhu Nityananda Sri Advaita Gadadhar Sri Vasadi Gaur Bhakta Brunda Hare Krishna, Hare Krishna, 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 Hare Hare. Hare Rama, Hare Rama, 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 Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna, Krishna Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Rama, Hare Rama, Rama. Hare Krishna, Hare Krishna, 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 Hare Hare. Hare Rama, Hare Rama. Rama Rama Hare Hare Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama Rama Hare Krishna, Hare Krishna, 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 Hare Hare. Hare Rama, Hare Rama, 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 Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna. Krishna Hare 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 Rama Hare Rama Rama Hare Krishna Hare Krishna 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 Hare 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 Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare,
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare,
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare,
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare,
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare,
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Jaya Prabhupada, 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 Asila Prabhupada.
Jeev Jago, Jeev Jago. Gora Chanda Bole Ji Jago, Ji Jago Kota Nidra Maya Pishachira Ole Kota Nidra Maya Vishachira kole Madhiva boli aese samsara bhitare Boliyar ohile tumi avidyar abhare তোমারে লইতে আমি হই নবতারা, আমি বিনা বন্ধু আর কে আছে তোমার, এনেছি অসাধি মায়া নাশিবার লাগি, হরি নাম মহামন্ত্র লও তুমি মাগি, ভক্তি বিনোদ প্রভু চরণে পারিয়া, ভক্তি বিনোদ প্রভু চরণে পড়িয়া, সে হরি নাম মন্ত্র লইল মগিয়া, সে হরি নাম মন্ত্র লইল মাগিয়া, হরে কৃষ্ণ হরে কৃষ্ণ 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 হরে হরে, হরে রাম হরে রাম 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 হরে হরে, হরে কৃষ্ণ হরে কৃষ্ণ 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 হরে হরে, হরে রাম হরে রাম 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 হরে হরে, হরে কৃষ্ণ হরে কৃষ্ণ 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 হরে হরে, হরে রাম হরে রাম 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 হরে হরে, হরে কৃষ্ণ হরে কৃষ্ণ 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 হরে হরে, হরে রাম হরে রাম 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 হরে হরে, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Jaya Radha Madhava Kunja Vihari. Jaya Radha Madhava Kunja Vihari. Gopi jana vallabha girivara dhari. Jai Gopi jana vallabha girivara dhari. Yashoda Nandana Braja Janaranjana. Yashoda Nandana Braja Janaranjana. Yashoda Nandana Braja Janaranjana. Yamuna Tira Vanachari. Yamuna Tira Vanachari. Jaya Radha Madhava Kunja Vihari. Jaya Radha Madhava Kunja Vihari. Jaya Gopi Jana Vallabha Girivara Dhari. Jai Gopi Jana Vallabha Girivara Dhari. Yashoda Nandana Braja Janaranjana. Yashoda Nandana Braja Janaranjana. Yamuna Tira Vanachari. Yamuna Tira Vanachari. హయ రాధా మాధవ కుంజ బిహారీ హయ రాధా మాధవ కుంజ బిహారీ Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Jaya Radha Govinda Ashta Sakhi Vrinda Shri Radhe Jaya Radha Madan Mohan Radha Madan Mohan Radhe Jaya Jagannatha, Jagannatha, Baladeva, Jaya Subhadra. Jaya Goranita, 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 Jaya Goranita. Jaya Giri Govardhan, Giri Govardhan, Giri Govardhan, Jaya Giri Govardhan. Jaya Jaya Prabhupada, 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 Prabhupada.
జయ విష్ణుపాద పరమహంస పరివ్రాజకాచార్య అష్టోత్తరశత శ్రీ శ్రీమతి డివైన్ గ్రేస్ లభై చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదకి జయ అనంత కోటి వైష్ణవ బృందకి జయ నామాచార్యుల హరిదాస్ ఠాకూర్ కి జయ ప్రేమ సె కహో శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత కదాధర శ్రీవాసతి గౌర భక్త బృందకి జయ శ్రీ శ్రీ రాధా కృష్ణ గోప గోపినాథ్ శ్యామకుండ రాధా కుండ గిరి గోవర్ధన్ కి జయ మధురా బృందావన్ ధామ్ కీ జాయ్ నవదీప్ మాయపుర్ ధామ్ కీ జాయ్ పురుషోత్తమ క్షేత్ర జగన్నాథ్పురి ధామ్ కీ జాయ్ తిరుమల తిరుపతి ధామ్ కీ జాయ్ గంగమా యమునమాయ కీ జాయ్ బృందదేవి తులసి మహారాణి కీ జాయ్ శ్రీహరినామ సంకీర్తన్ కీ జాయ్ Srila Prabhupada Transcendental Book Distribution ki jai, their most merciful Lordship Shri Shri Radha Govinda Ashtasakhi Vrinda ki jai, Shri Giriraj Maharaj ki jai, Shri Chaitanya Chandra Mahaprabhu ki jai, Gaur Premanande, all glories to the symbol devotees, all glories to the symbol devotees, all glories to the symbol devotees, all glories, all glories, all glories to Shri Guru and Gauranga, all glories to Srila Prabhupada ki jai. దయచేసి ఎట్టి నేను చూడండి అందరూ తీర్థకృష్ణదాస్ రోజు ఫిఫ్త్ కదా మహావదన్య గౌరదాస్ అకించన సారీ అఖిలాత్మ జనార్దన్ దాస్ భక్త కేశవ భీమచ్యుత దాస్ భక్త మణికంఠ భక్త శివలింగం భక్త రఘు హరిచరణ దాస్ భక్త సతీష్ ఏమేంటి సతీష్ సెకండ్ బ్యాచ్ మారిపోయాడు ఏంటి ఇందులో ఉండేవాడు కదా ఇప్పుడు ఏమి ఆప్షన్ చేయాలా లేకపోతే ఉన్నాడు కదా మధ్యలో మళ్ళీ చేంజెస్ ఏమైనా జరిగినాయా అందువల్ల అతను కూడా చేంజ్ చేయడా విజయ వెంకటేష్ దాస్ భక్త వెంకటేశ్వరరావు భక్త సిద్ధార్థ భక్త రాధేశ్యాం భక్త తులసీనారాయణ్ శ్రీ హరి రిషికేష్ దాస్ నీలాచల్ నారాయణ్ దాస్ గోకులేశ్వర గోవింద దాస్ ముకుంద హరిదాస్ శ్రీ రూపానుగ దాస్ భక్త సత్యనారాయణ రోహిణి సుత బలదేవ్ దాస్ అవుట్ ఆఫ్ స్టేషన్ మీ పేరు లాస్ట్ బ్యాచ్ లోనా ఈ బ్యాచ్ లోనా చేంజింగ్ సో షుడ్ ఐ యాడ్ యువర్ నేమ్ హియర్ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం అజ్ఞానతిమిరందస్య జ్ఞానాంజనశలాకయా చక్షురుమిళితం యేన తస్మై శ్రీగురవే నమః శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదామయ్యం దదాతి స్వపదాంతికం వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధువైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయితే గిరీం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారినాం గత వారం ఇచ్చినటువంటి ఎక్సర్సైజులు చేశారా ప్రయత్నం చేశారా సో గత వారం మనం చెప్పుకున్నటువంటివి సారీ గుర్తు చేసుకోవడం కోసం గత వారం దేని గురించి చెప్పుకున్నాం, మన ముఖ్యమైనటువంటి శ్రద్ధ గురించి చెప్పుకున్నాం. శ్రద్ధ ఎన్ని రకాలైనటువంటి శ్రద్ధ గురించి చెప్పుకున్నాం, 3 times, 3 రకాలు. ఒకటి ప్యూర్ ఫెయిత్, మిక్స్డ్ ఫెయిత్ అండ్ బ్లైండ్ ఫెయిత్. తెలుగులో చెప్పుకోవాలంటే స్వచ్ఛమైన శ్రద్ధ, మిశ్రమమైన శ్రద్ధ, తర్వాత గుడ్డి శ్రద్ధ. ఈ శ్రద్ధ అనేటువంటిది ఎందుకు ఇంపార్టెంట్ అనుకున్నాం, శ్రద్ధ గురించి ఎందుకు మనం మాట్లాడుకోవాల్సి వచ్చింది, శ్రద్ధ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నవవిధ భక్తిలో మొట్టమొదటి శ్రద్ధ, నవవిధ కాదు అష్ట నవవిధ భక్తి కరెక్టే, బట్ ఇందులో 8 అంచెలు ఉన్నాయి. ఆదో శ్రద్ధ తథా సాధు సంఘ తథా భజన క్రియ. మనందరం కూడా మనందరి యొక్క గోల్ ఏమిటి, కృష్ణ ప్రేమ అని అనుకుంటాం కదా. మనం రోజు కూడా మనం అఫెన్సెస్ అపరాధాలు మనం చెప్పేటప్పుడు కృష్ణ ప్రేమ అంటాం. అంటే మనందరి యొక్క లక్ష్యం, ఇవన్నీ చేయడానికి ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏమిటంటే భగవంతుని ప్రేమ పొందడం. భగవంతుని ప్రేమ పొందడానికి మొదలయ్యేది ఎక్కడి నుంచి మొదలవుతుంది? అదో శ్రద్ధ. ఇంతకుముందు మనం అనుకున్నాం, శ్రద్ధ గనక ప్యూర్ గా ఉంటే మనకు వచ్చేటువంటి ఫలితం ప్యూర్ గా ఉంటుంది. శ్రద్ధ గనక ప్యూర్ గా లేకపోతే వచ్చే ఫలితం ప్యూర్ గా ఉండదు. కాబట్టి మనం దేంతో అయితే డీల్ చేస్తున్నామో అది ప్యూర్ గా ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. మనం డీల్ చేసే శ్రద్ధ ప్యూర్ గా ఉండాలి. సో ప్యూర్ ఫెయిత్ అంటే ఏమిటి అనేటువంటి దాని గురించి చర్చ చేశాం మనం లాస్ట్ టైం. ఎవరైనా చెప్పగలరా ప్యూర్ ఫెయిత్ అంటే మీరు ఎలా చెప్పగలుగుతారు, డిఫైన్ చేయగలుగుతారు ప్యూర్ ఫెయిత్? అది ఉదాహరణ, తల్లి తన తండ్రి గురించి, తల్లి తన కొడుక్కి తన తండ్రి గురించి చెప్పడం అనేటువంటిది ఉదాహరణ. బట్ డిఫైన్ చేయాలంటే ఎలా చేయొచ్చు? ప్రామాణికమైనటువంటి వ్యక్తుల ద్వారా వచ్చేటువంటి శ్రద్ధ, ప్రామాణిక వ్యక్తులు ఇచ్చేటువంటి శ్రద్ధ, అది ప్యూర్ ఫెయిత్. ప్రామాణికమైనటువంటి వ్యక్తులు ఇచ్చే శ్రద్ధ ప్యూర్ ఫెయిత్ అనడానికి మనం ఉదాహరణలుగా 2 ఉదాహరణలు చెప్పుకున్నాం. ఇంకా చాలా చెప్పుకోవచ్చు బట్ 2 ఉదాహరణలు చెప్పుకున్నాం. ఒక ఉదాహరణ ఏమిటి, తల్లి బిడ్డకి తన తండ్రి గురించి చెప్పడం, అది ఒక ఉదాహరణ. ఇంకో ఉదాహరణ చెప్పుకున్నాం మీకు గుర్తుందో లేదో, ఆకాశవాణి రేడియో. ఇప్పుడు మనకి రేడియోలో ఏ ప్రోగ్రాంలు వస్తాయనేటువంటిది ఎవరు చెప్పాలి? వేరే ఎవరో చెప్తే కుదరదు, రేడియో వాళ్లే అనౌన్స్ చేయాలి. ఈరోజు లేదా ఇప్పుడు మారిపోయింది టీవీ కదా, టీవీలో ఫలానా రోజు ఫలానా సినిమా వస్తుందని వాళ్ళు ముందే అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు కదా. ఫలానా ఛానల్లో ఫలానా గంటకి ఫలానా 8 గంటలకి ఫలానా ఈ సినిమా వస్తుంది అని చెప్పేసి వాళ్ళ ముందే. సో అదే మనం తీసుకోగలం, కానీ వేరే ఎవరు చెప్పినా కూడా మనం తీసుకోవడానికి వీల్లేదు. వేరే ఎవరో ఇంకో వ్యక్తి చెప్పారు లేదా ఇంకో ఛానల్లో ప్రసారం అయిందనుకోండి, దాన్ని మనం తీసుకోలేం. ఏ ఛానల్కి ఆ ఛానల్ తీసుకోవాలి. అలాగే సో ఇది ప్యూర్ ఫెయిత్ అంటే ఒక అథారిటీస్, దేనికి సంబంధించినటువంటి అథారిటీస్ చెప్తే అది ప్యూర్ ఫెయిత్ అవుతుంది, దాన్ని స్వీకరించడం ప్యూర్ ఫెయిత్ అవుతుంది. ఇంకా అలాంటి ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవాలనుకుంటే, ఒక గణిత శాస్త్రం గురించి మనం వినాలనుకుంటే ఎవరి దగ్గర నుంచి వినాలి? గణిత శాస్త్రంలో ప్రావీణ్యం పొందినటువంటి వ్యక్తి దగ్గర నుంచే వినాలి, కానీ ఫిజిక్స్ లో ప్రావీణ్యం పొందినటువంటి వ్యక్తి దగ్గర నుంచి మనం వినలేము, ఎందుకంటే అతడు అందులో నిష్ణాతుడు కాదు కాబట్టి. సో గణితానికి ఎవరు అథారిటీ? వాళ్ళు. లేదా ఇలా మనం చెప్పుకుంటూ పోతే అంటే మీకు ఒక ఐడియా రావడం కోసం ఇవన్నీ చెప్తున్నాను. ఇప్పుడు చెస్ గురించి చెప్పాలంటే ఎవరు? విశ్వనాథన్ ఆనంద్ గురించి మనం అతడు చెప్తే మనం నేర్చుకోవచ్చు. నేను చెస్ గురించి చెప్తానని నన్ను నా దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి మూర్ఖత్వం అవుతుంది, ఎందుకంటే అతడు నిష్ణాతుడు, అందులో ప్రావీణ్యుడు, అందులో పూర్తిగా అర్హత సాధించినటువంటి వాడు. సో ఈ రకంగా అయితే ఇదంతా కూడా ప్యూర్ ఫెయిత్ అని నేను అనను. ఎందుకనంటే ప్యూర్ ఫెయిత్ అని అంటున్నాము అంటే ప్యూర్ మెసేజ్ తో కనెక్ట్ అయినటువంటిది ప్యూర్ ఫెయిత్. ఇవన్నీ కూడా ఏంటంటే ప్యూర్ మెసేజ్ తో కనెక్ట్ అయినటువంటి కావు. ఈ భౌతికమైనటువంటి ఎగ్జాంపుల్ మనకు ఒక ఐడియా రావడం కోసమే గాని వీళ్ళెవరు కూడాను భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని అందించడానికి అర్హులు కారు. అర్థమవుతుంది కదా. బట్ వీళ్ళెవరు? అథారిటీస్. మెటీరియల్ నాలెడ్జ్ లో వీళ్ళు అథారిటీస్. ఎలాగైతే మెటీరియల్ నాలెడ్జ్ లో అంటే భౌతిక జ్ఞానంలో ఎలాగైతే అథారిటీస్ ఉన్నారో, ఆధ్యాత్మిక జ్ఞానంలో అథారిటీస్ దగ్గర నుంచి మనం గనక ఈ యొక్క జ్ఞానాన్ని స్వీకరించినట్లయితే, శ్రద్ధను స్వీకరించినట్లయితే, ఆ శ్రద్ధనే ఉంటారు ప్యూర్ ఫెయిత్ అని అంటారు. సో అలాంటి అథారిటీస్ ఎవరు? ఆధ్యాత్మిక జ్ఞానం పొందడానికి మనకి శ్రద్ధనిచ్చే అథారిటీస్ ఎవరు? ఎవరు వాళ్ళు? ముగ్గురున్నారు కదా, ఎవరా ముగ్గురు? గురు, సాధు, శాస్త్ర. సో గురు, సాధు, శాస్త్ర యుతంగా ఏదైనా మనకి చెప్పబడితేనే దాన్ని మనం ప్రమాణంగా స్వీకరిస్తాం. అది దాని మీద మనం నమ్మకం ఉంచి దాని మీద మనం యాక్ట్ చేసినట్లయితే మనం దేనితో యాక్ట్ చేస్తున్నట్టు? ప్యూర్ ఫెయిత్ తో యాక్ట్ చేస్తున్నట్టు లెక్క. గురు, సాధు, శాస్త్రయుతంగా చెప్పిందా? గురు, సాధు, శాస్త్ర చెప్పినటువంటి ప్రామాణికమైనటువంటి జ్ఞానాన్ని మనం ఎక్స్పెరిమెంట్ చేసి తెలుసుకోవాలి అనుకోవడం సరి అయిందా కాదా? గురు, సాధు, శాస్త్రయుతంగా మనకి వచ్చినటువంటి జ్ఞానాన్ని లేదా ఆ శ్రద్ధని దానికి మనం పరీక్ష పెడుతున్నాం అనుకోండి, ఆ శ్రద్ధని మనం దేనికి ఎలాంటి పరీక్ష పెడుతున్నాం మనం? గురు, సాధు, శాస్త్రయుతంగా వచ్చినటువంటి దాని మీద శ్రద్ధ పెట్టకుండా దాన్ని మనం దీనికి ఒక అనుమాన ప్రమాణానికి లేకపోతే ఒక ఆర్గ్యుమెంట్ రీజనింగ్ కి గనక మనం దాన్ని గురి చేసామనుకోండి ఆ ఫెయిత్ ని, అప్పుడు ఆ ఫెయిత్ పూర్తిగా దేని మీద ఆధారపడి లేదు, ప్యూర్ ఫెయిత్ మీద ఆధారపడి లేదు. దేని మీద ఆధారపడినట్టు అయిపోతుంది? మిక్స్డ్ ఫెయిత్ మీద ఆధారపడి. దానికి ఉదాహరణగా ఒకటి చెప్పుకున్నాం, గుర్తుంది కదా? దానికి ఉదాహరణగా ఒకటి చెప్పుకున్నాం, ఏమిటది? ఏంటిది? డిఎన్ఏ టెస్ట్. తల్లి చెప్పింది ఆల్రెడీ ఫలానా వ్యక్తి నీ తండ్రి అని చెప్పేసి అంది అంటే మనం దాన్ని ఒప్పుకున్నాం కానీ పూర్తి ఫెయిత్ మనకి రాలే. పూర్తి ఫెయిత్ ఎప్పుడు వచ్చింది? డిఎన్ఏ టెస్ట్ పాజిటివ్ అని తేలితే అప్పుడు వచ్చింది ప్యూర్ ఫెయిత్. అయితే ఫెయిత్ నీకు తల్లి చెప్పిన మాట మీద ఉందా, టెస్ట్ మీద ఉందా? సో అందుకే ఇదే చాలా ముఖ్యమైన పాయింట్. నేను మన హోల్ ప్రాసెస్ అంతా కూడా ఇలాగ అయిపోతుంది. దీన్ని ఇలా అవ్వకుండా మనం జాగ్రత్త పడాలంటే ఇది చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి. మనకి ఫెయిత్ ఎక్కడి నుంచి వస్తుంది అని నేను ప్రశ్న వేశాను మీకు, గుర్తుందా? ఫస్ట్ మనకి ఫెయిత్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఫెయిత్ అనేటువంటిది ఎక్స్పెరిమెంటల్ గా అందరికీ జరిగింది కాబట్టి నాకు కూడా జరుగుతుందన్న నమ్మకం వల్ల, లేకపోతే నేను ప్రత్యక్షంగా చూస్తే తప్ప నేను దీన్ని స్వీకరించనని అనేటువంటి కన్విక్షన్ వల్ల వస్తుందా, లేకపోతే శాస్త్రం ఇది సత్యం అని చెప్తుంది కాబట్టి ఇది సత్యం అయ్యే తీరుతుంది, నాకు ఇప్పుడు అవగతం అయినా అవ్వకపోయినా ఇది సత్యం అని శాస్త్రం చెప్పింది కాబట్టి ఇది సత్యమై తీరుతుంది అనేటువంటి భావనతో ముందుకు వెళ్లడం, అది ప్యూర్ ఫెయిత్. బట్ మనం ఏం చేస్తున్నాం? వీఆర్ సబ్జెక్టింగ్ దట్ ప్యూర్ ఫెయిత్ టు ఎక్స్పెరిమెంటేషన్. వీఆర్ సబ్జెక్టింగ్ దట్ ప్యూర్ ఫెయిత్ టు ఎక్స్పెరిమెంటేషన్ అంటే అర్థమైందా ఈ మాటకి అర్థం? తెలుగులో ప్యూర్ ఫెయిత్ ని దేనికి మనం గురి చేస్తున్నాం? ఎక్స్పెరిమెంట్ గురి చేస్తున్నాం. ఎలాంటి? ఒక భౌతికమైనటువంటి ఎక్స్పెరిమెంట్ కి గురి చేస్తున్నాం. అది చేయాల్సిన అవసరం ఉందా? చేయాల్సినటువంటి అవసరం లేదు. కావాలంటే ఈ లాజిక్ రీజనింగ్ ను ఉపయోగించుకో, కానీ దానివల్ల దీన్ని ప్రూవ్ చేయకు. దీన్ని ప్రూవ్ చేయడానికి దాన్ని ఉపయోగించుకో. రెండింటికి తేడా ఉంది, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దీన్ని ప్రూవ్ చేయడానికి దాన్ని ఉపయోగించుకో, కానీ దానివల్ల దీన్ని ఇది ప్రూవ్ అయిందని మాత్రం చెప్పకు. అర్థమైందా రెండింటికి తేడా? అర్థమైన వాళ్ళు చేయలేదండి. మిగిలిన వాళ్ళకి అర్థం కాలేదా? అర్థం కాలే. ఇప్పుడు కృష్ణుడు గాడ్ అనేటువంటిది ఒక సత్యం మనం మాట్లాడుకున్నాం. ఎగ్జాంపుల్, కృష్ణుడు దేవాది దేవుడు. కృష్ణుడు దేవాది దేవుడు ఎలా అనేటువంటిది మనం లాజిక్ రీజనింగ్ తో ప్రూవ్ చేయొచ్చు. కృష్ణుడికి అష్టైశ్వర్యాలు, షడైశ్వర్యాలు ఉన్నాయి. ఆయన 16,108 మందిని వివాహం ఆడాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాలెస్ ని కట్టాడు. ఒక్కొక్కరితో ఆయన భర్తగా వ్యవహరించాడు. ఒక్కొక్కరికి 10 పిల్లలను కన్నాడు. ఇవన్నీ చూస్తుంటే మనకేమనిపిస్తుంది? ఒక సాధారణ వ్యక్తి ఇలా చేయలేడు, దేవాది దేవుడు మాత్రమే ఇలా చేయగలడు అని ప్రూవ్ చేయడానికి మనం లాజిక్ అంతా ఉపయోగిస్తున్నాం, మనకు తెలిసిన లాజిక్ అంతా ఉపయోగిస్తున్నాం. అంటే లాజిక్ దేనికి ఉపయోగపడుతుందంటే ఈ శాస్త్ర ప్రమాణాన్ని నిరూపించడానికి ఉపయోగపడుతుంది, కాని ఇది లేకపోతే ఇది నిలబడదని మాత్రం అనుకోవద్దు. ఏది లేకపోతే, ఈ లాజిక్ రీజనింగ్ లేకపోతే ఇది నిలబడదు అనుకోవద్దు. ఒకవేళ గనక నువ్వు దీన్ని లాజిక్ మీదే నిలబెట్టావు అనుకో, యాక్చువల్ గా నువ్వు నిలబడుతుంది శాస్త్ర ప్రమాణాన్ని కాదు, లాజిక్ ని నిలబెడుతున్నట్టు. అర్థమవుతుందా? ఈ మాట అర్థమైంది? ఈ మాట అర్థమైతే మిగిలినంత అర్థమైనట్టు లెక్క. లాజిక్ ని నిలబెట్టావు అని అంటే నువ్వు అనుమాన ప్రమాణం నిలబెట్టినట్టు అనమాట. లాజిక్ ను ఉపయోగించుకో పర్వాలే, కానీ సత్యం సత్యం, ఈ సత్యం అనేటువంటిది లాజిక్ మీద ఆధారపడి లేదు, అది మనం గ్రహించాలి. ఎప్పుడైతే మనకు ఆ కన్విక్షన్ కలుగుతుందో, ఈ సత్యం ఏదైతే ఉందో ఇది లాజిక్ రీజనింగ్ మీద ఆధారపడదు, కొంతమేరకు దీన్ని మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, గాని అంతకు మించి ఒక గీతకు మించి ఇంకా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఈ లాజిక్ రీజనింగ్ తో పూర్తిగా పరమ సత్యాన్ని అర్థం చేసుకోలేము అని ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో అప్పుడు మనకు ప్యూర్ ఫెయిత్ ఉన్నట్టు. ప్యూర్ ఫెయిత్ లేకపోవడం అంటే ఏమిటి? నా లాజిక్ రీజనింగ్ కి అందనటువంటి సత్యాన్ని నేను నమ్మను అని అనటం. నాకు లాజిక్ రీజనింగ్ లో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయలేవా, అయితే ఆ సత్యం నేను ఉన్నదని అనుకోను నేను, అంతే. అంటే ఇది ఎలా అంటే, గాంధీ ఒక స్టేట్మెంట్, గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమిటా స్టేట్మెంట్ తెలుసా? ఆయన భగవద్గీతకి ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాడు. ఎలాంటి ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాడంటే, యాక్చువల్ గా భగవద్గీత అక్కడ కురుక్షేత్ర యుద్ధం లేదు, ఏమి జరగలేదు, ఇదంతా కూడాను ఒక ఊహ కల్పన. ఇది ఎవరెవరికి మధ్య యుద్ధం అని అంటే, ఐదుగురు పాండవులు 100 మంది కౌరవులకు మధ్య యుద్ధం కాదు, ఈ ఐదు మనకుండేటువంటి 5 ఇంద్రియాలకి, ఈ 100 ఇంద్రియ అర్థాలకి మధ్య ఉండేటువంటి, అక్కడ కృష్ణుడు లేడు, ఏమి లేదు, ఇదంతా కూడా ఊహ కల్పన అని చెప్పి ఆయన దానికి ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాడు. ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి దాంట్లో భాగంగా ఒక మాట అన్నాడు ఆయన. ఏమని? ఒకవేళ కృష్ణుడే ఉంటే ఈ యుద్ధాన్ని ఆదేశించినటువంటి కృష్ణుని నేను యాక్సెప్ట్ చేయను అని అన్నాడు ఆయన. యుద్ధాన్ని ఆదేశించినటువంటి, హింసకి ప్రేరణ కలిగించినటువంటి కృష్ణుడు నాకు అక్కర్లేదు అని చెప్పేసి అన్నాడు. అంటే అతను కృష్ణుణ్ణి నమ్మడం దేని మీద ఆధారపడి ఉంది? అహింసా సిద్ధాంతం మీద ఆధారపడి ఉంది. అంటే అహింస సిద్ధాంతం ఆయనకి ముఖ్యం, కృష్ణుడు ముఖ్యం కాదు. ఒకవేళ కృష్ణుడు హింస చేయమని ఆదేశిస్తే ఆ కృష్ణుని కూడా ఆయన వదిలిపెట్టడానికి సిద్ధం. అంటే ఆయనకి ఏది ముఖ్యం? అహింస సిద్ధాంతమే ముఖ్యం. ఈ అహింస సిద్ధాంతానికి మించినది ఏదైనా ఉంటే దాన్ని సత్యంగా ఆయన భావించడు. ఇప్పుడు మీకు అర్థమైందా ఈ లాజిక్ అంటే ఏమిటో? అర్థమైందా? లాజిక్ రీజనింగ్ కి ఉండే లిమిటేషన్ ఇదన్నమాట. లాజిక్ రీజనింగ్ తో కొంతమేరకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం, గాని పూర్తి సత్యాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. అదే బాగా, అది కప్ప సిద్ధాంతం కూడా అంతే. కప్పకేంటి? తనకి తనకు ఉండేటువంటి నీరుతోనే మెజర్ చేస్తూ ఉంటది. అది ఇంకొక ఉదాహరణ. వెరీ గుడ్. ఒక బావిలో ఒక కప్పు ఉంది, పసిఫిక్ మహాసముద్రం నుంచి ఇంకొక కప్పు వచ్చింది. సో ఈ కప్ప ఆ కప్ప గురించి అడుగుతుంది అనమాట, ఎక్కడి నుంచి వచ్చా ఏమిటి అని అంటే, నేను ఒక పెద్ద మహాసముద్రం నుంచి వచ్చాను అంది. సో ఈ కప్ప అంది, మహాసముద్రం అంటే ఎలా ఉంటుంది ఏమిటి అని అంది. మహాసముద్రం అంటే చాలా గొప్ప నీరు ఉంటుంది, చాలా ఎక్కువ నీరు ఉంటుంది అని అంది. అప్పుడు ఈ కప్ప ఎంత నీరు ఉంటుంది ఏమిటి అని అంది. చాలా నీరు ఉంటుంది అని అంది ఆ కప్ప. ఇప్పుడు మనకున్న నీరు నీటిలో సగభాగం ఉంటుందా అని అంది. దానికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. సగం కాదు, చాలా ఎక్కువ ఉంటుంది. రెండింతలు ఉంటుందా, మూడింతలు ఉంటుందా, 100 ఇంతలు ఉంటుందా, 1000 ఇంతలు ఉంటుందా, ఇలా ఇలా ఎన్ని ఎక్కువ చెప్తుంటే దానికి ఆ యాంగ్జైటీ పెరిగిపోతుంది అనమాట. కడుపు ఉబ్బి 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 కడుపు పగిలి చచ్చిందనమాట. సో వెరీ గుడ్ పాయింట్. సో అంటే ఏంటి, ఇది ఎంతసేపు దేనితో మెజర్ చేస్తుంది? పసిఫిక్ మహాసముద్రాన్ని బావితోనే మెజర్ చేస్తుంది. ఎన్ని బావులు నీళ్ళైతే పసిఫిక్ మహాసముద్రం అవుతుంది? అలాగే మనం పూర్ణ సత్యాన్ని దేంతో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, మనకున్న చిన్న బుర్రత ఉండే లాజిక్ రీజనింగ్తో. అయితే మరి ఎవరైనా అనొచ్చు, ఏమని, నా దగ్గర చిన్న బుర్ర ఉంది కానీ పెద్ద బుర్రలు ఉన్నారు కదా, వాటితో నేను ఆలోచిస్తాను. పెద్ద బుర్రలు ఉన్నారు కదా, అంటే పెద్దగా ఆలోచించేవాళ్ళు, చాలా ఉన్నతంగా ఆలోచించేవాళ్ళు, పెద్ద మౌనులు ఉన్నారు, మునులు ఉన్నారు, ఋషులు ఉన్నారు, వాళ్లతో నేను వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ తో నేను భగవంతుని అర్థం చేసుకుంటానని ఎవరైనా అన్నారనుకో, బ్రహ్మ సమేత వాళ్ళకు ఒక మట్టిగా వేస్తుంది. ఏమని, పంథాస్తు కోటి శతవత్సర సంప్రగమ్యో వాయో రథాపి మనసో మునిపుంగవాన సోప్యస్తి యత్ ప్రపదసిం అవిచింత్య తత్వే గోవిందమాది పురుషం తమహం భజామి. అంటే ఇంత గొప్ప ఋషులు, వాళ్ళకి మానసిక కల్పనా శక్తి మనలాంటి మా కల్పనా శక్తి కాదు, వాళ్ళకి చాలా గొప్ప మానసిక కల్పనా శక్తి కలిగినటువంటి వాళ్ళు. అంత కల్పనా శక్తి కలిగినటువంటి వాళ్ళు ఎంత ఫాస్ట్ గా ప్రయాణం చేయగలరంట, వాళ్ళ కల్పనా శక్తి ఎంత గొప్పది అని అంటే, ఎంత వేగంతో పనిచేస్తుంది, మనస్సు వేగంతో పనిచేస్తుంది. మనసు ఎంత వేగంతో ప్రయాణం చేస్తుందో అంత వేగంగా ప్రయాణం చేసి వాళ్ళ మానసిక కల్పనా శక్తి అంత వేగంగా ప్రయాణం చేసినా కూడా వాళ్ళు ఎవరిని అందుకోలేరు, కృష్ణుని అందుకోలేరు. ఇవన్నీ కూడా ఊరికనే చెప్పలేదు వాళ్ళు, ఎందుకంటే మనం ఇలాంటి చెత్త పనులని చేస్తాం కాబట్టి ఈ శాస్త్రాల్లో ఈ ప్రాసెస్ అంతా కూడా చెప్పారన్నమాట. డోంట్ అటెంప్ట్ దిస్ ప్రాసెస్. జ్ఞానే ప్రయాస ముదపాశ్ర నమంత ఏవ జీవంతి సన్ముఖరితాం భవదీయ వార్త. డోంట్ ట్రై విత్ దిస్ జ్ఞాన ప్రయాస. జ్ఞాన ప్రయాస మీన్స్ నీ ఓన్ ఇంటెలిజెన్స్ తో భగవంతుని అర్థం చేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయి. ఎందుకు, ఆయన నీ ఊహకు అందడు. నీ ఊహకే కాదు, ఈ ప్రపంచంలో ఎంత బుద్ధివంతులైనా వాళ్ళందరి యొక్క బుద్ధి కలిసినా కూడా వాళ్ళ ఊహకు అందడు ఆయన భగవంతుడు. అందుకే భగవంతుడికి ఒక గొప్ప లక్షణం ఏమిటంటే అచింత్య అనంటే చింతనకి అందనటువంటి వాడు. అచింత్య, ఇన్కన్సీవబుల్. యు కెనాట్ కన్సీవ్ గాడ్ విత్ యువర్ ఓన్ లిమిటెడ్ సెన్సెస్. అత శ్రీకృష్ణ నామాది నభవేద్ గ్రాహ్యమింద్రియై సేవోన్ముఖోహి జివ్వాదో స్వయమేవ స్ప్రద్యత. నీ యొక్క బుద్ధి ఇంద్రియాలతో భగవంతుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకు. భగవంతుడి నీకు అర్థం అవ్వాలంటే ఎలా అర్థమవుతాడు, స్వయమేవ స్ప్రద్యత. ఆయనే వచ్చి నేను ఫలానా అని చెప్తే తప్ప నీకు ఆయన అర్థం కాదు. ఇంకో ఉదాహరణ ఎలా చెప్పొచ్చునంటే, రాత్రి సమయంలో మనం సూర్యుని చూడడానికి సాధ్యమవుతుందా? నీ దగ్గర ఎంత గొప్ప సాధనం ఉంది, సైంటిఫిక్ గా నువ్వు చాలా ఎక్స్పర్ట్, దూరదర్శన్ కనిపెట్టావు, సూక్ష్మదర్శన్ కనిపెట్టావు, టెలిస్కోప్ కనిపెట్టావు, ఇది కనిపెట్టావు, అది కనిపెట్టావు, వీటన్నిటితో నీ దగ్గర ఉండే చాలా గొప్ప ఎక్స్పెరిమెంట్, చాలా గొప్ప ఇన్స్ట్రుమెంట్ ఉంది. ఆ ఇన్స్ట్రుమెంట్ తో నువ్వు చీకట్లో ఎంత చూసినా కూడా నీకు కనబడతాడు ఆ సూర్యుడు. అదే పొద్దున్న వచ్చేసరికి నీకు ఏ ఇన్స్ట్రుమెంట్ లేకపోయినా కూడా సూర్యుడు కనబడతాడు. సూర్యుడు తనని తాను అవగతం, తనని తాను మనకి చూపించాలనుకుంటే మనకి ఏ ఇన్స్ట్రుమెంట్ అక్కర్లే. ఆయన వద్దు అనుకుంటే నీ దగ్గర ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నా కూడా నువ్వు ఆయన్ని చూడలేదు. ఈ భౌతిక ప్రపంచానికి చెందినటువంటి ఒక సూర్యుడితోనే మనం ఇలా మాట్లాడితే, ఒక సూర్యుడి గురించి ఇలా మాట్లాడితే భగవంతుడి గురించి ఇంకెంత మనం చెప్పగలం ఆలోచించండి. సో భగవంతుడిని మనం తెలిసేసుకోగలుగుతాం, భగవంతుని మనం పూర్తిగా జయించేయగలుగుతాం. ఆయనకు సంబంధించిన జ్ఞానం అంతా నాకు వచ్చేసిందనంటే నేను ఆయన జయించినట్టే అనుకోవద్దు. ఎవరు కూడా భగవంతుణ్ణి జయించలేరు. మీకు తెలుసా, మనం మామూలుగా మెటీరియల్ గా మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి పదాలు ఉపయోగిస్తుంటాం, హీ హాజ్ బికమ్ మాస్టర్ ఇన్ దట్ సబ్జెక్ట్. విన్నారు ఎప్పుడైనా, హీ హాజ్ బికమ్ మాస్టర్ ఇన్ దట్ సబ్జెక్ట్ అంటే దీంట్లో అతడు పూర్తిగా పండిపోయాడు, ప్రావీణ్యం సాధించాడు అని మనం మాట్లాడుతుంటాం. అలా ఎవడైనా మాట్లాడాడు అనుకోండి, భగవద్గీత గురించి ఎవడైనా అలా మాట్లాడాడు అనుకోండి, వాడికంటే మహామూర్ఖుడు ఇంకోటి లేడన్నమాట. ఎందుకంటే భగవద్గీతలో ఎవడు కూడా ప్రావీణ్యం సాధించలేడు. భగవద్గీత ఎవరి వాక్కు, భగవత్ వాక్కు. దాని మీద నువ్వు ఆధిపత్యం చెలాయించావంటే ఎవరి మీద ఆధిపత్యం చెలాయించినట్టు, భగవంతుని మీద ఆధిపత్యం చెలాయించినట్టు అనమాట. కాబట్టి ఇంత గొప్ప గొప్ప పరిశీలనవాదులు, గొప్ప మునులు వీళ్ళందరూ కూడా భగవద్గీతను చదివినా ఇంకా అర్థం చేసుకోవాల్సింది చాలా ఉందని వారందరూ కూడాను భావిస్తున్నారు. అది భగవంతుని యొక్క అపౌరుషేయ. అపౌరుషేయ అని అంటారు దీన్ని. ఈ వాక్కునేమంటారు, అపౌరుషేయ అని అంటారు. సో ప్యూర్ ఫెయిత్ అంటే ఇది. ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఇదంతా కూడా దేని కేటగిరీ కింద వస్తుంది, ప్యూర్ ఫెయిత్ కేటగిరీ కింద వస్తుంది. సో నా పాయింట్ ఏంటంటే, ఈ ప్యూర్ ఫెయిత్ ని మీరు దేనికి సబ్జెక్ట్ చేయొద్దు, లాజిక్ అండ్ రీజనింగ్ కి సబ్జెక్ట్ చేయొద్దు. మరి అలాని ప్రభు లాజిక్ రీజనింగ్ మీరు సబ్జెక్ట్ చేయొద్దన్నారు కదా, లాజిక్ రీజనింగ్ ఎందుకు మనం ఉపయోగించాలి, వదిలేద్దాం. వదిలేమనట్లేదు, దాన్ని ఉపయోగించుకో, దాన్ని ఉపయోగించుకో, దాని లిమిటేషన్ తెలుసుకొని ఉపయోగించుకో. దాన్ని ఎంత మేరకు పనిచేస్తుందో అంత మేరకు తెలుసుకొని ఉపయోగించుకో. దాన్ని ఎందుకు వదిలేయడం ఎందుకు అంటే అర్థం అవుతుందా? మనకు ఒక మొబైల్ ఫోన్ ఉంది, మొబైల్ ఫోన్ ని ఎంత మేరకు ఉపయోగించుకోవాలి అంత మేరకు ఉపయోగించుకోవాలి, కానీ దాన్నే ఇదే నన్ను ఆ అరచేతిలో వైకుంఠం చూపించే సాధనం ఇదే. దీనికి మించి నాకు దేవుడు అక్కర్లేదు, డివోటీస్ అక్కర్లేదు, ఏమి అక్కర్లేదు, అన్నం అక్కర్లేదు, ఏమి అక్కర్లేదు, నాకు ఇది ఒక్కటి ఉంటే చాలు అనుకోవడం వేరు. బట్ ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోవడానికి భగవత్ సేవ విషయంలో ఉపయోగించుకోవచ్చు మొబైల్ ఫోన్ ని. అంటే దాని విలువ ఎంత ఉందో అంత విలువకే దాన్ని ఉపయోగించుకోవాలి, కానీ దానికి మించి ఉపయోగించడానికి వీల్లేదు. అలాగే లాజిక్ అండ్ రీజనింగ్ కి కొంత విలువ ఉన్నది. ఏమిటా విలువ? ఈ ప్రపంచంలో అందరికీ ప్యూర్ ఫెయిత్ లేదు కాబట్టి వాళ్ళని నమ్మించడానికి మనం ఏం చేయొచ్చు? లాజిక్ రీజనింగ్ ఉపయోగించవచ్చు. బట్ అలా ఉపయోగించేటప్పుడు జాగ్రత్త. ఏమిటా జాగ్రత్త? ఓ లాజిక్ రీజనింగే ఇంపార్టెంట్ అన్నమాట అనేటువంటి ఫీలింగ్ వాళ్ళకి కలగజేయద్దు. అలా కలగజేసావంటే నువ్వు భగవంతుడి మీద ఫెయిత్ పెట్టే బదులు ఎవరి మీద ఫెయిత్ ఇచ్చేసావు? లాజిక్ రీజనింగ్ మీద ఫెయిత్ ఇచ్చేస్తావు అన్నమాట. సో యూ హడ్ బి వెరీ కేర్ఫుల్. ముందు దాని గురించి చెప్పాలి, దీనికి లిమిటేషన్ ఉంది. భగవంతుని ముందు దీని గురించి, భగవంతుణ్ణి లాజిక్ రీజనింగ్ తో మనం అర్థం చేసుకోలేము, కానీ కొంతమేరకు మనం ఒక అవగాహన చేసుకోవచ్చు, భగవంతుడి గురించి కొంతమేరకు తెలుసుకోవచ్చు. అంటే ఇందాక మీకు లాస్ట్ టైం నేను మీకు ఉదాహరణ చెప్పాను, గుర్తుందో లేదో, ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్లాలంటే ల్యాండ్ మార్క్స్ ఉంటాయని. ల్యాండ్ మార్క్స్ ఉన్నాయన్నప్పుడు ఇక్కడి నుంచి రైట్ తిరిగితే ఫలాంది వస్తుంది, లెఫ్ట్ తిరిగితే ఫలాంది వస్తుంది, ఇంకొద్ది దూరం వెళ్తే ఫలాంది వస్తుంది. ఈ ల్యాండ్ మార్క్స్ మనకి కనబడుతున్న కొలిది మనలో ఏం పెరుగుతుంది? ఫెయిత్ పెరుగుతుంది. బట్ ఆ ఫెయిత్ అనేటువంటిది, నాకు ఈ ల్యాండ్ మార్క్స్ ఇంపార్టెంట్ అనుకోకూడదు. గోల్ ఏమిటి? రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ అనేటువంటిది ఉంది, అక్కడికి నేను చేరుకోగలను, ఇలా కాకపోతే ఇంకో రకమైనా చేరుకోగలను అని ఫెయిత్ కలగడం ప్యూర్ ఫెయిత్. బట్ ఎలాగో ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి వాటిని ఉపయోగించుకొని మనం అక్కడికి వెళ్తున్నాం. బట్ ల్యాండ్ మార్క్స్ ఇంపార్టెంట్, ఇలా కాకుండా ఇంకో రకంగా నేను వెళ్ళలేను అనుకోవడం మిక్స్డ్ ఫెయిత్. ఇది చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్ మ్యాటర్, కమ్యూనికేట్ చేయడానికి చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్ మ్యాటర్. బట్ మీరు అటెంటివ్ గా ఉండి మీరు నా పాయింట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, నేనేం చేస్తున్నానంటే మీకు భగవద్గీత, భాగవతం ఇవన్నీ కూడా శ్లోకాలు చదివి చెప్పేవచ్చు, అది కాదు ఇంపార్టెంట్. అంటే అది ఎలాగో చేస్తాం, తర్వాత స్టేజ్లో చేస్తాం, ముందు ఫండమెంటల్స్ మనకి క్లారిటీ ఉండాలి. మనం ఏ ప్రాసెస్ ద్వారా అర్థం చేసుకుంటున్నాం భగవంతుణ్ణి? ఒక మండేన్ ప్రాసెస్, ఒక భౌతికమైన పద్ధతి ద్వారా మనం అర్థం చేసుకుంటున్నామా, ఒక ఆధ్యాత్మిక పద్ధతి ద్వారా అర్థం చేసుకుంటున్నామా? మనందరికీ దురదృష్టవశాత్తు ఏమిటంటే ఈ భౌతిక పద్ధతి అలవాటు అయిపోయింది. మనందరం ఎక్కడి నుంచి వచ్చాం? మోడర్న్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చాం. మోడర్న్ ఎడ్యుకేషన్ లో ఉండే మెయిన్ ఫ్లాయే ఇది. ఏంటి? నువ్వు ప్రతిదాన్ని అర్థం చేసేసుకోవచ్చు. ఎలా అర్థం చేసుకోవచ్చు? ప్రతిదాన్ని, నువ్వు ఏదైనా అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రపంచంలో మొత్తం సీక్రెట్స్ అన్ని అర్థం అయిపోతాయి. ఎలా? మోడర్న్ సైన్స్ ఏమంటుంది? ఎలా అర్థం చేసుకోవచ్చు అంటుంది? లాజిక్ అండ్ రీజనింగ్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంటేషన్. లాజిక్, రీజనింగ్, ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంటేషన్, ఈ మూడుతో అర్థం చేసుకోవచ్చు అని చెప్పేస్తుంది. ఎవరు? మోడర్న్ సైన్స్. బట్ వాళ్ళకి అందనటువంటి కొన్ని ఉన్న విషయాలు, వాటి గురించి అడిగితే వాళ్ళ దగ్గర ఆన్సరు లేదు. వీటితో కొంతమేరకు వాళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారు, కానీ యూనివర్స్, సోర్స్ ఆఫ్ ది యూనివర్స్ ఎలా, ఎక్కడి నుంచి వచ్చింది ఇది, ఈ ప్రపంచం ఎలా పుట్టింది అనేటువంటిది వాళ్ళు చెప్పలేకపోతున్నారు. సో అందువల్ల దీని మీద మనం ఎక్కువ స్ట్రెస్ చేయకూడదు. ఎక్కువ స్ట్రెస్ చేస్తే ఏమైపోతుంది? దీనికి అట్రాక్ట్ అయిపోయి అదే మెయిన్ ప్రాసెస్ అనుకుంటాం. దీన్ని ఉపయోగించుకోవాలి, కానీ పరిధి మేరకు ఉపయోగించాలి. పరిధి మీరి ఉపయోగించకూడదు అన్నమాట లాజిక్ అండ్ రీజనింగ్. ఓకేనా? కష్టంగా ఉందా లేకపోతే అర్థమవుతుందా? లేకపోతే మిక్స్డ్ ఫెయిత్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. మిక్స్డ్ ఫెయిత్ అంటే కొంత ప్రత్యక్షంగా చూసి, కొంత కల్పన చేసి, అనుమానపడి, ఇవన్నీ కలగలిపితే అదేమిటది? మిక్స్డ్ ఫెయిత్. ప్రాక్టికల్ గా చెప్పాలంటే మిక్స్డ్ ఫెయిత్ అంటే కొన్ని డేటా పాయింట్స్ ని కలెక్ట్ చేసుకుని ఆ డేటా పాయింట్స్ తో మనం వాటిని కలిపేస్తే అది మిక్స్డ్ ఫెయిత్. డేటా పాయింట్స్ అంటే తెలుసా? డేటా పాయింట్స్ అంటే తెలుసా? నేను మాట్లాడేటప్పుడు ప్రతి మాట మీకు అర్థం కాకపోవచ్చు, అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డేటా పాయింట్స్ అంటే చిన్నప్పుడు ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎక్స్పెరిమెంట్లు చేయిస్తారు కదా, ఫిజిక్స్ ల్యాబొరేటరీ, కెమిస్ట్రీ ల్యాబొరేటరీలో ఎక్స్పెరిమెంట్లు చేస్తారు కదా. ఎక్స్పెరిమెంట్లు చేసేటప్పుడు ఇప్పుడు మనకి ఒక గ్రాఫ్ రావాలనుకో, ఒక ఇలా చంద్రాకారంలో గ్రాఫ్ రావాలనుకో, గ్రాఫ్ రావాలంటే ఈ ఎక్స్పెరిమెంట్ ఒక 20-30 సార్లు చేయాలి. 20-30 సార్లు చేస్తే డిఫరెంట్ ఇన్పుట్స్ ఇచ్చి డిఫరెంట్ అవుట్పుట్స్ తీసుకుని ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తే డిఫరెంట్ డిఫరెంట్ లైన్లు వస్తాయి అన్నమాట, లేదా డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ అన్ని కలిపితే అప్పుడు ఒక కర్వ్ లా వస్తుంది అనమాట. అయితే ఎన్నిసార్లు మనం చేయకుండా ఏం చేస్తాం, రెండు సార్లు చేసేస్తాం. ఇక్కడ మొదటి పాయింట్ ఒకటి, చివరి పాయింట్ ఒకటి పెట్టి కలిపేస్తా ఉంటాం అనమాట. సాధారణంగా మీరు ఇలా చేశారో లేదో తెలియదు, మీరు అదృష్టవంతులు, బహుశా చేయలేదమ్మా. ఇంజనీరింగ్ అంతా అదే, ఇంజనీరింగ్ అంతా అప్రాక్సిమేషన్. వాడికి ముందే తెలుసు ఇది ఇలా పనిచేస్తుందని, వాడు థియరీలో రాసుంటారు కదా, పుస్తకంలో రాసుంటారు కదా. కాబట్టి వాడు ఎక్స్పెరిమెంట్ చేస్తాడు, రెండు సార్లు చేస్తాడు, కలిపేస్తాడు వాడు. సార్ నాకు వచ్చేసింది సార్ అని వాడికి ఇస్తాడనమాట. ఎవరికి, లెక్చరర్ దగ్గరికి వెళ్తే వాడు 100కి 100 మార్కులు వేసేస్తారు, నీకు బాగా వచ్చింది కర్వ్ బాగా వచ్చింది అంటాడు. వాడు యాక్చువల్ గా కర్వ్ బాగా రాలేదు నిజంగా, వీడు 10 సార్లు ఎక్స్పెరిమెంట్ చేస్తే అది ఎలా రావాలి, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. నిజంగా అది కలిపితే ఇలా రాదు, అర్థమైందా? అలా రాదు. ఇప్పుడు అలా వచ్చిందనుకో, మొత్తం దాన్ని ఎవడైతే ఏ సైంటిస్ట్ అయితే ఇన్వెంట్ చేస్తాడో వాడికే సెగ వస్తుంది అనమాట. అందువల్ల వాళ్ళు అలా ఎక్స్పెరిమెంట్ చేయరనమాట. సో ఇది ఎక్స్పెరిమెంటేషన్ అనమాట, ఇది మిక్స్డ్ ఫెయిత్. ఇకపోతే బ్లైండ్ ఫెయిత్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. బ్లైండ్ ఫెయిత్ అంటే ఏమిటి? ఏదైనా నమ్మేయటం, ఎవరు ఏది చెప్తే అది నమ్మేయడం, లేదా మన మనసుకు చెప్పింది, మనసు చెప్పింది నమ్మేయడం. పరీక్షించుకోవడం గానీ పరిశీలించడం గానీ ఏమి లేకుండా ఏదైనా ఏది పడితే అది నమ్మేయడం, అది బ్లైండ్ ఫెయిత్. సైంటిస్ట్ చెప్పిందల్లా కరెక్ట్ అని నమ్మేయడం బ్లైండ్ ఫెయిత్. సో ఈ రకంగా బ్లైండ్ ఫెయిత్ అంటే నేను ప్రత్యేకంగా ఆన్సర్లు చెప్పక్కర్లేదు, మీకు ఎగ్జాంపుల్ చెప్పక్కర్లేదు. ఈ ప్రపంచం అంతా నడుస్తుంది దేని మీద? బ్లైండ్ ఫెయిత్ మీద నడుస్తుంది. ఇదంతా నడుస్తుంది బ్లైండ్ ఫెయిత్ మీద. బ్లైండ్ ఫెయిత్ ని ఎవరైనా అటాక్ చేశారనుకోండి, మీరు మూర్ఖులు, లెస్ ఇంటెలిజెంట్ పీపుల్, మీరు ఓన్లీ బ్లైండ్ ఫెయిత్ మీద ఉంటారు. అంటే వాడు దేన్ని షెల్టర్ గా తీసుకుంటాడు? మిక్స్డ్ ఫెయిత్ షెల్టర్ తీసుకుంటాడు. ఓహో నేనే అలా కాదు, నేను చాలా సైంటిస్ట్ ని, చాలా గొప్ప సైంటిఫిక్ గా ఉంటాను, నాకు లాజిక్ రీజనింగ్ తెలియాలి అని వాడు దీన్ని షెల్టర్ తీసుకుంటాడు. బట్ ఎవడు ఎక్కడికి రాడు? ప్యూర్ ఫెయిత్ కి ఎవడు కూడా రాడు అన్నమాట. సో వేదిక్ నాలెడ్జ్ అనేటువంటిది అపౌరుషేయ. అపౌరుషేయ అని అంటే ఇట్స్ నాన్ ఎక్స్పెరిమెంటల్ నాలెడ్జ్. నాన్ ఎక్స్పెరిమెంటల్ నాలెడ్జ్, దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి నువ్వు ప్రూవ్ చేయలేవు. ఉదాహరణకి ప్రభుపాదులు వారు ఒక మంచి ఉదాహరణ ఇస్తారు. యాక్చువల్ గా ఈ ఉదాహరణ చైతన్య మహాప్రభు సార్వభౌమ భట్టాచార్య మధ్య డిస్కషన్ లో ఉపయోగించిన ఉదాహరణ. చైతన్య మహాప్రభు ప్రకాశానంద సరస్వతి మధ్య సంభాషణ జరిగినప్పుడు ఇదే ఉదాహరణ ఉపయోగించారు. అదే ఉదాహరణ ప్రభుపాదుల వారు మనకు కూడా చెబుతున్నారు అన్నమాట. ఏమిటా ఉదాహరణ? మీరు వేదాల్లో గనక చూసినట్లయితే ఒక జంతు యొక్క మలాన్ని గనక ముట్టుకున్నట్లయితే సాధారణంగా మనం ఏం చేయాలి? స్నానం చేయాలి. కానీ ఆ జంతువు గనక ఆవు అయినట్లయితే, ఆవు యొక్క పేడని మనం గనక ముట్టుకున్నట్లయితే, మనం అపవిత్రమైనటువంటి వాళ్ళం కాస్త పవిత్రం అవుతాం. లేదా అపవిత్రమైనటువంటి ప్రదేశంలో ఆవు పేడని గనక మనం ఆవు పేడతో దాన్ని శుభ్రం చేసినట్లయితే అది పవిత్రం అవుతుంది. సో ఈ రెండు ఎలా కనబడతాయి మనకి? లాజిక్ తో చూస్తే రెండు ఎలా కనబడతాయి? పరస్పరం విరుద్ధంగా కనబడతాయి. ఒక దగ్గర ఏముంటున్నారు మీరు? ఏదైనా జంతువు యొక్క లేదా ఎవరి యొక్క మలాన్ని గనక మనం ముట్టుకున్నా అపరిశుభ్రం అవుతాం, స్నానం చేయాలంటున్నారు. కానీ ఇక్కడ ఆవు మలాన్ని ముట్టుకున్నట్లేదు, ఆవు పేడని ముట్టుకున్నట్లయితే పరిశుభ్రం అవుతా ఉంటుంది. లాజిక్ ఉండేవాడు ఎలా ఆలోచిస్తాడు కదా, ఓ ఆవుకి ఇంత గొప్పదనం ఉంటే ఆవు కంటే ఇంకా పవిత్రుడైనటువంటి బ్రాహ్మణుడికి ఇంకా ఎక్కువ పవిత్రత ఉంటుంది, వాడి మలానికి ఇంకా వాడి మలం దీనికంటే ఇంకా పవిత్రంగా ఉంటుందేమో అని వాడు ముట్టుకున్నాడు అనుకో. ఇప్పుడు అర్థమైంది లాజిక్ ఉండే లిమిటేషన్ ఏంటో? నువ్వు లాజిక్ తో పోతే ఇక్కడికి వెళ్తావు అనమాట. కాబట్టి లాజిక్ తో పోవడానికి వీల్లేదు. దేంతో పోవాలి? ప్యూర్ ఫెయిత్ తో పోవాలి. సో శాస్త్రం ఏముంటుంది? బ్రాహ్మణుడు చాలా గొప్పవాడే కావచ్చు, కానీ వాడి మలాన్ని మాత్రం ముట్టుకుంటే అపశుభ్రం అవుతాం. కేవలం ఒక్కదానికే ఆ పవిత్రత ఉంది. ఏమిటి? గో గోవుకు మాత్రం అపవిత్రతను. అది అదంతే, దాన్ని క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. ఇదేమిటిది? ఇది నా లాజిక్ అందట్లేదు. నీ లాజిక్ అందకపోతే ట్రూత్ నీ లాజిక్ అందాలనుందా ఏంటి? నీకు ఇష్టం ఉంటే తీసుకోలేకపోతే మానే. సరే నేను టెస్ట్ చేస్తాను, టెస్ట్ చేసుకో. టెస్ట్ చేశాడు ఎవడు? టెస్ట్ చేస్తే వాడికి అనిపించి వాడికి కనబడింది ఏంటి? నిజంగానే గోవుకి, గోవు పేడకి ఏముంది? యాంటీసెప్టిక్ ఎలిమెంట్స్ అనేటువంటివి దీనికి ఉన్నాయని వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఎక్స్పెరిమెంటల్ గా కూడా వాళ్ళు ప్రూవ్ చేశారు. అయితే వాడు ప్రూవ్ చేశాడు కానీ మనం దాన్ని పట్టు కూర్చోట్లే. వాడు ప్రూవ్ చేసినా చేయకపోయినా మనకి శాస్త్రం చెప్తుంది కాబట్టి దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలంతే. సో ఇది ప్యూర్ ఫెయిత్ కి ప్రభుపాదులు వారు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ అన్నమాట. సో వైదిక జ్ఞానాన్ని ఈ రకంగా స్వీకరించాలి. ప్రతిసారి నాకు అర్థం కావట్లేదు కాబట్టి నేనేం చేస్తాను, దాన్ని ఎక్స్పెరిమెంటల్ నాలెడ్జ్ గురి చేస్తాను, లాజిక్ రీజనింగ్ గురి చేసి నాకు అప్పుడు అర్థమైతే నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను అనుకోవడం పరమ మూర్ఖత్వం. నాకు అర్థమైనా అర్థం కాకపోయినా ఇది శాస్త్రం చెప్తుంది కాబట్టి ఇది సత్యం. ప్రస్తుతం నాకున్న లాజిక్ రీజనింగ్ తో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, నష్టమేమి లేదు. భగవంతుడు నాకు ఎప్పుడు అర్థం చేస్తే అప్పుడు అర్థం అవుతుంది. ప్రస్తుతానికి నేను ఆ సత్యాన్ని స్వీకరించి ముందుకెళ్తాను అంతే. అర్థమవుతుందా రెండింటికి మధ్య తేడా? సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఆ ఫెయిత్ తో మనం క్యారీ ఆన్ చేయాలి, ఆ ఫెయిత్ తో ముందుకెళ్లాలి మనందరం. సో మనం ఇప్పుడు పరిశీలించుకున్నట్లయితే మనం ఆ ఫెయిత్ తో ముందుకెళ్తున్నామా అని పరిశీలించుకున్నట్లయితే మనకేమి ఆన్సర్ ఏమి వస్తుంది? మనం ఫెయిత్ ని గ్రహించడానికి ఏ మెథడ్ ను వాడుకుంటున్నాం? ఇప్పుడు మనకు ఫెయిత్ పెరగడానికి మనం ఎంతసేపు దేని మీద ఆధారపడుతున్నాం? స్క్రిప్చర్ మీద ఆధారపడుతున్నాం అని అనుకోవట్లేదు నేను. అలా ఆధారపడితే ఈ పాటికి మనం చాలా ముందుకెళ్ళిపోయి ఉండేవాళ్ళం. మన ఫెయిత్ చాలా డిస్టర్బ్డ్ ఫెయిత్ ప్రస్తుతం. లాజిక్ మీద ఎక్కువ ఆధారపడుతున్నాం, లేకపోతే బ్లైండ్. ఈ రెండు ఏదో ఒకటి మీద మీద ఆధారపడుతున్నాం కానీ ప్యూర్ ఫెయిత్ మీద మనం ఆధారపడట్లేదు. సో వీ హావ్ టు డిపెండ్ ఆన్ ప్యూర్ ఫెయిత్. సో డిపెండింగ్ ఆన్ ప్యూర్ ఫెయిత్ అంటే ప్యూర్ ఫెయిత్ మీద ఆధారపడడం అంటే ఏమిటంటే ప్రస్తుత స్థితిలో నేను అర్థం చేసుకోలేకపోయేనప్పటికీ కూడా, అర్థం చేసుకోలేకపోతున్నప్పటికీ కూడా ఇది సత్యం, ఇది ఏదో ఒకరోజు నాకు అర్థం అవుతుంది. భగవంతుడు నాకు ఈ మాయ కర్టన్ తీసేస్తే, ఈ తెరని తొలగించినట్లయితే అప్పుడు నాకు ఏవేవైతే అర్థం కానటువంటి విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా నాకు అర్థం అవుతాయి అనేటువంటి ఒక కన్విక్షన్ తో భగవంతుడు చెప్పినటువంటి సూచనలన్నీ పాటించడం ప్యూర్ ఫెయిత్. అది అనుకోవచ్చా అంటే ఎందుకు అనుకుంటున్నాం? కొన్ని ఓకే, బట్ అప్పుడు అదే అంటే నీ ఫెయిత్ దేని మీద ఆధారపడి ఉన్నది? బహుశా ఒకవేళ నువ్వు అనుకుందే తప్పు అనుకో, వేరే వాళ్ళు చెప్పింది రైట్ అనుకో. సో నా పాయింట్ ఏంటంటే అందుకే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ మీద ఆధారపడదు. ఎక్స్పీరియన్స్ కొన్నిసార్లు ఏమవ్వచ్చు? తప్పు కూడా కావచ్చు. ఎందుకంటే మనం అంత పరిశుద్ధులం కాదు. మనకి డైరెక్ట్ గా మెసేజ్ వస్తుందని మనం ఊహించుకోకూడదు. ఎక్కడి నుంచి? పరమాత్మ నుంచి మెసేజ్ వస్తుందని ఊహించుకోకూడదు. మధ్యలో బోల్డ్ అని ఫిల్టర్స్ ఉన్నాయి, ఆ ఫిల్టర్స్ అన్ని కంటామినేట్ చేస్తాయి. కాబట్టి మనకేంటి, శాస్త్ర ప్రకారం నేను అనుకున్నది కరెక్టా, వీళ్ళు చెప్పింది కరెక్టా అంది నువ్వు ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకో. శాస్త్ర ప్రకారం కరెక్ట్ అయితే మొత్తం ప్రపంచం అంతా దాన్ని నిందించిన, ప్రపంచం అంతా వద్దన్న, నువ్వు మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. దానికి ఉదాహరణ మీకు లాస్ట్ టైం చెప్పాను నేను. ప్రభుపాదులు వారు ఆయన ఎదురుగానే టెలికాస్ట్ చేశారు. వాళ్ళు చంద్రమండలానికి వెళ్ళినటువంటి ప్రభుపాదులు వారు అక్కడ టెలికాస్ట్ జరుగుతుంది, అక్కడే చెప్పారు ప్రభుపాదులు. ఇదంతా కూడా మోసం, దగ ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అప్పుడే వదిలేశారు ప్రభుపాదులు వారు. వాళ్ళ శిష్యులు మాత్రం దాన్ని తట్టుకోలేకపోయారు. తర్వాత వాళ్ళకు అర్థమైంది. సో నా పాయింట్ ఏంటంటే నా హార్ట్కి ఇది మంచి అనిపించట్లేదు. కొన్నిసార్లు మన హార్ట్ కాంప్లికేటెడ్ హార్ట్ అయితే మనకి మంచి విషయాలు కూడా మంచి అనిపించు. సో డోంట్ గో బై యువర్ ఓన్ థింకింగ్ ఆర్ యువర్ ఓన్ కన్విక్షన్ ఆర్ యువర్ ఓన్ ఎక్స్పెరిమెంట్ యువర్ ఓన్ మీ అనుభవం పూర్వకంగా మీరు వెళ్ళడానికి కాదు. శాస్త్రం తెలుసుకోవాల్సిందే, శాస్త్రం తెలుసుకుని ఇది శాస్త్ర ప్రకారం కరెక్ట్ అంటే అది నాకు ఇబ్బందికరంగా ఉన్నా నేను దాన్ని చేయాల్సింది, ముందుకెళ్లాల్సింది. అర్థమైందా తులసీనారా? అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇన్ఎక్స్పీరియన్స్డ్ డివోటీస్ లేకపోతే వేరే వాళ్ళు మనకి ఫలం చేయమంటారు, మనకది చేయాలని అనిపించింది, ఎందుకంటే అది శాస్త్ర ప్రకారం కూడా కరెక్ట్ కాదని మనకు అనిపిస్తుంది, అప్పుడు వెళ్ళొచ్చు. అయితే ఓన్ ఎక్స్పెరిమెంట్ బదులు, ఓన్ కన్విక్షన్ బదులు అది శాస్త్రం ప్రకారం కరెక్టా కాదని మనం తెలుసుకోవాలి. కాన్ఫిడెన్స్ ఉండదు, కరెక్ట్. అదే శాస్త్ర ప్రకారం ఇది కరెక్ట్ అని తెలిసిందనుకోండి, ముందుకెళ్ళిపోవచ్చు, బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు. అప్పుడు అది బ్లైండ్ ఫేత్ కాదు, అది ప్యూర్ ఫేత్. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డిస్కషన్? ఎస్ ప్యూర్ ముందుకెళ్ళాలి. అవును, అది బ్లైండ్ ఫైతా అని అంటున్నారా? అంటే అది ఎంతకాలం? అవును, ముందుకెళ్తున్నాం, యాక్సెప్ట్ చేసి ముందుకెళ్తాం. అది అదే కావాలంటున్నాను, అదే కరెక్ట్ ప్రాసెస్. ప్రతిదీ అర్థం చేసుకోవాలనుకుంటే ఒకదాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని లైఫ్ టైమ్స్ పట్టచ్చు, అప్పుడు ఏం చేస్తావు? అర్థమైతే గానీ ముందుకెళ్ళను అన్నావు అనుకో, అప్పుడు లైఫ్ టైమ్స్ ఇక్కడే ఉండిపోతాం. అప్పుడు మనం, నాకు అర్థమైనా అర్థం కాకపోయినా ఇది ప్యూర్ సోర్స్ నుంచి వస్తుంది కాబట్టి ఇది సత్యం, కాబట్టి ఈ సత్యాన్ని నేను స్వీకరిస్తాను. సో కొన్ని స్వీకరించాలి. ఉదాహరణకి ప్రభుపాదుల వారు, చిన్న చిన్న ఉదాహరణ ద్వారా ప్రభుపాదుల వారు దీన్ని తేల్చేశారు. ఒక అతను వచ్చి ప్రభుపాదుల వారికి అన్నాడు, నాకు మీరు అందరూ ఒబిసెన్స్ చేయమంటున్నారు కానీ నాకు ఒబిసెన్స్ చేయబుద్ధి వేయట్లేదు అన్నాడు. ప్రభుపాదుల వారు దానికి ఇచ్చిన ఆన్సర్ ఏంటి గుర్తుందా? ఎవరికైనా, నువ్వు ఒబిసెన్స్ చేస్తే తర్వాత నీకు అర్థమవుతుంది ఎందుకు ఒబిసెన్సెస్ చేయాలో. ఒబిసెన్సెస్ ఎందుకు చేయాలో తెలుసుకున్న దాకా నేను ఒబిసెన్స్ చేయను అని అంటే నువ్వు జీవితంలో ఇంకెప్పటికీ ఒబిసెన్సెస్ చేయలేదు. సేమ్ థింగ్, ఇది కూడా అంతే. ఇప్పుడు ఉదాహరణకి మనం కర్మిగా ఉన్నప్పుడు లేదా డివోషనల్ సర్వీసులు రాకముందు వరకు పొద్దున్న లేస్తే చాలా ఫ్రెష్ గా ఉంటుందని ఎవరైనా కామెంట్ చేస్తారనుకో, నీకు ఎలా అనిపిస్తుంది? అది వీడు ఎవడో పిచ్చోళ్ళా ఉన్నాడు, పొద్దున్న లేస్తే ఫ్రెష్ గా ఉండడం ఏంటి, రోజంతా మొత్తు మొత్తుగా ఉంటది, ఎందుకంటే నీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. బట్ యాక్చువల్ గా నువ్వు డివోటీ అయిన తర్వాత నీకు అది నిజమని నీకు అర్థమైంది. యాక్చువల్ గా పొద్దున్న లేస్తేనే చాలా ఫ్రెష్ గా ఉంటుంది, చాలా నిజంగా చాలా పనులు మనం చేయగలుగుతాం. అయితే ఆ ముందు రాత్రి కొద్దిగా తొందరగా నిద్రపోయి ఉండాలి, అది అది కండిషన్. అది నా పాయింట్ ఏంటంటే ఇది నేను తెలుసుకోవాలంటే నువ్వు ఎక్స్పెరిమెంట్ చేయాలి కదా, నువ్వు ముందు దాంట్లో స్వీకరించాలి కదా. స్వీకరించి నువ్వు లేస్తూ ఉంటే అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ ఈ నిజం యొక్క ఈ నిజం అనేటువంటిది నీకు తర్వాత తెలుస్తుంది. ముందు చెప్పకుండా, ముందు దాన్ని వాడకుండానే, దానిలో ప్రవేశించకుండానే మనకి నాకు నాకు నా కన్విక్షన్ రావాలంటే ఎలా వస్తుంది? రాదే. డీటెయిల్స్ డీటెయిల్స్ రైట్ కాకపోవచ్చు. అర్థం కాదు మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహావిష్ణు బాడీ నుంచి ఫోర్స్ నుంచి విశ్వాలు వస్తున్నాయని, అందులో బ్రహ్మ విష్ణు మళ్ళీ నువ్వు శివుడు ఉన్నారని, మళ్ళీ ఆయన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి ఈ యొక్క ఇవన్నీ మనం ఎక్స్పెరిమెంట్ గా తెలుసుకోగలమా, లేకపోతే ఇంకో రకంగా ఎలాగైనా తెలుసుకోగలమా, చూసి తెలుసుకోగలమా, ఎలాగో తెలుసుకోలేము, ఒకే ఒక విధంగా తెలుసుకోగలం. ఏంటి శృతి? వినడం తెలుసుకోవడం అంతే, అది సత్యమని నమ్మాల్సిందే. నువ్వు ఎక్స్పెరిమెంట్ చేయడానికి నువ్వు ఉండవు కదా అక్కడ. సో యూ హ్యావ్ టు యాక్సెప్ట్ లైక్ దిస్. కొన్ని ఏంటినంటే శాస్త్రంలో కొన్ని సత్యాలకు వివరణలు కూడా ఉంటాయి. సో వివరణ అనేటువంటిది నువ్వు మళ్ళీ శాస్త్రాల్లోనే ఎత్తుక్కోవాలి. డీటెయిల్స్ ను కూడా నువ్వు ఎక్కడ ఎత్తుక్కోవాలి? శాస్త్రాల్లోనే ఎత్తుక్కోవాలి. డీటెయిల్స్ నేను బయట ఎత్తుక్కుంటానంటే కాదు, నీకెంత మేరకు శాస్త్రంలో డీటెయిల్స్ లభ్యమైందో అంతమేరకు డీటెయిల్సే అవసరమైన డీటెయిల్స్, అంతకు మించి అవసరం నాకు లేదు. ఒకవేళ అంత అవసరం అనుకుంటే శాస్త్రమే ఆ డీటెయిల్స్ నాకు చెప్తుంది. శాస్త్రంలో ఆ డీటెయిల్స్ లేవంటే నాకు అంతకు మించి డీటెయిల్స్ అవసరం లేదు. ఇది ఫెయిత్. నాకు శాస్త్రంలో డీటెయిల్స్ లేవు కాబట్టి బయట ఎత్తుకుంటాను డీటెయిల్స్, దెన్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్. సో డీటెయిల్స్ ఎత్తకొద్దు అనట్లేదు, డీటెయిల్స్ ఎత్తుకుతున్న కొలది ఫెయిత్ పెరుగుతుంది. బట్ డీటెయిల్స్ ఎక్కడ ఎత్తుకమన్నాను? శాస్త్రంలోనే ఎత్తాం. అవన్నీ వాళ్ళు కూడా శాస్త్ర ప్రమాణంగానే మాట్లాడతారు. ఎవరు వేరే డివోటీస్ అయినా వేరెవరైనా సరే అందరికీ మూలం ఏమిటి? శాస్త్రం. అందరికీ మూలం శాస్త్రం. సో ఇట్ కరెక్ట్ ప్రాసెస్, యు కెన్ గో అహెడ్. ప్రతిదీ తెలుసుకుంటే తప్ప నేను ఆచరించను మాత్రం భీష్మించు కూర్చోవద్దు. నాకు అర్థం కాకపోయినా నేను దీన్ని స్వీకరిస్తాను, ఆచరిస్తాను, అర్థమైనా అర్థం కాకపోయినా. ఎందుకు? ఇది సత్యం. ఇందాకలు తులసీనారాయణ అన్నాడు, భగవంతుడు నాకు ఏం చేసినా కూడా మంచిది. అది ఎలా తీసేసుకుంటాం? ఆయన చెప్పాడు, తులసీనారాయణ చెప్పాడు కాబట్టి తీసేసుకుందామా? తులసీనారాయణ ఉవాచ, భగవంతుడు ఏం చేసినా మన మంచికే అని చెప్పేసి తులసీనారాయణ చెప్పాడని చెప్పేసి అనుకుంటామా? శాస్త్రం చెప్పింది అనుకుంటాం. శాస్త్రంలో ఎక్కడ చెప్పారు, ఏ రకంగా చెప్పారు? భగవద్గీతలో చెప్పాడు, కృష్ణుడే స్వయం అంటున్నాడు, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం, ప్రతి జీవికి నేను శ్రేయోభిలాషిని అని భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి శ్రేయోభిలాష ఏం చేస్తాడు? ఎప్పుడు మంచి చేస్తాడు కానీ ఎప్పుడు చెడు చేయడు. కాబట్టి కృష్ణుడు ప్రామిస్ చేస్తున్నాడు కాబట్టి నేను ప్రతి జీవికి శ్రేయోభిలాషిని అని, మనకేం జరిగినా కూడా అది మన మంచిది. అది మనకు అర్థం కాని అర్థం కాకపోని కొన్నిసార్లు ఎలాంటి పరిస్థితి రావచ్చు, మనకి ఏదైతే వద్దనుకుంటున్నామో, మనకి చాలా చెడు జరుగుతుందని మనం అనిపించిందే మనకి మన ముందుకు రావచ్చు. కానీ మన దృష్టిలో అది చెడు కావచ్చు, కానీ కృష్ణ దృష్టిలో అది మంచిది, మనకి మంచిది. మన దృష్టిలో అది చెడ్డగా ఉండొచ్చు, మనం దాన్ని తీసుకోలేకపోయే శక్తి మనకి లేకపోవచ్చు, ఉండకపోవచ్చు, చాలా డిస్టర్బింగ్ గా ఉండొచ్చు కొన్నిసార్లు. ఒకసారి సడన్ గా డివోటీ ఎవరు నిన్ను ఎవరైతే కేర్ చేస్తున్నాడో ఆ డివోటీ వచ్చి చెడమడ తిట్టేసి నాలుగు కొట్టేసి వెళ్ళిపోయాడు. అది ఊహించడానికి కష్టం, ఎంతవరకు లవింగ్ గా ఉండేవాళ్ళు, ఎందుకు ఇలా చేస్తున్నాడు ఇతను, ఆయనకి ఏదైనా పిచ్చి వచ్చుంటది అందుకే అలా చేస్తున్నాడు అనే కంక్లూజన్కి రావచ్చు నువ్వు, లేదా ఇంకో కంక్లూజన్కి రావచ్చు. ఏమిటా కంక్లూజన్? అది కూడా తప్పే. చెడు చెప్పేస్తే నమ్మేవాడా అతను? దీనికి వెనక నాకేదో ప్యూరిఫికేషన్ ఉంటుంది, ఏదో నేనేదో తప్పు చేస్తుంటాను, అది ఆయనకి నచ్చి ఉండకపోవచ్చు, వచ్చి నన్ను మందలించి వెళ్ళాడు. ఏం చేశానా తప్పు అనేటువంటిది ఆలోచించగలరు, కానీ అతడు ఎలా తప్పు చేశాడని ఆలోచిస్తున్నామంటే నీకు ప్యూర్ ఫెయిత్ లేదనమాట. అర్థమవుతుందా? చాలా ఇది చాలా ప్రాక్టికల్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ నీ ఫెయిత్ ప్రతి మూమెంట్ టెస్ట్ అవుతా ఉంటుంది అనమాట. నీ దగ్గర ఏ ఫెయిత్ ఉంది అనేటువంటిది టెస్ట్ చేయబడుతుంది అనమాట. ప్రతి మూమెంట్ టెస్ట్ చేయబడుతుంది. ప్రతి టెస్ట్ లో కూడా మనకు అర్థమవుతుంది ఏంటంటే మనకి అంత ట్రాన్సెండెంటల్ ఫెయిత్ ఏమి లేదనేటువంటి తెలిసిపోతుంది. మన దగ్గర ఉన్నది మండేన్ ఫెయిత్ కానీ ట్రాన్సెండెంటల్ ఫెయిత్ లేదన్నమాట. సో యూ హావ్ టు కల్టివేట్ ట్రాన్సెండెంటల్ ఫెయిత్. ఇస్కాన్తో ఉండడం అనేటువంటిది మళ్ళీ డిఫైన్ చేయాలి దాన్ని సరిగ్గా. ఇస్కాన్తో ఉండడం అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏది ఇస్కాన్, ఏది ఇస్కాన్? కొన్నిసార్లు ప్రభుపాదులు వారు ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఉన్నారు, డోంట్ వరీ అబౌట్ ఇస్కాన్ గిస్కాన్. ఎవరైతే ఇస్కాన్ని స్థాపించారో ఆయనే ఏమన్నారు, డోంట్ వరీ అబౌట్ ఇస్కాన్ గిస్కాన్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఇస్కాన్ లో ఉండేటువంటి డివోటీస్ డీవియేట్ అయిపోయారు అనుకో, పేరైతే పెట్టుకున్నారు ఇస్కాన్ అని, వాళ్ళు డీవియేట్ అయిపోయారు అనుకో, అప్పుడు నువ్వు ఇస్కాన్తో ఉంటావా? నీకు సత్యం ముఖ్యమా పేరు ముఖ్యం? అది ఇంపార్టెంట్. సత్యం ముఖ్యమా పేరు ముఖ్యం? సో వాళ్ళకి ప్రత్యక్ష గురు. సో వ్యక్తి వేరు సంస్థ వేరు, వ్యక్తి వేరు సంస్థ వేరు. మనకి ముఖ్యం ప్రభుపాదులు వాళ్ళు అన్నారు, ఒక కంటెక్స్ట్ లో అన్నారు, ఒక కంటెక్స్ట్ లో అన్నారు. సో వ్యక్తితో మనం ఉండాలి కానీ సంస్థనే మనం అంటి పెట్టుకుంటామంటే సంస్థ సంస్థ వ్యక్తులతో ఏర్పడేదే సంస్థ. బట్ కొన్నిసార్లు ఏమవుతుంది, మనం సంస్థనే ఎక్కువగా మనం ప్రామినెంట్ చేసామనుకున్నప్పుడు ఏమైపోతుంది, నాకు వ్యక్తులతో సంబంధం లేదు సంస్థతోనే సంబంధం అనుకుంటా. అసలు సంస్థ ఏర్పడింది ఎవరితో? వ్యక్తులతో. అది ఒక రకమైన, ఇంకొక రకమైన ఇంపర్సనలిజం అవుతుంది. సో చాలా జాగ్రత్త, ఇవన్నీ చాలా జాగ్రత్తగా మనం ఆలోచించి గమనించాల్సిన. రెండు చెప్పండి. భగవంతుణ్ణి అర్థం చేసుకోలేము, ఒక అవగాహన రావడం కోసం మనం ఈ మాటలు మాట్లాడుకున్నప్పటికీ కూడా, యాక్చువల్గా నేను ఫస్ట్ టైం డివోటీస్తో పరిచయం అయినప్పుడు వాళ్ళు ఒక చిన్న టెస్ట్ పెట్టారు. 4 రౌండ్స్కి చాంటింగ్ చేస్తే వాళ్ళు ఒక టెస్ట్ ఉంటుంది, మీకు తెలుసు అది ఏదో అంటారు, శిక్షా సెరమనీ అని అంటారు. ఇక్కడ ఎప్పుడైనా కండక్ట్ చేశారా? 4, 8, 16 4 రౌండ్స్ అయితే శ్రద్ధావాన్, 1 రౌండ్ అయితే శ్రద్ధావానని, 4 రౌండ్స్ అయితే అతన్ని కృష్ణ సేవకని గురు మహారాజ్ ప్రవేశపెట్టింది అనమాట. చాలా సంవత్సరాల క్రితం కృష్ణ సేవకని, 4 రౌండ్లు చేస్తే కృష్ణ సేవక్, 8 రౌండ్లు చేస్తే కృష్ణ సాధక్, 16 రౌండ్స్ చేస్తే ప్రభుపాద ఆశ్రయ అని డిఫరెంట్ పేర్లు పెట్టారు. సో నేను 4 రౌండ్స్ చాంటింగ్ మొదలు పెట్టిన తర్వాత నాకు కృష్ణ సేవక టెస్ట్ రాయమని నాకు ఒక ఎగ్జామ్ పేపర్ ఇచ్చారు. ఆ ఎగ్జామ్ పేపర్ లో క్వశ్చన్ ఇలా ఉందన్నమాట, Why do you accept Krishna as the Supreme Personality of Godhead? నేను ఒక పేజీ ఆన్సర్ రాసిన దానికి, కృష్ణుణ్ణి ఎందుకు దేవాదేవుడిగా యాక్సెప్ట్ చేయాలనేది ఒక పేజీ ఆన్సర్ రాశాను. నాకు తెలిసిన నాకు తెలిసినటువంటి లాజిక్ రీజనింగ్ అన్ని ఉపయోగించి మొత్తం రాశాను. దానికి ఒక పెద్ద ఇంటూ పడింది అనమాట, ఇంటూ పడి అక్కడ చిన్న నోట్ రాశారనమాట. బికాస్ సాధు శాస్త్ర అండ్ గురు యాక్సెప్ట్ కృష్ణ ఇస్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్, వి యాక్సెప్ట్ కృష్ణ ఇస్ ద సుప్రీం పర్సనాలిటీ. సో మీరు అంటుంది ఏంటి, మరి బయట వాళ్ళకి ఈ ఫెయిత్ లేదు కదా, సో అందుకే మనం అలా చెప్పకూడదు. అది మనం చెప్తుంది మిక్స్డ్ ఫెయిత్ ఇస్తున్నాం మనం, లేదా ఫెయిత్ ఇన్ లాజిక్ అండ్ రీజనింగ్ ఇస్తున్నాం కానీ ప్యూర్ ఫెయిత్ ఇవ్వట్లేదు. మీరు కావంటే 2nd చాప్టర్ లో ప్రభుపాదులు వారు ఇది చదవండి, ఇది మీకు హోంవర్క్ ఎక్సర్సైజ్ చదవండి. శ్రీ భగవాను వాచ అని ఉంది కదా, ఫస్ట్ కృష్ణుడు మాట్లాడినప్పుడు ఈయన సరెండర్ అయిన తర్వాత, శిష్య స్నేహం షాదిమాం త్వాం ప్రపన్నం అయిన తర్వాత శ్రీ భగవాను వాచ, కుతస్వాం కష్మలమిదం ఋషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున అని మొట్టమొదట కొద్దిగా గట్టిగా మాట్లాడాడు కృష్ణుడు. అతను కొద్ది చాస్టైజ్ చేస్తూ మాట్లాడాడు. సో అక్కడ కృష్ణ ఉవాచ అని కాకుండా శ్రీ భగవాన్ ఉవాచ అని రాసింది. దానికి పర్పట్ అంతా చదవండి, మీకు ఎందుకు శ్రీ భగవాన్ ఉవాచ అని రాసింది అని ప్రభుపాదులు వారు దాని పర్పట్లో రాస్తారు. అంటే ఆయన మనలాంటి వాళ్ళకి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఏమని, కృష్ణుడే దేవాది దేవుడు అని ఆయన ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఆయన ఎలా ఎస్టాబ్లిష్ చేస్తున్నారో చూడండి, లాజిక్ ఉపయోగించి ఎస్టాబ్లిష్ చేస్తున్నారా, శాస్త్రాన్ని ఉపయోగించి ఎస్టాబ్లిష్ చేస్తున్నారా మీరు చూడండి. దాన్ని చదవండి, అప్పటిప్పుడు చదవండి. యాక్చువల్ గా ప్రభుపాదులు వారు చేస్తుంది ఏంటో తెలుసా, లాజిక్ ఉపయోగించి కాదు, శాస్త్రాన్ని ఉపయోగించి. బ్రహ్మ సమితిలో ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం అని ఉంది కాబట్టి, ఈ ముండక ఉపనిషత్తులో ఇలా ఉంది కాబట్టి, ఫలానా ఉపనిషత్తులో ఫలానా ఉంది కాబట్టి కృష్ణుడు దేవాదేవుడు. అంతేగాని ఎంతమంది యాక్సెప్ట్ చేశారు ఎంతమంది యాక్సెప్ట్ చేయలేదు అనేటువంటి దాని మీద ప్రభుపాదులు వారు బేస్ చేసుకుని కృష్ణుడు దేవాదేవుడు అని ఆయన రాయలేదు అక్కడ. సో అదే మెథడ్ ని మనం ఉపయోగించాలి. మనం వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు కృష్ణుడు దేవాదేవుడు అని చెప్పేటప్పుడు, చూడు కావాలంటే కృష్ణుడిని మీరు పరిశీలనగా చూసినట్లయితే కృష్ణుడు 16,108 మందిరాలు కట్టాడు, మందిరాలు కాదు ప్యాలెస్లు కట్టాడు, ఇంతమందిని మెయింటైన్ చేశాడు, ఒక పర్వతాన్ని ఎత్తేశాడు, ఇది చేశాడు అది చేశాడు, ఇవన్నీ ఓకే. బట్ వీటి ద్వారా కృష్ణుడిని మనం ఏమి ఎస్టాబ్లిష్ చేయక్కర్లేదు దేవాదేవుడు అని. కృష్ణుడు దేవాదేవుడు ఎలా అయ్యాడు? ఆయన దేవాదేవుడు అని శాస్త్రం చెప్తుంది కాబట్టి, గురువులు చెప్తున్నారు కాబట్టి, ప్రీవియస్ ఆచార్యాసు శాస్త్రం చెప్తుంది కాబట్టి ఆయన దేవాదేవుడు. ఆయన దేవాదేవుడు అని మనం కొద్దిగా వివరంగా అర్థం చేసుకోవడానికి మనం ఆయన కార్యకలాపాలను కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకు అనిపిస్తుంది ఆయన దేవాదేవుడు అని మనకు అర్థం అవుతుంది. బట్ మై మెయిన్ ఫెయిత్ ఈజ్ నాట్ ఆన్ ది యాక్టివిటీస్, మెయిన్ ఫెయిత్ ఈజ్ దట్ ఇట్ ఈస్ మెన్షన్ ఇన్ ది శాస్త్ర. ప్రభుపాదులు వారు మీరు ఎప్పుడైనా చూడండి, ఎక్కడైనా చూడండి, ప్రభుపాదులు వారు ప్రతిసారి కృష్ణుణ్ణి ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే శంకరాచార్య అగ్రీడ్, రామానుజాచార్య అగ్రీడ్, మధ్వాచార్య అగ్రీడ్, ఆల్ ది ఆచార్యాస్ హావ్ అగ్రీడ్ ఇంక్లూడింగ్ ఇంపర్సనలిస్ట్, మాయావాదులు కూడా అగ్రీ, మాయావాదులు అంటే శంకరైట్స్ వాళ్ళు కూడా అగ్రీ చేసినటువంటిది ఏమిటి, నారాయణో పరో అవ్యక్త, నారాయణుడు అందరికంటే పరమైనటువంటి వాడు, సృష్టికి పరమైనటువంటి వాడు, ఆయన మూల పురుషుడు అని అందరూ యాక్సెప్ట్ చేశారు కాబట్టి. అంటే ఆయన ఏమంటున్నారు, సాధు గురు సాధు శాస్త్రం. ఇది బేస్ గా పెట్టుకుని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. బట్ వాళ్ళకి ఫెయిత్ అల్టిమేట్ గా ఏమెళ్తుంది అంటే, మీకే ఫెయిత్ ఉంటే వాళ్ళకి ఆ ఫెయిత్ వెళ్తుంది. ఫైనల్ గా జరిగేది ఏమిటంటే, వాట్ ఎవర్ ఫెయిత్ యూ హ్యావ్ దట్ ఫెయిత్ దే విల్ గెట్. సో యూ ట్రై టు డెవలప్ ప్యూర్ ఫెయిత్. మీరు తర్వాత లాజిక్ గా ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళకి వెళ్ళేది ప్యూర్ ఫెయిత్, ఎందుకంటే మీకు అది ఉంది కాబట్టి. సో యూ ట్రై టు డెవలప్ ప్యూర్ ఫెయిత్, అది ఇంపార్టెంట్. అందుకే ఎంత శోష, కంఠ శోష ఇంత ఎంత డిస్క్రైబ్ చేస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దేని కోసం అంటే, మన ఫెయిత్ ఎక్కడుంది మనం తెలుసుకోవడం కోసం. అసితో దేవలో వ్యాస స్వయం చేప బ్రవీసిమే. ఎక్కడైనా సరే శాస్త్రంలో గురు సాధు శాస్త్ర ప్రకారమే మనం యాక్సెప్ట్ చేయాలి, కానీ ఓన్ ఎక్స్పెరిమెంట్ తో గాని ఓన్ ఇమాజినేషన్ తో గాని మనం చేయడానికి వీల్లేదు. సో దట్ ఈస్ కాల్డ్ ప్యూర్ ఫెయిత్. ఇంకా ఎస్ వెంకటేష్ ఇవ్వగలుగుతాం. రైట్, మనం మనది సరిపోకపోవచ్చు, కొంతమందిని కన్విన్స్ చేయడానికి మనది సరిపోకపోవచ్చు. ఉదాహరణకి మన దగ్గర కొంత ఫెయిత్ ఉంది, ఆ ఫెయిత్ ని మనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఆ ఫెయిత్ వాళ్ళకి సరిపోకపోవచ్చు. కొంతమందికి సరిపోవచ్చు, ఎందుకు, వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు కొంత ఫెయిత్ ని క్యారీ చేశారు కాబట్టి నీ ఫెయిత్ కాస్త యాడ్ అయ్యి వాళ్ళు కన్విన్స్ అయిపోయి ఉండొచ్చు. మరికొంతమంది కన్విన్స్ కాకపోయి ఉండొచ్చు. కాకపోయినంత మాత్రాన వాళ్ళు పూర్తిగా ఫెయిత్ లేనటువంటి వాళ్ళు అనుకోవద్దు. నువ్వు కాస్త ఏం చేసావు, డ్రిల్ చేసావు కాస్త, వాళ్ళ యొక్క పాషాన హృదయంలో కాస్త డ్రిల్ చేసావు. ఈ డ్రిల్ చేసిన తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ ఇంకోడెవడో తగులుతాడు, వాడు ఇంకొద్ది డ్రిల్ చేస్తాడు అనమాట. మెల్లమెల్లగా ఏమవుతుంది, స్లోగా వాళ్ళు ఏదో ఒక రోజు దాన్ని పూర్తిగా విశ్వసిస్తారు. ఒక్కసారే వన్ షాట్ మనకి రిజల్ట్ వచ్చేయాలని చెప్పేసి మనం అనుకోకూడదు. అది రిజల్ట్ కాకపోవచ్చు కూడా. కొంతమంది మనం చెప్పినంతా వినేసి నమ్మేస్తామని చెప్పేసి నమ్మేసి తర్వాత వాళ్ళు చేయాల్సింది చేస్తూ ఉంటారు. వాళ్ళు మనం, ఓ వీళ్ళు అర్జునులు అంటాడు, వీడు శిష్యస్థేయం సాధివంతం ప్రపన్నం అన్నాడు, వీడు అర్జునులు అంటాడు అని చెప్పేసి అనుకోకండి, అది మూర్ఖత్వం. ఏదైనా ఇట్ విల్ బి టెస్టెడ్ బై లాంగ్ టైం, లాంగ్ టైం మనం టెస్ట్ చేయాలి. సో ఇమీడియట్ రిజల్ట్స్ కి ఎక్కువ పడద్దు. మన ధర్మం చెప్పటం, మన దగ్గరున్న ఫెయిత్ ని ఇంకొకరికి ఇవ్వటం మన ధర్మం. వాళ్ళు తీసుకున్నారా లేదా ఎంత మేరకు తీసుకున్నారు అది భగవంతుడికి వారికి మధ్య సంబంధం. మన డ్యూటీ మనం చేద్దాం, రిజల్ట్ గురించి పనిచేయద్దు. రిజల్ట్ గురించి పనిచేస్తే ఏమో తెలుసా, ఎవడైతే కన్విన్స్ అయ్యాడో వాడికి ఈ రకంగా లాజిక్ ఉపయోగించి నేను కన్విన్స్ చేశాను కాబట్టి ఆ లాజిక్ ప్రతి ఒక్కడి మీద ప్రయోగించేస్తాం. ప్రయోగించినప్పుడు ఏమవుతుంది, కొన్ని సక్సెస్ కావు. ఎందుకంటే నువ్వు ఎవరి మీద ఆధారపడ్డావు, లాజిక్ మీద ఆధారపడ్డావు కాబట్టి సక్సెస్ కాదు. అదే కృష్ణుని మీద ఆధారపడితే ప్రతిసారి సక్సెస్. ఏమిటా సక్సెస్? ఫలితానికి సంబంధం లేకుండా సక్సెస్. అట్లీస్ట్ నీ దృష్టిలో నువ్వు సక్సెస్, నువ్వు భగవంతుడి మీద ఆధారపడి చేసావు కాబట్టి నువ్వు సక్సెస్, ప్రతిసారి సక్సెస్. సో ఇది చాలా ఇంపార్టెంట్. అవును అవును. అర్థం చేసుకోండి, ప్రభుపాదుల వారు అన్న సందర్భం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమిటంటే ప్రభుపాదుల వారు మనకి బ్లైండ్ గా చేయమనట్లేదు. ప్రభుపాదుల వారు అంటుంది ఏంటంటే, శాస్త్రాల యొక్క కంక్లూజన్స్ ఏవైతే ఉన్నాయో సారాంశాలను యాక్సెప్ట్ చేయమన్నారు. శాస్త్రాల యొక్క సారాంశాన్ని యాక్సెప్ట్ చేయమన్నారు, యాక్సెప్ట్ చేసి ప్రాసెస్ లోకి దిగమన్నారు. అంతేగాని ఏమనలేదు, నేను ప్రాసెస్ లో దిగక ముందే నేను పూర్తిగా నాకు అవగాహనలోకి రావాలి శాస్త్రాల యొక్క సారాంశం అని ప్రభుపాదుల వారు చెప్పలేదు. ఉదాహరణకు మీరు భగవద్గీతని మీరు మొదలు పెట్టినప్పుడు ఇంట్రడక్షన్ లో ప్రభుపాదుల వారు ఒక మాట రాస్తారు, మీరు విన్నారో లేదో చదివారో లేదో, అట్లీస్ట్ థియరిటికల్లీ యూ షుడ్ యాక్సెప్ట్ కృష్ణ ఇస్ ది సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. అంటే సిద్ధాంతపరంగా అయినా సరే నువ్వు కృష్ణుణ్ణి దేవాదేవుడిగా భావించాలి. ఒకవేళ సిద్ధాంతపరంగా నువ్వు భావించలేదనుకో, అప్పుడు భగవద్గీతకు నువ్వు చదవడమే వేస్ట్ అని అంటారు ప్రభుపాదులు. అంటే ఇది ఒక మామూలు గీత కాదు, ఇది భగవద్గీత, భగవంతుడు ఇచ్చినటువంటి గీత కాబట్టి ఇందులో ప్రతి వాక్యం ప్రతి విషయం ప్యూర్ అనే భావంతో నువ్వు గీత చదివితే నీ అవగాహన వేరుగా ఉంటుంది. చూద్దాం ఏమిటో, కంటెంట్ బట్టి పరిశీలిద్దాం. నాకు కన్విన్సింగ్ గా ఉంటే కంటెంట్ బాగున్నట్టు, కన్విన్సింగ్ గా లేకపోతే కంటెంట్ బాగాలేనట్టునంటే దాన్ని నువ్వు దేనికి సబ్జెక్ట్ చేస్తున్నట్టు, నీ ఓన్ ఇంప్రెషన్ కి సబ్జెక్ట్ చేస్తుంది. సో ప్రభుపాదులు వారు ఎప్పుడైతే ఏమన్నారు, ఇది ఈ ప్రాసెస్ సైంటిఫిక్ ప్రాసెస్ అంటే ప్రభుపాదులు అన్నటువంటి మాటకు అర్థం ఏమిటంటే, ఈ ప్రాసెస్ ని ఎవరు ఫాలో చేసినా కూడాను రిజల్ట్స్ వస్తాయి అని అర్థం. ఇప్పుడు సైన్స్ లో ఒక గొప్ప విలువైంది ఉంది ఏంటి, సైన్స్ లో సైంటిఫిక్ అనే పదాన్ని మనం వాడేటప్పుడు ఎందుకు వాడతామనంటే, సైన్స్ అనేటువంటి ఇట్ హ్యాస్ ఎ యూనివర్సల్ యాక్సెప్టెన్స్. యూనివర్సల్ యాక్సెప్టెన్స్ అంటే వాళ్ళు ఏదైతే కొన్ని సిద్ధాంతపరంగా నిరూపించేశారో ఆ నిరూపించినటువంటివి ఎవడు చేసినా కూడాను నిరూపించబడతాయి. ఎక్స్ వై జెడ్ ఈ ప్రపంచంలో ఎవడు చేసినా కూడా నిరూపించబడతాయి. అవి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. అర్థం కావట్లేదు. అలాగే ప్రభుపాదుల వారు ఏమంటారు, శాస్త్ర నియమాలని ఎవడు పాటించినా కూడాను జరగాల్సినటువంటి ప్యూరిఫికేషన్ జరుగుతుంది, కాబట్టి ఇది సైంటిఫిక్ ప్రాసెస్. వేరే వాళ్ళు దాన్ని ఒప్పుకోరు, వేరే ఆచార్యులు కాదు వాళ్ళు, వేరే సాంప్రదాయాల్లో ఉండేటువంటి వాళ్ళు ఏమంటారు, శూద్రుడు పనికిరాడు అంటారు. అదెట్లా శూద్రుడు పనికిరాడని మీరు ఎవరు చెప్పడానికి, ఒక బ్రాహ్మణులే పనికొస్తారు శూద్రుడు పనికిరాడని చెప్తున్నారు. కానీ ఇక్కడ శాస్త్రం ఏముంటుంది అలా అనట్లేదు. శాస్త్రం ఏముంటుంది, చండాలుడు కూడాను భగవంతుడి యొక్క కృపని పొందినట్లయితే వాడు ఎవడికంటే గొప్ప, బ్రాహ్మణుడి కంటే గొప్ప. షట్కర్మ నిపుణో విప్రో మంత్ర తంత్ర విశారద అవైష్ణవో గురుర్నశ్యాద్ వైష్ణవ స్వపచో గురు. మంత్రతంత్రాలు తెలిసినటువంటి వాడు వైష్ణవుడు కాకపోతే వాడు గురువు స్థానాన్ని పొందలేడు. కుక్క మాంసం తినేటువంటి కులంలో పుట్టినటువంటి వాడు కూడా వైష్ణవుడైనట్లయితే వాడు గురువు స్థానాన్ని స్వీకరించవచ్చు అని మనకి శాస్త్రం చెబుతుంది. ఇది సైంటిఫిక్ అంటారు ప్రభుపాదుల వారు. దిస్ ఈజ్ సైంటిఫిక్. ఎందుకు ఇది సైంటిఫిక్? ఇది క్యాస్ట్ తో గాని రిలీజియన్ తో గాని దేంతో కూడా సంబంధం లేకుండా ఎవరు దాన్ని ఆ ప్రాసెస్ ని యాక్సెప్ట్ చేసినా ఆ రిజల్ట్స్ వస్తాయి. బ్రాహ్మణులు పాటిస్తేనే ఆ రిజల్ట్స్ వస్తాయని లేదు అక్కడ. ఈ ప్రాసెస్ ని ఎవరు ప్రాక్టీస్ చేసినా అసలు చాలా మనకి చాలా కొన్నిసార్లు బివిల్డరింగ్ అనిపిస్తుంది అనమాట. ప్రభుపాదులు వారు కొన్ని స్టేట్మెంట్స్ మాట్లాడేటప్పుడు ప్రభుపాదులు వారు ఏమంటారంటే, వీ డోంట్ కేర్ విచ్ రిలీజన్ యూ ప్రాక్టీస్, మీరు ఏ రిలీజన్ ప్రాక్టీస్ చేస్తారు మేమేం పెద్ద పట్టించుకోం, ఏ రిలీజియన్ వల్ల మీరు భగవంతుడి మీద నిర్హేతుకమైనటువంటి ప్రేమని నిర్విరామంగా మీరు సేవ చేయగలుగుతారో అదే యాక్చువల్ రిలీజన్ అంటారు ప్రభుపాదులు. అంటే యాక్చువల్ గా ప్రభుపాదులు వారు చెప్తుంది ఏంటి, భాగవతమే సవై పుంష పరోధర్మో యథో భక్తిర్ అధోక్షజే అహైతుకి అప్రతీయత ఏనాత్మ సుప్రసిద్ధి. అయితే ప్రభుపాదులు వారు ఏమన్నారు, హిందూ రిలీజన్ అనో లేకపోతే నువ్వు ఏ రిలీజన్ అని ప్రాక్టీస్ చేయ నాకు సంబంధం లేదయ్యా, బట్ నువ్వు ప్రాక్టీస్ చేస్తే రిలీజన్ ఏ రిలీజన్ ప్రాక్టీస్ చేస్తే ఈ క్వాలిటీస్ నువ్వు సంపాదిస్తావో ఆ రిలీజన్ కరెక్ట్ రిలీజన్. ఇది రివర్స్ లాజిక్. ఎందుకంటే నువ్వు హిందూ పదం వాడితే వాళ్ళు వెంటనే వాళ్ళు ఇంకో కోణంలో చూస్తారు కాబట్టి. ఎందుకంటే ప్రభుపాదులు వారు సైంటిఫిక్ టెర్మినాలజీ వాడుతున్నారు. సైంటిఫిక్ టెర్మినాలజీ అంటే ఏమిటి, నువ్వు ఎవడు పాటించినా కూడాను ఈ ధర్మం వాడికి రిజల్ట్ వస్తుంది. ఈజీ జర్నీ టు అదర్ ప్లానెట్స్ అని ఒక పుస్తకం ఉంది, గ్రహాంతర యానమా తెలుగులో దాని పేరు, గ్రహాంతర సులభ యానం అనేది. మీకు అందులో ప్రభుపాదులు వారు చాలా గమ్మత్తుగా సోల్ అనే పదం వాడరు, ఆత్మ అనే పదం వాడరు. దాంట్లో ఒక పదాన్ని వాడతారు ప్రభుపాదులు వారు, యాంటీ మ్యాటర్ యాంటీ మ్యాటర్ యాంటీ మ్యాటర్ అనే పదం వాడతారు. చదివారో లేదు మీరు, యాంటీ మ్యాటర్ అంటే యాక్చువల్ గా స్పిరిట్. ఆ స్పిరిట్ ని ప్రభుపాదులు వారు ఎలా వాడతారు, యాంటీ మ్యాటర్ అని వాడతారు. ఎందుకు యాంటీ మ్యాటర్ అని వాడతారు, సైంటిస్టులకి స్పిరిట్ అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరని వాళ్ళ వాళ్ళ టెర్మినాలజీలోనే ప్రభుపాదులు వారు యాంటీ మ్యాటర్ అని వాడతారు. సో అది ప్రభుపాదులు వారి ఎక్స్పర్టైజ్. సో నా పాయింట్ ఏంటంటే, మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్ తీసుకొచ్చారు ఇప్పుడు, అది దాని గురించి నెక్స్ట్ డిస్కషన్ అంతా. కొన్ని పరిశీలనాత్మకంగా చేయకుండానే యాక్సెప్ట్ చేసే సిద్ధాంతాలు కొన్ని ఉన్నాయి. పరిశీలన చేయకుండా, నువ్వు పరిశీలన చేయలేవు అవి, అంతే. పరిశీలన చేయడానికి ముందుకెళ్తే చస్తావు కాబట్టి కొన్ని పరిశీలనకి అతీతమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిని ఏమంటారు, యాక్సియోమేటిక్ ట్రూత్స్ అని అంటారు, యాక్సియమ్స్ అని ఉంటాయి. మీరు మ్యాథమెటిక్స్ చదువుకున్నట్లయితే యాక్సియమ్స్ అని ఉంటాయి. యాక్సియమ్ అని అంటే వాటిని ఏమంటారు తెలుగులో ఏమంటారంటే, నాన్ ప్రూవబుల్ ట్రూత్స్. నాన్ ప్రూవబుల్ ట్రూత్స్ అంటే నిరూపించడానికి వీలు లేని సత్యాలు, నిరూపించడానికి వీలు లేని సత్యాలు కొన్ని ఉంటాయి. అయితే ఇక్కడ ఒక మాట రావచ్చు, మీరు యాక్సియోమేటిక్ ట్రూత్స్ గురించి చెప్తున్నారు బట్ సైన్స్ అలా చెప్పదు కదా, సైన్స్ అంతా ఎక్స్పెరిమెంట్ మీద ఆధారపడి ఉంటుంది కదా. సైన్స్ లో కూడాను ఇలాంటి నిరూపింపబడినటువంటి సత్యాలు కొన్ని ఉన్నాయి, అవి మనకు తెలియదు. వాళ్ళు కూడా దీన్నే బేస్ చేస్తున్నారు, మనం దీన్నే బేస్ చేస్తున్నాం, బట్ వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు ఏంటి, మాకేం బ్లైండ్ ఫేత్ లేదు, మీకైతే బ్లైండ్ ఫేత్ ఉంది, మాకు మాత్రం బ్లైండ్ ఫేత్ లేదని అంటారు సైంటిస్టులు. బట్ యాక్చువల్ గా వాళ్ళకు కూడా బ్లైండ్ ఫేత్ ఉంది, వాళ్ళు కూడాను యాక్సెప్ట్ చేయాలి కొన్ని. వాళ్ళు ఏ బ్లైండ్ ఫేత్ మీద వాళ్ళు సైన్స్ బిల్డప్ చేసుకున్నారో నెక్స్ట్ మనం బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. వాళ్ళు ఏ బేసిస్ మీద వాళ్ళు పూర్తి సైన్స్ డెవలప్ చేశారో మీరు వింటే ఆశ్చర్యపోతారన్నమాట. దానివల్ల పరిణామాలు భయంకరంగా ఉంటాయన్నమాట. సైంటిస్టులు వాళ్ళ ఫండమెంటల్స్ ఎంత భయంకరమైనవో మీరు వింటే భయపడిపోతాం. సైంటిస్టుల యొక్క ఫండమెంటల్స్ మీ క్వశ్చన్ కి అర్థం అయిందో నేను ఆన్సర్ చేశాను లేదో నాకు తెలియదు. సో ప్రభుపాదులు వారు ఎప్పుడైనా సైంటిఫిక్ 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 అన్నారంటే దానికి ఒకటే అర్థం, ఎవడు దాన్ని యాక్సెప్ట్ చేసినా దానికి అదే రిజల్ట్ రావాలి, అది సైంటిఫిక్ అని అంటే. సైంటిఫిక్ అని అంటే లాజిక్ రీజనింగ్ తో తెలుసుకునేదే సైంటిఫిక్ కాదు అర్థం. నిజమైన సైంటిఫిక్ అంటే ఇది అర్థం, యూనివర్సల్ అప్లికబిలిటీ. ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేసి ఎవరు దాన్ని పాటించినా సేమ్ రావాలి, సేమ్ రిజల్ట్స్ రావాలి. ఎస్, అవును అదే వెళ్ళిపోతుంది. అవును, సో మన ప్రాసెస్ అదే కరెక్ట్. మన ప్రాసెస్ చెట్టుకి నీళ్లు పోయడమే, చెట్టు వేరకి నీళ్లు పోయడమే. సో మనకంత అంత డీటెయిల్ నాలెడ్జ్ లేకపోవచ్చు, ఎలా ఈ వేరుల్లో నుంచి ప్రతి కొమ్మకి రెమ్మకి ఆకుకి పిందికి వెళుతుంది అనేటువంటి నాలెడ్జ్ మనకు లేకపోవచ్చు. బట్ ఎవరు పోసినా కూడా, ఎవరు పోసినా కూడా ఎక్కడ పోయాలి, వేరులోనే పోయాలి. సో అది, సో కొన్ని డీటెయిల్ నాలెడ్జ్ మనకు రాకపోవచ్చు, మనకు అర్థం కావాల్సిన అవసరం కూడా లేదు. ఇంత అర్థం చేసుకున్న తర్వాత ఫైనల్ గా నువ్వు మళ్ళీ చేయాల్సిందేమిటి, ఎవడో అంటాడు అసలు ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుందో నేను ముందు స్టడీ చేసి కానీ నీళ్ళిపోయాను అన్నాడు అనుకో. వాడు స్టడీ చేసేసరికి ఇది పూర్తిగా ఎండే ఎండిపోవచ్చు, చచ్చిపోవచ్చు కూడా నువ్వు. కాబట్టి నువ్వేం చేయాలి, ఎవరో ఆల్రెడీ అథారిటీస్ చెప్పుంటారు ఏ చెట్టుకైనా నీళ్లు మొదల్లోనే పోయాలి అని చెప్తే దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయి. చేసిన తర్వాత అది ఎలా కరెక్టో తర్వాత నువ్వు కనుక్కో. సో అది ప్యూర్ ఫెయిత్. ఎక్స్పెరిమెంటల్ ఫెయిత్ ఏమిటి, నేను కన్విన్స్ అయినంత వరకు నేను నీరు పోయాను అంటాడు. కన్విన్స్ అయినంత వరకు నీరు పోయినంటే అప్పుడు ప్రభుపాల వారు ఏమంటారంటే సరే చావు, ఏం చేస్తాం, బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. సో సరే నీ కన్విక్షన్ వచ్చిన తర్వాత, బట్ ఈలో బోల్డ్ అంత టైం వేస్ట్ అయిపోతుంది. అదే భక్తి యోగి ఏం చేస్తాడు, జ్ఞాన యోగి ఎక్కడైతే అంతం చేస్తాడో భక్తి యోగి అక్కడ మొదలు పెడతాడు. జ్ఞాన యోగి అంతం ఎక్కడ, వాసుదేవ సర్వమితి. భక్తి యోగి మొదలు పెట్టడం ఎక్కడ, వాసుదేవమే, వాసుదేవుడే సర్వం. అందుకే భక్తి ప్రాసెస్ ఇస్ ఏ టాప్ మోస్ట్ ప్రాసెస్, ప్రాక్టికల్ ప్రాసెస్ టాప్ మోస్ట్ ప్రాసెస్. ఏంటి విపరీతంగా నిద్ర వస్తుందా మీకు, బోరింగ్ ఉందా, పర్వాలేదు చెప్పండి. అంటే మరి మీరు ఎలాంటి టీచింగ్ అలవాటు పడ్డారో నాకు తెలియదు, బట్ నేనైతే ఇలాగే అనలైజ్ చేసి చెప్తాను. నేను ఏదైనా డిస్కస్ చేస్తే మీ పార్టిసిపేషన్ ఉండాలి తప్పనిసరి. ఇవి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఇవి. మీరు వీటిని ఊరికినే తీసి పారేయొద్దు. మనం ఇక్కడ ఏదైతే చేస్తున్నామో యాక్చువల్గా మనం ఫౌండేషన్ కడుతున్నాం మన కృష్ణ కాన్షియస్నెస్. ఆల్రెడీ నాకు అన్ని తెలుసు అనుకోవద్దు, యాక్చువల్గా మనకేం తెలియదు. మన దగ్గర ఉన్న ఫౌండేషన్ చాలా వీక్ ఫౌండేషన్. మనం ఏదో బ్లైండ్ ఫెయిత్ వెళ్ళిపోతున్నాం, దాన్ని ట్రాన్సెండెంటల్ ఫెయిత్ అనుకుంటున్నాం. ఇప్పుడు యాక్చువల్ అది ట్రాన్సెండెంటల్ ఫెయిత్ కాదు, మన దగ్గర ఉన్నది ఏమిటంటే బ్లైండ్ ఫెయిత్. లేదా అట్ బెస్ట్ బ్లైండ్, కాకపోతే కొద్దిగా ఇంటెలిజెంట్గా ఉండేవాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు, మిక్స్డ్ ఫెయిత్తో నడుస్తూ ఉంటారు. మిక్స్డ్ ఫెయిత్ తోడు బ్లైండ్ ఫెయిత్ చూసి నేను నీకంటే గొప్ప ఉండరు అనుకుంటారు. ఇద్దరు కూడా మూర్ఖులే. బ్లైండ్ ఫెయిత్ ఉన్నాడు మూర్ఖుడే, మిక్స్డ్ ఫెయిత్ ఉన్నాడు మూర్ఖుడే. ఇప్పుడు యాక్చువల్గా ఇంటెలిజెంట్ పర్సన్ అంటే ఎవరు అని అంటే దోస్ హూ హావ్ ట్రాన్సెండెంటల్ ఫెయిత్. బ్రేక్ తీసుకుందామా, కాస్త కాళ్ళు చేతులు విదిలించుకోండి, నిద్రను కాస్త ఆపుకోండి, డ్రింక్ వేసుకొని రండి అందరు కూడా. డ్రింక్ అంటే వేరే డ్రింక్ కాదయ్యో, నిమ్మరసం వేసుకొని రండి, హుషారుగా ఉండండి. హరే కృష్ణ. శ్రీ ప్రభుపాదకి జయ.
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, Hare Rama, Hare Rama, 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 Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, 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 Hare Hare, Hare Rama, 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 Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare
Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Jaya Prabhupada, 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 Jaya Prabhupada. Prabhupada, 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 Jaya Prabhupada. Nitai Gaur Hari Bol, Hari Bol, Hari Bol, Hari Bol.
Shri Hari Nam Sankirtan Ki Jai, Srila Prabhupada Ki Jai. ओम ज्ञानति मृन्दस्य ज्ञानञ्जन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदामयं ददाति स्वपदान्तिकं वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्रीअद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृन्द हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे मुखं करोति वाचालं पंगुं लंगायते गिरिं कृपातमहं वंदे श्रीगुरुं दीनधारिणां इप्पुडु ఇది శ్రద్ధతో ముడిపడినటువంటి అంశం కాబట్టి ఒక ముఖ్యమైనటువంటి విషయం మీ అందరికి తెలియజేయాలి అంటే సైంటిస్ట్స్ చేస్తున్నటువంటి మోసం ఫస్ట్ సైంటిస్టులు మోసం చేస్తున్నారని మీకు తెలుసా తెలియదు తెలిస్తే ఎలా తెలుసు ఎలా మీరు చెప్పగలరు వారికి మీరు మోసం చేస్తున్నారు మేఘమదనం చేస్తే వర్షం పడుతుంది కరువు కాటకాలు అలాగే ఉన్నాయి మేఘమదనం చేస్తున్నారు కానీ వర్షం కొన్నిసార్లు పడుతుంది కొన్నిసార్లు పడట్లేదు పడాల్సిన దగ్గర పడట్లేదు ఇంకా సో అది అప్పుడు వారు ఏమంటారు తెలుసా ఇంత పెద్ద ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు చిన్న చిన్న తప్పులు జరగవచ్చు అంత మాత్రం చేత మా పద్ధతే మీరు పూర్తిగా కరెక్ట్ కాదని ఎలా చెప్పేస్తారు వాళ్ళకి మనం ఎలా చెప్పాలంటే మీరు మొదటి నుంచి చివరి దాకా మీరు అంత కూడా తప్పు అని మనం ప్రూవ్ చేయాలి హోల్ ప్రాసెస్ ఏ రాంగ్ ప్రాసెస్ హోల్ ప్రాసెస్ ఏ రాంగ్ ప్రాసెస్ అనేటువంటిది మనకు తెలియాలి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒప్పుకోరు బట్ వాళ్ళు మనకి ఏం చేస్తున్నారు సైంటిస్ట్స్ ఈ రిలిజనిస్ట్స్ కి ఆరోపించేటువంటి ఒక ముఖ్యమైన ఆరోపణ ఒకటి ఉంది ఏమంటున్నారు వాళ్ళు మనల్ని ఎలా ఆరోపిస్తారో చెప్తాను మనల్ని అంటే శాస్త్రాల్ని నమ్మిన వాళ్ళని ఎలా ఆరోపిస్తారంటే మీరు చెప్తున్న దానికి బేసిస్ ఏమిటిని అంటారు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో దానికి బేసిస్ ఏమిటిని అంటారు వాళ్ళు బేసిస్ అంటే దానికి ఆధారం ఏమిటిని అంటారు ప్రమాణం ఏమిటిని అంటారు ఆధారం ఏమిటిని అంటారు ఆధారం ఏమిటిని అంటే మీరేమంటారు మీరు చెప్తున్న దానికి ఆధారం ఏంటయ్యా అని అంటే మీరేమంటారు శాస్త్రం అని అంటారు అప్పుడు మనమేమంటాం మనం శాస్త్రం అంటే వాళ్ళేమంటారు శాస్త్రానికి ఆధారం ఏమిటని అంటారు శాస్త్రానికి ఆధారం ఏమిటి సో అప్పుడు మనమేమంటాం శాస్త్రానికి ఆధారం ఏమిటి శాస్త్రం శాస్త్రం శాస్త్రానికి ఆధారం అంటూ ఉండదు శాస్త్రం అనేటువంటిది భగవంతుడి యొక్క నోటి నుంచి వచ్చినటువంటిది కాబట్టి దానికి ఆధారం అంటూ ఉండదు శాస్త్రానికి ఆధారం భగవంతుడే అప్పుడు వాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ వేస్తారు భగవంతుడికి ఆధారం ఏమిటి అంటే సో ప్రాబ్లం ఏంటి, వాళ్ళు మనల్ని దేంట్లో లాగుతున్నారు, లాజిక్లోకి లాగుతున్నారు అన్నమాట. లాజిక్లో లాగితే దానికి ఎక్కడో ఒక దగ్గర ఎండ పడిపోద్దని తెలుసు వాళ్ళకి. కాబట్టి ఈ లాజిక్లో లాగి మనల్ని వాళ్ళు ఎలా ప్రూవ్ చేస్తున్నారు, మీరు యాక్చువల్గా బ్లైండ్ ఫెలోవర్స్, బ్లైండ్ ఫాలోవర్స్. మీరు శాస్త్రాలు నమ్ముతున్నారు, ఆ శాస్త్రం ఎవడు రాశాడో మేమెలా చెప్పగలుగుతాం? ఆ శాస్త్రాన్ని ఎవరో ఒక మానవ మాత్రులు రాయొచ్చు కదా, మానవ మాత్రులే శాస్త్రాలు రాసేసి ఇవే కరెక్ట్ అని మీరు చెప్పేస్తున్నారు. మీరు అన్నిటికీ శాస్త్రం ఆధారం, శాస్త్రం ఆధారం, శాస్త్రం ఆధారం అంటున్నారు. మేమంటున్నాం ఆ శాస్త్రాన్ని ఎవడు రాశాడని అంటున్నాం. మీ దగ్గర సమాధానం లేదు. అర్థమవుతుందా? వాళ్ళు ఎలా ఆరోపిస్తారో సైంటిస్టులు రిలీజనిస్ట్ని ఆరోపించేది ఇలా. వాళ్ళని ఆరోపించే వాళ్ళు వాళ్ళు చేసే తప్పుల్ని ఎత్తి చూపేవాళ్ళు వాళ్ళకి ఇంతవరకు దొరకలే. వాళ్ళ పళ్ళు బద్దలు కొట్టేవాళ్ళు ఎవరు వాళ్ళకి దొరకలేదు. ప్రభుపాదులు వారు మొట్టమొదటి వాళ్ళు ప్రభుపాదులు వారు. సో వాళ్ళ దాంట్లో ఉండే తప్పు ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. అది తప్ప రైటా అనేటువంటి తర్వాత ముందు వాళ్ళు ఏదైతే మనకు ఆరోపిస్తున్నారో వాళ్ళు అదే పని చేస్తున్నారు, బట్ తెలివిగా చేస్తున్నారు. మీకు ఈ సామెత విన్నారో లేదో, అద్దాల మేడల్లో ఉండేటువంటి వారు బయటికి రాళ్లతో కొట్టకూడదు, రాళ్ళని బయటికి ఇసరకూడదు అని చెప్పేసి ఒక ప్రమాణం ఉంది. విన్నారా ఎప్పుడైనా? అద్దాల మేడల్లో ఉండేటువంటి వాళ్ళు రాళ్ళని బయటికి ఇసరకూడదు. ఇసిరితే ఏమవుద్ది? మీ అద్దాలే పగులుతాయి. నువ్వు రాయిని ఇసురుస్తున్నావు ఎవరి మీదకో, ఎవడనో హట్ చేయడానికి రాయి ఇసురుతున్నావు, కానీ అది ఫస్ట్ ఎవరిని హట్ చేస్తుంది? నీ అద్దాలే పగులుతాయి ఫస్ట్. కాబట్టి అద్దాల మేడలు ఉండేటువంటి వాళ్ళు రాళ్ళు ఇసరకూడదు. అలాగే వీళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో మన మీద, ఈ లొసుగులన్నీ వాళ్ళకి ఉన్నాయి, కానీ వాళ్ళకి ఉన్నాయని మనకి తెలియదు. కాబట్టి మనం ఏమనుకుంటున్నాం, వాళ్ళు రాజాల్లా మనం ఒప్పేసుకుంటున్నాం. వాళ్ళకి ఈ లొసుగులు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. మొట్టమొదటి లొసుగు, వాళ్ళ సిద్ధాంతంలో ఉండే మొట్టమొదటి లొసుగు. ఇది కొద్ది సైంటిఫిక్ ఉంటుంది, నిద్రపోవద్దు, అటెంటివ్గా ఉండండి. నేను మీ అందరికి అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు ఈ ప్రపంచం శాస్త్రజ్ఞుల ప్రకారం ఈ ప్రపంచం ఎలా నడుస్తుంది అనుకుంటున్నారు? శాస్త్రజ్ఞుల ప్రకారం ఈ ప్రపంచం ఎలా నడుస్తుంది అనుకుంటున్నారు? ఓకే, ఇంకా అందరూ ఒక్కొక్కటి చెప్పండి. బిగ్ బ్యాంగ్ థియరీ ఆరిజిన్, వాళ్ళ దృష్టిలో బిగ్ బ్యాంగ్ థియరీ ఇది ప్రపంచానికి మూలం, పోనీ ప్రస్తుతం నడుస్తుంది ఇలా. సరే, మూలం ఏదో వాళ్ళు చెప్పిందో మనం చెప్పిందో ఏదో రకంగా మొత్తం ప్రపంచానికి వచ్చి ప్రపంచం వచ్చింది, బట్ నడుస్తుంది ఎలా? ఎలా నడుస్తుంది ప్రపంచం? బై ఛాన్స్ అనేటువంటిది క్రియేషన్ బై ఛాన్స్, బట్ నడుస్తుంది ఎలా? నడవడానికి కొన్ని రూల్స్ ఉండాలి కదా. ఏ ప్రిన్సిపల్స్ ప్రకారం ఈ ప్రపంచం నడుస్తుంది? అవును, ఇంజిన్ ఒక మిషన్ ఆ విధంగా నడుస్తుంది. అంటే ఒక మెషిన్ లాగా నడుస్తుంది. ఒక మెషిన్ నడవాలంటే దానికి కొన్ని రూల్స్ ఉండాలి కదా. సో వాళ్ళ దృష్టిలో ప్రపంచం ఎలా నడుస్తుంది అని అంటే, కొన్ని బండ నియమాల ప్రకారం నడుస్తుంది ప్రపంచం. బండ నియమాలు, ఆ బండ నియమాలు ఏమిటి? వాళ్ళు చెప్పే నియమాల ప్రకారం నడుస్తుంది. ఉదాహరణకి న్యూటన్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు ఒక యాపిల్ కింద పడితే వాడు ఏమనుకున్నాడు, యాపిల్ తీసుకుని అసలు ఈ యాపిల్ ఎందుకు కింద పడింది, పైకి ఎందుకు వెళ్ళలేదు అనుకున్నాడు. ఆలోచించిన తర్వాత వాడికి ఒక రూల్ తట్టింది. ఏమిటా రూలు? భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నది అని ఒక రూల్ పెట్టాడు. అది న్యూటన్స్ ఫస్ట్ లా. దాని తర్వాత ఇలా కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేసి ఒక బంతిని గోడకేసి కొడితే ఎంత ఫోర్స్ తో కొడితే అంత ఫోర్స్ అది వెనకొచ్చింది. దాని నుంచి ఇంకో రూల్ కొని పెట్టాడు. ఏమిటది? ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అది న్యూటన్ థర్డ్ లా. సో ఫండమెంటల్ గా ఒక 2-3 లాస్ న్యూటన్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు కనిపెట్టాడు. అంటే ఒక్కొక్క ఫీల్డ్ లో ఒక్కొక్క శాస్త్రజ్ఞుడు కొన్ని నియమాలని కనిపెట్టాడు. బట్ శాస్త్రజ్ఞులు అందరూ కూడా కలిపి నమ్మేదేమిటో తెలుసా, ఈ ప్రపంచం చాలా చిన్న చిన్న రూల్స్ ప్రకారం నడుస్తుంది. ఇదేం పెద్ద కష్టం కాదు. ప్రపంచం నడుస్తుంది ఎలా, కొన్ని రూల్స్ ప్రకారం నడుస్తుంది. ఆ రూల్స్ అనేటువంటివి మాకు తెలుసా, రూల్స్. ఆ రూల్స్ ని మేము ఎలా చెప్పగలుగుతాం తెలుసా, గణిత లెక్కల పరంగా చెప్పగలుగుతాం. గణిత లెక్కల ప్రకారం అనంటే, ఇంత ఎత్తు నుంచి నువ్వు బాల్ ని డ్రాప్ చేస్తే ఆ బాల్ ఈ భూమిని ఎంత శక్తితో తాకుతుంది, దానికి గతిశక్తి ఎంత, స్థితి శక్తి ఎంత, కైనెటిక్ ఎనర్జీ ఎంత, పొటెన్షియల్ ఎనర్జీ ఎంత, ఇవన్నీ కూడా మేము కొన్ని ఫార్ములాస్ తయారు చేశాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, వి మైనస్ యూ ఈజ్ ఈక్వల్ టు ఏటీ. మీరు ఇవన్నీ పొరపాటు చేసుకోవద్దు, ఇవన్నీ కూడా చిన్నప్పుడు చదువుకున్నటువంటి గతి శాస్త్రపు లెక్కలు. లేదా ఒక ఒక ఇది ఒక నది దాటాలనుకుంటే, నది ఎంత వేగంతో ప్రవాహం ఉందనుకో, ఆ వేగం ఇంత వేగంతో ప్రవాహం ఉన్నప్పుడు ఈ అవతల నుంచి అవతలకు వెళ్లాలి అంటే ఏ యాంగిల్లో వెళ్లాలి, బోట్ స్పీడ్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా మేము నిర్ధారిస్తాం. నిర్ధారిస్తే కరెక్ట్ గా ఆపోజిట్ ఒడ్డుకి ఆ స్పాట్కి వెళ్ళిపోతుంది. ఇవన్నీ మాకు తెలుసు. ఇవన్నీ కూడా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం మొత్తం ఈ ప్రపంచంలో జరిగే ప్రతి విషయాన్ని మేము మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ప్రకారం చెప్పేస్తాం, చిన్న చిన్న సూత్రాల ప్రకారం చెప్పేస్తాం అని చెప్పేసి అలా అంటారు. మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళు ఈ మాట చెప్తే మీరు, మీ దగ్గర అలాంటి సూత్రాలు ఏమున్నాయి? మీ దగ్గర అలాంటి సూత్రాలు ఏం లేవు. మీరు కర్మ సిద్ధాంతం అంటారు, ఇదంటారు, అదంటారు, మీరేం ప్రూవ్ చేయలేరు. మేము మాత్రం కావాలంటే ప్రూవ్ చేస్తాం చూడండి. మేము చెప్పిన సూత్రం ప్రకారం అది వెళ్తుందో లేదో కావాలంటే చూడండి. ఇంత ఎత్తు నుంచి డ్రాప్ చేస్తే అంత కరెక్ట్ గా అంత ఫోర్స్ ఉందో లేదో కావాలంటే చూడండి. ఎఫ్ ఈజ్ఈక్వల్ టు ఎంజీ కావాలంటే మీరు చెక్ చేసుకోండి. బట్ మీ సూత్రాలని మీరు చెక్ చేయడానికి మీ దగ్గర ఏముంది ఆధారం? కాబట్టి మీ సూత్రాలని తప్పు, మా సూత్రాలని కరెక్ట్. మేమెందుకు మీ సూత్రాలను యాక్సెప్ట్ చేయాలి? మా సూత్రాలను మేము ప్రూవ్ చేసుకుంటాం, మీ సూత్రాలను మీరు ప్రూవ్ చేసుకోలేరు. కాబట్టి మీ సూత్రాలు మేము యాక్సెప్ట్ చేసాం. మా సూత్రాలు అందరూ యాక్సెప్ట్ చేయాలి. అసలు మీ సూత్రాలను యాక్సెప్ట్ చేసే వాళ్ళందరూ బుద్ధి లేనటువంటి వాళ్ళు. ఇది వాళ్ళ తిరి. దీని దగ్గర ఏమైనా సమాధానం ఉందా మీకు? వీళ్ళు పళ్ళు రాలగొట్టడానికి ఏమైనా సమాధానం ఉందా? అది పర్యవసానం. అది పర్యవసానం. దానివల్ల అంటే ఇలాంటి థియరీ వల్ల కలిగే పర్యవసానం అది. దాని గురించి మనం మాట్లాడుకుందాం. మేము ప్రాక్టికల్ గా చూపిస్తున్నాం కదా. నేను గాడిది, నువ్వే గాడిది, నేను ఎందుకు గాడిదని అవుతా? నువ్వే గాడిదివి. నువ్వేదో నీకేదో పనికి మాలిన సిద్ధాంతం ఒకటి పట్టుకుని ఇది కరెక్ట్ అంటున్నావు. నేను నా సిద్ధాంతాన్ని పట్టుకుంటున్నాను, చూపిస్తున్నాను, ప్రూవ్ చేస్తున్నాను. దీన్ని ఎవడు పాటించినా కూడా దీన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తే ఎవరైనా దీనికి రిజల్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు నేను మనం ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుకునేది, మీరు రేపొద్దున బ్యాగ్ తీసుకుని సైంటిస్టుల్ని సెర్చ్ చేసి వాళ్ళ దగ్గర కూర్చొని రా నీతో మాట్లాడాలని ఉందని కాదు. అందుకోసం కాదు ఈ మాటలు మాట్లాడుకుంటా. మీ ఓన్ కన్విక్షన్ కోసం నేను ఈ మాటలు చెప్తున్నా, మీ కన్విక్షన్ రావడం కోసం. సో వాళ్ళ మొట్టమొదటి లోపం ఇది. ఇందాకలు అన్నారు చూసారా, నేను ఇందాకలు కొన్ని సూత్రాలు చెప్పాను గుర్తున్నాయా, న్యూటన్స్ లాస్ అని, గ్రావిటేషనల్ లాస్ అని, ఇవన్నీ. అసలు ఈ ప్రపంచం ఆ సూత్రాల మీదే పనిచేస్తుందని నీకెవడు చెప్పాడు? నువ్వు మా మీద నెత్తి మీద వేసేస్తున్నావు, ఈ సూత్రాల ప్రకారం పనిచేస్తుంది, ఈ సూత్రాల ప్రకారం పనిచేస్తుంది, ఈ సూత్రాల ప్రకారం పనిచేస్తుంది. అసలు ఈ సూత్రాల ప్రకారం పనిచేయట్లేదని నేను అంటాను. నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా? నువ్వు అనుకున్నంత సింపుల్ రూల్స్ ప్రకారం ఈ ప్రపంచం పనిచేయట్లేదు. దీనికి చాలా కాంప్లికేటెడ్ రూల్స్ ఉన్నాయి. ఈ ప్రపంచం పనిచేయడానికి చాలా కాంప్లికేటెడ్ రూల్స్ ఉన్నాయి. నువ్వేమంటున్నావు? అంత కాంప్లికేటెడ్ రూల్స్ లేవు, చిన్న సింపుల్ రూల్స్ ప్రకారం ఈ ప్రపంచం పనిచేస్తుంది అంటున్నావు. నేను దాన్ని ఒప్పుకోను. నువ్వు దాన్ని ప్రూవ్ చేయగలవా? చేయలేవు. నీ అజంప్షన్ ఇది. నీ అజంప్షన్ ఏంటి? ప్రపంచం చిన్న చిన్న రూల్స్ ప్రకారం పనిచేస్తుంది అనేటువంటిది నీ అజంప్షన్. ఆ అజంప్షన్ కి నువ్వు అంటే అజంప్షన్ అంటే ఇందాక చెప్పాను చూసారా, అది నీ యొక్క భావన, అది నీ భావన. దానికి నువ్వు మ్యాథమెటిక్స్ అద్దేస్తున్నావు, ఫార్ములాస్ డిరైవ్ చేసేస్తున్నావు, విలువలు ఇచ్చేస్తున్నావు, ప్రూవ్ చేసేస్తున్నావు. బట్ నేనేమంటున్నాను, నువ్వు అనుకున్నదే తప్పు అంటున్నాను నేను. నీ అజంప్షనే రాంగ్ అంటున్నాను. నువ్వు మా అజంప్షన్ రాంగ్ అంటున్నావు కదా, నేను నీ అజంప్షన్ రాంగ్ అంటున్నాను. మా అజంప్షన్ ఏంటి? ఈ సృష్టి భగవంతుడి దగ్గర నుంచి వచ్చిందని మా అజంప్షన్. నువ్వు అనుకున్నట్టు ఇది మా అజంప్షన్. అట్లీస్ట్ మా అజంప్షన్ కి ఒక బేసిస్ ఉందయ్యా. ఏమిటా బేసిస్? మా అజంప్షన్ కి, మా అంటే డివోటీస్ అజంప్షన్స్ కి బేసిస్ ఏమిటి? శాస్త్రం. శాస్త్రం అనే ఒక బేసిస్ ఉంది. అసలు మీ అజంప్షన్ కి బేసిస్ ఏంటి? దిస్ వరల్డ్ ఈస్ ఫంక్షనింగ్ బై సింపుల్ లాస్ అంటున్నావే, దానికి అజంప్షన్ కి బేసిస్ ఏంటి? నువ్వు సింపుల్ లాస్ ప్రకారం ఈ ప్రపంచం నడిచిపోతుంది అంటున్నావు. యాక్చువల్ గా సింపుల్ లాస్ ప్రకారం ఈ ప్రపంచం నడుస్తున్నట్టు మాకు అనిపించట్లేదు. ఈ ప్రపంచం చాలా కాంప్లికేటెడ్ లాస్ తో నడుస్తుంది అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక విమానంలో కొంతమంది ప్రయాణం చేస్తున్నారు. ఒకసారిగా విమానం కూలిపోయి అందరూ చచ్చిపోయారు. సో నువ్వేమంటావు? బై ఛాన్స్ ఎవడు పెడితే వాడు చచ్చాడని అంటావు. మా ప్రకారం బై ఛాన్స్ చావలేదు. ఎవడెవడికి చావాల్సిన కర్మ రాసి పెట్టిందో వాళ్ళందరూ ఆ టైంకి ఒక దగ్గర చేరారు. చేరి ఆ విమానంలో పడ్డారు. పడిన తర్వాత వాళ్ళకి ఈ పైలట్ కి ఏదో కర్మబంధం ఉండే ఉంటుంది, అందుకే వాడు ఏదో మేటు నొక్కాడు, మేటు నొక్కి అందరు కలిసి వచ్చారు అని మేమంటాం. అర్థమవుతుంది నేను చెప్పింది? దానికి అర్థమవుతుందా? వీళ్ళు దాన్ని ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎగ్జ్యూమ్ చేసుకుంటున్నారు. ఏంటి, ఎంత కాంప్లికేటెడ్ ఉండదు, చాలా సింపుల్ గా జరిగిపోతున్నాయి, వాడేదో ఒక మేట నొక్కాడు అందుకే అందరు చచ్చారంటున్నావు. కానీ మేం మాత్రం దాన్ని ఒప్పుకోం. దిస్ వరల్డ్ ఈజ్ నాట్ రన్నింగ్ బై సింపుల్ లాస్. దిస్ వరల్డ్ ఈజ్ రన్నింగ్ బై వెరీ వెరీ కాంప్లెక్స్ లాస్, చాలా కాంప్లెక్స్ లాస్. ఒక విస్ఫోటనం జరిగితే కుటుంబంలో అందరూ చస్తారు, ఒకడు మాత్రం ఎవడో బతికాడు. మన ఎవడో రాజమండ్రి దగ్గర ఒక యాక్సిడెంట్ అయిందంట. 18 మంది ఆ టాటా తుఫాన్ వెహికల్ లో వెళితే 18 మందిలో 17 మంది చచ్చారు, ఒక్కడు మాత్రం మిగిలిన్నాడు. ఏ లా ప్రకారం బాబు వాడు మిగిలిండాలి? నీ దృష్టిలో అది ఇలా పల్టీలు కొట్టింది, ఇంత ఫోర్స్ తో పల్టీలు కొట్టింది, తర్వాత ఇన్ని రకాలైనటువంటి ఫోర్స్ జరిగినాయి, అందులో ఈ ముద్ద అయింది, వీళ్ళందరూ కలిపి వాడిని రక్షించాడు, వాళ్ళందరూ కూడా రక్ష కవచంగా ఏర్పడి వాడు మిగిలాడని నువ్వు చెప్తావు ఏదో. అర్థమవుతుందా నేను చెప్తుంది? అర్థమవుతుందా? నీ ఎక్స్ప్లెనేషన్ ఎంతసేపు ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుంది. అంటే నువ్వు ఆల్రెడీ అజ్యూమ్ చేసుకుంటున్నావు. ఏంటి, సింపుల్ లాస్, సింపుల్ లాస్, సింపుల్ లాస్ ప్రకారం ఎక్స్పెరిమెంట్ నేను చేసేసి పడేస్తాను, అందుకే వీడు బతికాడంట. మేమేమంటాం? కర్మ ప్రకారం వాళ్ళందరూ చావాల్సింది, వీడు బతకాల్సింది. నేనేమంటాను? వాడు ఎందుకు అక్కడ కూర్చున్నాలో, వాళ్ళ బాబు ఎందుకు కూర్చోలేదు, వాళ్ళ అన్న ఎందుకు కూర్చోలేదు అక్కడ? అంటే నువ్వు అనుకున్నంత సింపుల్ గా లాస్ లేవు. మీరు చెప్తున్నంత సింపుల్ గా ఈ ప్రపంచం అనేటువంటిది నడవట్లేదు. మీకు ఆ లాస్ తెలియట్లేదు, మీకు ఆ నియమాలు తెలియట్లేదు. మీకు తెలిసిన నియమాలతోనే మీరు వివరిస్తున్నారు, కానీ మీకు తెలియని నియమాలు మీకు తెలియవు, కాబట్టి మీరు ఆ లాసే లేవు అనుకుంటున్నారు. అసలు మేము ఎందుకు ఒప్పుకోవాలి? ఇంత సరళమైనటువంటి నియమాలతోనే ప్రపంచం నడుస్తుందని మేము ఎందుకు ఒప్పుకోవాలి? మేము ఒప్పుకోం. వాడేమంటాడు, నువ్వు ఒప్పుకోకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. అదే మేమంటుంది. అంటే నీకు కూడా అదే ప్రాబ్లం ఉందన్నమాట. నువ్వు ఎలాగైతే కొన్ని ఒప్పుకోకపోతే నువ్వు ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేయలేవో, మేము కూడా కొన్ని ఒప్పుకోకపోతే మేము కూడా నీకు ఎక్స్ప్లెయిన్ చేయలేం. అర్థమవుతుందా ఈ పాయింట్? ఈ లాజిక్ అర్థమైందా? అర్థం కాలేదు. సో ఇప్పుడు నువ్వు నన్ను బ్లేమ్ చేయడానికి వీల్లేదు. ఏమని, మీరు కొన్ని లాస్ ఎక్స్ప్లెయిన్ చేయలేని లాస్ తో మీరు దీన్ని ఈ ప్రపంచాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే మనం కూడా అదే చెప్తాం అన్నమాట. నువ్వు కూడాను అజ్యూమ్ చేసుకున్న లాస్ ని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయలేవు. ఇది నెంబర్ వన్ ప్రాబ్లం. మూడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మూడు ప్రాబ్లమ్స్ లో నెంబర్ వన్ ప్రాబ్లం చెప్పాను. ప్రాబ్లం ఫస్ట్ ప్రాబ్లం అర్థమైంది అందరికీనా? చెప్పండి ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? సైంటిస్టుల యొక్క ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? ఏం అజంప్షన్ చేసుకుంటున్నారు? ప్రపంచం చిన్న చిన్న సరళమైనటువంటి నియమాల ప్రకారం నడుస్తుందని వాళ్ళు అజంప్షన్ తీసుకుంటున్నారు. దానికి ఏం ప్రూఫ్ లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు అజంప్షన్ చేసుకున్న తర్వాత దానికి విలువలు కట్టి దానికి ఇవి చేసి అది చేసి వాళ్ళకి మనం ఏమో చూపి మసిపోసి మారేడుగా చేస్తారంటారు చూసారా? అలా చేస్తున్నారు. అసలు దాన్ని ప్రశ్నిస్తున్నాను నేను ఫస్ట్. ఈ ప్రపంచం సరళ నియమాలతో పాటు పనిచేస్తుందని నువ్వు ఎలా చెప్తావు? ఈ ప్రపంచం సరళ నియమాలతో పనిచేయట్లేదు, చాలా కాంప్లికేటెడ్ నియమాలతో పనిచేస్తుంది. ఈ రెండో అజంప్షన్ ఏంటి? ఆ రెండు మూడు అజంప్షన్స్ అన్ని ఫస్ట్ అజంప్షన్ నుంచి వచ్చినటువంటివే. రెండో అజంప్షన్ ఏమిటి? ఈ నియమాలన్నీ ఎక్కడైనా వర్తిస్తాయి. నియమాలన్నీ ఎక్కడైనా వర్తిస్తాయి అంటే అర్థమైందా? ఎక్కడైనా వర్తిస్తాయి అంటే భూ వాతావరణంలో వర్తిస్తాయి, చంద్రుడి దగ్గర వర్తిస్తాయి, ఇక్కడ వర్తిస్తాయి, అన్ని నియమాలు అక్కడే వర్తిస్తాయి. కాబట్టి అందుకే వాడే ఉన్నాడు అక్కడ, గ్రావిటేషనల్ ఎనర్జీ 6/g. అర్థమైందా? అంటే ఈ రూల్ అక్కడ నువ్వు పనిచేస్తుంది అనుకుంటున్నావు, అక్కడ వేరే రూల్స్ పనిచేస్తున్నాయేమో ఎవరికి తెలుసు? నువ్వు అజ్యూమ్ చేసుకుంటున్నావు అక్కడ కూడా ఇవే రూల్స్ పనిచేస్తున్నాయని, అందుకే ఇక్కడ ఫార్ములాని తీసుకెళ్లి అక్కడ పెట్టేస్తున్నావు నువ్వు. సో అది రెండో అజంప్షన్. అర్థం అవుతుందా అర్థం కావట్లేదా? లేదా ఇంకొక ఎగ్జాంపుల్, ఇక్కడ అణుశక్తి తయారు చేసినప్పుడు హీలియం ఈక్వేషన్ ఉంటుంది. హీలియం అనేటువంటిది ప్రాసెస్ చేస్తే అది ఒక సర్క్యులర్ రియాక్షన్ తయారవుతుంది, దాని నుంచి విపరీతమైనటువంటి వేడి వస్తుంది అనమాట. సో నువ్వేమంటావు, సూర్యమండలంలో ఈ రియాక్షన్ అక్కడ పనిచేస్తుందని చెప్పేసి నువ్వు చెప్పేస్తున్నావు. అసలు సూర్యమండలంలో ఏ రియాక్షన్ పనిచేస్తుందో నువ్వు వెళ్లి చూసావా? నువ్వెవడు చెప్పడానికి, నువ్వు వెళ్లి చూసి ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసావా? అక్కడ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయకుండా నువ్వు ఎలా చెప్తున్నావు అక్కడ ఇదే పనిచేస్తుందని ఎలా చెప్తున్నావు? కాబట్టి అది అజంప్షనే. మరి అజంప్షన్ ట్రూత్ ఎలా చెప్తావు నువ్వు? నువ్వు అజ్యూమ్ చేసుకుంటున్నావు, మేము అజ్యూమ్ చేసుకుంటున్నాం. మేము అజ్యూమ్ చేసుకోవడానికి బేసిస్ శాస్త్రం ఉంది, నువ్వు అజ్యూమ్ చేసుకోవడానికి బేసిస్ ఏమీ లేదు. అర్థమవుతుందా? వాళ్ళు ఎలా నియమాలన్నీ ఎలా చెప్తారు అంటే ఈ ప్రపంచంలో ప్రతిదీ వాళ్లే చెప్పేస్తూ ఉంటారు. బిగ్ బ్యాంగ్ థియరీ, ఈ ప్రపంచం అంతా విస్ఫోటనం వల్ల వచ్చింది. విస్ఫోటనం వల్ల వచ్చింది. పోనీ అలాంటి విస్ఫోటనం నుంచి ఏదైనా ఒకటి కనిపెట్టి మేము చూస్తాం, అదే రీప్రొడ్యూస్ చేయి. ఒక విస్ఫోటనం వల్ల ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ ని ఎవడైనా తెప్పిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రాధా గోవింద పిక్చర్ ఉంది, అందులో ఎన్ని రంగులున్నాయో ఆ రంగులన్నీ ఒక పెద్ద ప్లేట్లో పెట్టు. ప్లేట్లో పెట్టి అక్కడ ఒక చిన్న బాంబు ఒకటి పెట్టు, బాంబుకి ఒక చిన్న తోక తగిలించు, అగిపులతో బాంబుకి నిప్పు పెట్టు, దానికి ఎన్ని అద్దాలు పెడతావో లేకపోతే అట్టలు పెడతావో ఇవన్నీ పెట్టు, మీకు తెలుసు కదా. పెట్టిన తర్వాత ఈ విస్ఫోటనం చేసి నాకు ఆ పిక్చర్ రావాలి, అలా కలర్స్ అన్ని విస్ఫోటనం జరిగి నాకు ఆ పిక్చర్ రావాలి, అలాంటి తెప్పించు ఒకటి ఏదైనా. అర్థమవుతుందా నేను చెప్పింది? ఆ పిక్చర్ రావాలంటే దానికి ఎవరో ఒకరు చాలా జాగ్రత్తగా దాన్ని గీయాలి, గీసి కలర్లు అద్దితే అప్పుడు ఆ పిక్చర్ అలా వచ్చింది. కానీ వాళ్ళు చెప్తుంది ఏమిటి, గీయక్కర్లేదు, ఈ ప్రపంచం ఎంత ఆర్గనైజ్డ్ గా ఉంది, దీని వెనక ఎవడు కూడా క్రియేటర్ లేడు, ఎలా వచ్చింది అంటున్నారు వాళ్ళు? విస్ఫోటనం వల్ల వచ్చింది, ఏదో ఒక బిగ్ బ్యాంగ్, ఎక్కడో ఒక పెద్ద బ్యాంగ్ అయిపోయింది, దాని నుంచి ఇది విస్ఫోటనం వచ్చింది, ఇలా వచ్చింది, ఆర్గనైజ్డ్ గా ఉంది అని చెప్పేసాను. పోనీ ప్రపంచం గురించి మర్చిపోదామే, ఒక చిన్న పిక్చర్ తీసుకురావయ్యా అలాంటిది, విస్ఫోటనం ద్వారా పిక్చర్ ని సృష్టించు మాకు. దాన్ని వాళ్ళు ఏమంటారు, కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ అంటారు. ఏమంటారు? కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ అంటే విస్ఫోటనం జరిగింది, బట్ కన్స్ట్రక్టివ్ గా మేము దాన్ని కొన్ని అడ్డులు పెట్టి అది ఎలా జరగాలో దాన్ని మేము కంట్రోల్ చేసి ఎక్స్ప్లోజన్ జరిగింది. అలాంటి ఒక కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ ఎప్పుడో జరిగిందంట, జరిగితే అప్పుడు ఈ ప్రపంచం వచ్చిందంట, అప్పుడే జీవం పుట్టుకొచ్చిందంట, అప్పుడే సూర్యుడు వచ్చాడంట, అప్పుడే చంద్రుడు వచ్చాడంట, అప్పుడే ఇవన్నీ కూడా వచ్చినాయంట. వినడానికి చాలా విచిత్రంగా ఉండలా? బట్ మనల్ని వాళ్ళు అంటున్నారు మీరు చెప్పింది అంత విచిత్రంగా ఉంది, నువ్వు చెప్పింది కూడా మాకు అలాగే ఉంది విచిత్రంగా. పళ్ళు విరిచేవాడు ఎవడు లేక వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు అన్నమాట. సో ప్రభుపాదులు వారు చేసింది అదే అనమాట, వాళ్ళ పళ్ళుని విరిచేశారు, వాళ్ళ దంతాలని విరిచేశారు అనమాట ప్రభుపాదులు. సో ఇవన్నీ అనమాట. సో ఒకటేంటి, ఈ భౌతిక ప్రపంచం అంతా చిన్న సరళమైనటువంటి నియమాలతో నడుస్తుంది, అదొకటి. రెండోది, ఈ నియమాలు ఎక్కడైనా ఒక్కలాగే వర్తిస్తాయి, ఎక్కడైనా ఒక్కలాగే వర్తిస్తాయి. ఇది రెండో అసంప్షన్. అంటే అక్కడికి వెళ్లకుండానే వాడు చెప్పేశాడు, ఈ ఇక్కడ చంద్రమండలంలో అదే వర్తిస్తుంది, సూర్యమండలంలో అదే వర్తిస్తుంది, ఏ గ్రహానికి కూడా వెళ్ళకపోయినా కూడా అదే వర్తిస్తుంది అని చెప్పేస్తున్నాడు. సో అది కూడా అసంప్షన్. ఇక మూడవ అసంప్షన్ ఏంటి, ఈ లాస్ అనేటువంటివి చాలా సరళమైన సింపుల్ లాస్. మీరు అది ఫస్ట్ దానికి రెండు, నేను ఫస్ట్ది థర్డ్ది కలిపి ఫస్ట్ లో చెప్పేశాను. నేను ఫస్ట్ది ఏంటంటే, యాక్చువల్ గా ఫస్ట్ది ఏంటంటే, ఈ ప్రపంచం కొన్ని లాస్ ప్రకారం నడుస్తుంది, కొన్ని ఫ్యూ సెట్స్ ఆఫ్ సింపుల్ లాస్ ప్రకారం నడుస్తుంది అనేటువంటి. అవి ఎంత సింపుల్ అంటే అర్థం చేసుకునే అంత సింపుల్, అది థర్డ్ పాయింట్, థర్డ్ అసంప్షన్. ఎవరైనా అర్థం చేసుకునేంత సింపుల్ లాస్ అవి, అది థర్డ్ అసంప్షన్. ఎవరైనా అర్థం చేసుకోవచ్చు ఆ లాస్ ని, అవేం పెద్ద భయంకరమైన లాస్ కాదు, చాలా సింపుల్ లాస్, అవి ఎవరైనా అర్థం చేసేసుకోవచ్చు. ఇది థర్డ్ అసంప్షన్. ఈ మూడు అసంప్షన్స్ ని తీసుకుని ప్రూవ్ చేయకుండా వాళ్ళు ఈ ప్రపంచం గురించి అన్ని కామెంట్లు చేసేస్తున్నారు. చేస్తూ చేస్తూ ఏమవుతుందో తెలుసా, వాళ్ళు తప్పులు చేస్తున్నారు. తప్పులు చేసేటప్పుడు వాళ్ళు కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేసి తప్పులైపోతాయి. ఎక్స్పెరిమెంట్లు తప్పులైపోయిన తర్వాత, ఇది రీసెర్చ్ లో ఉంది, ఇంకా దీన్ని బాగా మేము పూర్తి చేసిన తర్వాత అప్పుడు విడుదల చేస్తామని అంటారు. తప్పులు చేసినప్పుడల్లా ఇలాగే అంటారనమాట, ఇది రీసెర్చ్ లో ఉంది, ఇంకా పూర్తి కాలే, రీసెర్చ్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫిజిక్స్ లో ఒక థియరీ ఉంది, ఏంటంటే ప్రతి పరమాణువుకి న్యూట్రాన్లు, ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు అనేటువంటి ఉంటాయి. ఆ ఎలక్ట్రాన్లు అనేటువంటివి బయట ఉంటాయి, న్యూట్రాన్లు ప్రోటాన్లు అనేటువంటివి లోనుంటాయని. ఆ ఎలక్ట్రాన్లన్నీ చుట్టూ తిరుగుతూ ఉంటాయని ఒక రూదర్ఫోర్డ్ అనేటువంటి వాడు, ఒక సైంటిస్ట్ ఒక సిద్ధాంతాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆ సిద్ధాంతంలో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఇన్ని అన్ని కాదనమాట. వాడు చెప్పిన సిద్ధాంతం ప్రకారం అయితే ఈ ప్రపంచం అంతా నాశనం అయిపోవాలి. ఇప్పటి ప్రపంచం నాశనం అవ్వట్లేదంటే ఆ సిద్ధాంతంలో తప్పు ఉందని ఇంకోడెవడో రీసెర్చ్ చేసి పట్టుకున్నాడు, నీల్స్ బోర్ అని వాడెవడో పట్టుకున్నాడు దాన్ని. మ్యాక్స్ ఫ్లాంక్స్ అని ఇంకోడెవడో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాడు. ఐన్స్టీన్ అనేటువంటి ఇంకోటి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాడు. అంటే ఇవన్నీ ఇంపర్ఫెక్ట్ థియరీస్. కానీ మనల్ని వాళ్ళు మోసగించేస్తున్నారు, మేము రీసెర్చ్ చేస్తున్నాం అని మోసగించేస్తున్నారు అన్నమాట. సో పాయింట్ ఏంటంటే, ఇది వీళ్ళు ఈ లాస్ ని, ఈ ప్రపంచం నడిచే నియమాల్ని ముఖ్యంగా మ్యాథమెటికల్ ఫార్మాట్ లో ఎందుకు పెడుతున్నారంటే, ఇది చాలా ముఖ్యమైన పాయింట్, మ్యాథమెటికల్ ఫార్మాట్ లో పెడితే దానికి మ్యానిపులేట్ చేసే శక్తి ఎవరికి, ఫార్ములా కనిపెట్టిన వాడికి ఉందన్నమాట. అర్థమవుతుందా లేదా? ఫార్ములా కనిపెట్టేవాడు ఏ వాల్యూ ఇస్తే దానికి అనుగుణంగా ఆ రిజల్ట్ వస్తుంది అనమాట. సో మ్యాథమెటికల్ ఫార్మాట్ లో పెట్టడం వల్ల నువ్వు ఇంకో రకంగా ఏం చెప్తున్నావంటే, ఈ ప్రపంచం ఏదైతే సృష్టింపబడినటువంటి ప్రకృతి ఏదో ఉందో, ప్రకృతి నియమాలు ఏవైతే ఉన్నాయో, ప్రకృతి నియమాల్ని మనం కంట్రోల్ చేయగలం. మ్యాథమెటికల్ ఫార్మాట్ లో ఉంది కదా, కాబట్టి ప్రకృతి నియమాల్ని మనం కంట్రోల్ చేసి మనకు అనుగుణంగా దాన్ని మార్చేసుకోవచ్చు. అంటే ఇంకో రకంగా నువ్వు చెప్తుంది ఏంటంటే, నేను గాడ్ అని చెప్తున్నాను అన్నమాట. సైంటిస్టులు చెప్తుంది ఏంటి, ఐఎమ్ గాడ్. ఎందుకు? భగవద్గీతలో కృష్ణునే ఉంటున్నాడు, మయాధ్యక్షేన ప్రకృతి సూయతే స చరాచరం హేతునానేన కౌంతే జగత్వి పరివర్తితే అని కృష్ణుని అంటున్నాడు. నా అధ్యక్షతన ఈ భౌతిక ప్రపంచం అనేటువంటిది వర్తింపబడుతుందని కృష్ణుడు చెప్తున్నాడు. కానీ వీళ్ళేమంటున్నారు, లేదు లేదు, ఈ భౌతిక ప్రపంచం మేమెలా చెప్తే అలా నడుస్తుంది. ఎందుకు? ఈ భౌతిక ప్రపంచం ఎలా ఏర్పడింది, కొన్ని లాస్ ప్రకారం ఏర్పడింది. మేము ఆ లాస్ ని మాకు ఇష్టం వచ్చినట్టు ఇంటర్ప్రిట్ చేస్తాం, ఇంటర్ప్రిట్ చేసి కావాల్సిన రిజల్ట్ ని లాగేసుకుంటాం. అర్థమవుతుందా ఇక్కడ? అంటే నువ్వు ఏమైపోతుంది, నువ్వు యాక్చువల్ గా ఏం చేస్తున్నావు అంటే, భగవంతుని మీద ఎవరి మీద పెట్టద్దు ఫెయిత్, ఎవరి మీద పెట్టండి, మా మీద పెట్టండి, మేము మీకు గూడ్స్ డెలివరీ చేస్తాం. భగవంతుడు ఏమిస్తాడు? ఆ రష్యాలో ప్రభుపాదులు వారు అంటారు కదా, రష్యాలో ఒక మూర్ఖులు రాజకీయ నాయకులు అన్నారంట, ఏమయ్యా నీకు తినడానికి బ్రెడ్ ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు అన్నారు, డైలీ బ్రెడ్ ఈజ్ గివెన్ బై జీసస్. సరే వెళ్ళు వెళ్ళు, ఎక్కడికి? చర్చ్కి వెళ్ళి ప్రార్థన చేయి. అంటే వీళ్ళందరూ వెళ్ళారనమాట, వెళ్ళి చర్చ్కి వెళ్ళి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత బ్రెడ్ లేదు, ఏమీ లేదు, వాళ్ళకి ఏం రా. సో ఇప్పుడు అన్నారు, ఎక్కడి నుంచి బ్రెడ్ వచ్చింది? లేదు కదా, ఇప్పుడు మాకు ప్రార్థన చేయి. వీళ్ళకి ఆకలి ఎక్కువ కాబట్టి వీళ్ళు వాళ్ళకి ప్రార్థన చేశారు. చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? బ్రెడ్ ముక్కలు ఇసిరేశారు. సో ఇలా చెప్పి వాళ్ళు ఏమన్నారు, ఇలాంటి పిచ్చి పనులు చేయకండి, మీరు ఎవరిని నమ్మండి? మమ్మల్ని నమ్మండి, బ్రెడ్ నీకు ఎవడిస్తున్నాడో వాడిని నమ్ము. సో ప్రభుపాదుల వారు ఆ మాట పట్టుకున్నారు, ఓరి మూర్ఖుడా, నువ్వు బ్రెడ్ అయితే ఇసిరేసావు కానీ ఆ బ్రెడ్ తయారవడానికి గోధుమలు ఎలా తయారైనారు నాన్న? గోధుమలు ఎలా వచ్చినాయి, పుట్టినాయి? దానికి వాతావరణం ఎవడు సృష్టించాడు? నీరెవడిచ్చాడు? గాలి ఎవరిచ్చారు? నువ్వు బ్రెడ్ అయితే తయారు చేసి ఇచ్చేస్తున్నావు కానీ అసలు బ్రెడ్ తయారైంది ఎలా, గోధుమలు తయారైంది ఎలా, దాన్ని ఎవడు సృష్టించాడు, దాన్ని నువ్వు చెప్పట్లేదే? అంటే మోసం, మోసం అన్నమాట. సో ఈ మోసం జరుగుతుంది అన్నమాట. సో వాళ్ళు మనకి ఏది చెప్పేస్తే మనం దాన్ని అంతటిని నమ్మేస్తున్నాం అన్నమాట. ఈ ప్రపంచం అంతా చాలా లాస్ ప్రకారం, సింపుల్ లాస్ ప్రకారం నడుస్తుందని, ఆ లాస్ ఎక్కడైనా అప్లికబుల్ అని, వాటిని మనం మానిపులేట్ చేయొచ్చని. సో ఈ రకంగా ఇవి సైన్స్ లో ఉండే ఫండమెంటల్ ఫ్లాస్. ఫండమెంటల్ అంటే మూలమైనటువంటి తప్పులు. సో వాళ్ళు ఏమనుకోకూడదు, మేము సైంటిఫిక్ అనడానికి వీల్లేదు. ఎందుకు? నువ్వు మొదలైంది ఎక్కడి నుంచి మొదలెట్టావు? అప్పుతో మొదలెట్టావు, అజంప్షన్ తో మొదలెట్టావు. నువ్వెలా అయితే అజంప్షన్ తో మొదలెట్టావు, మేము కూడా అజంప్షన్ తో మొదలెట్టావు. నువ్వైతే ఏవైతే, వాడు అంటాడు అనమాట, మనం అడిగాం అనుకోండి, నేను ఇది నమ్మను అనంటే అలా నమ్మకపోవడానికి వీల్లేదు, కొన్ని లాస్ అంతే అలాగే ఉంటాయి, వాటిని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. మరి మేము కూడా అదే కదా చెప్తున్నాం, మేము కూడా అంటుంది అదే కదా. కృష్ణుడు దేవాదేవుడు అని నువ్వు ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేయమంటే నేను ప్రూవ్ చేయలేను, నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. యాక్సెప్ట్ చేసిన తర్వాత నువ్వు ఎక్స్పెరిమెంట్ చేస్తే నీకు తెలుస్తుంది కృష్ణుడు దేవాదేవుడు అని. అంటే నువ్వు ఏదైతే ఆరోపిస్తున్నావో నువ్వు కూడా చేస్తుంది అదే, నువ్వు కూడా చేస్తుంది అదే. సో ఇవి అడిగేవాళ్ళు లేక వాళ్ళు మెయింటైన్ చేసుకుని పోతున్నారు అన్నమాట. సో అందుకే మనం మన ఫెయిత్ ఎప్పుడు కూడా ఎక్కడ ఉండకూడదు, వీటి మీద ఉండకూడదు, ఈ సైంటిఫిక్ లాస్ మీద ఉండకూడదు. సైన్స్ రేపు వద్దన ఏదైనా చెప్పని, బట్ మన ఫెయిత్ మాత్రం సైన్స్ మీద ఉండకూడదు. మన ఫెయిత్ భగవంతుడి మీద ఉండాలి, భగవంతుడు ఇచ్చిన నియమాల మీద ఉండాలి. చంద్రుడు సూర్యుడు వాళ్ళేమో నక్షత్రాలు అంటారు. మనకి భాగవతం చెప్తుంది ఏమిటంటే నక్షత్రాలని, మోడర్న్ సైన్స్ చెప్తుంది చంద్రుడు ఉపగ్రహం అని. రెండింటికి తేడా ఉంది, ఉపగ్రహం వేరు నక్షత్రం వేరు, దాని ఫంక్షన్స్ వేరు. సో ఇలా గనక మనం చూసుకుంటూ పోతే, అంటే ఈ రీసెర్చ్ లోకి మీరు దయచేసి వెళ్ళొద్దు, నేను మిమ్మల్ని రీసెర్చ్ చేయమని చెప్పట్లేదు. నేనేం చెప్తున్నానంటే ఇందులో ఉండే ఫ్లాస్ మనం తెలిసి ఉండాలి. సైంటిఫిక్ బేసిస్ గనక మనం మీద వెళ్ళి దాని మీద గనక వెళితే దాంట్లో ఉండే ఫ్లాస్ మనం తెలుసుకుని ఉండాలి. ఫ్లాస్ అంటే దాంట్లో ఉండే లోపాలు మనకి తెలిసి ఉండాలి. వాళ్ళకి అధికారం లేదు మనల్ని ఎదిరించే, మనల్ని చెయ్యి వేలెత్తి చూపే అధికారం వాళ్ళకి లేదు. ఎందుకు లేదు అని అంటే వాళ్ళు కూడా చేస్తుంది అదే. వాళ్ళు కొన్ని అజంప్షన్స్ తో ఎలాగెళ్లారో మనం కూడా కొన్ని అజంప్షన్స్ తో వెళ్ళాం. మనకి వాళ్ళకి తేడా ఏమిటంటే మన అజంప్షన్స్ టైం టు టైం చేంజ్ అయినటువంటి అజంప్షన్స్. మనం ఏదైతే పట్టుకున్నామో అదే పట్టుకుంటున్నాం, ఇప్పటికీ అదే పట్టుకున్నాం. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భగవంతుడు ఇచ్చిన నియమాలు ఏవైతే ఉన్నాయో అవే నియమాలు ఇప్పటికీ మనం ఫాలో అవుతున్నాం. కానీ వాళ్ళ నియమాలు మాత్రం టైం టు టైం మారిపోతున్నాయి. ఎందుకు? రిజల్ట్ రాకపోతే మళ్ళీ ఎక్స్పెరిమెంట్ లో ఏదో చిన్న చేంజ్ చెయ్యాలి 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 ఇలా మారిపోతున్నాయి అన్నమాట. సో నీది పర్ఫెక్ట్ నాలెడ్జా మాది పర్ఫెక్ట్ నాలెడ్జా? నీ నాలెడ్జ్కి బేసిస్ లేదు, మా నాలెడ్జ్కి బేసిస్ ఏమిటి? శాస్త్రం. సో నువ్వు ఎజ్యూమ్ చేసుకోవాలి, మేము ఎజ్యూమ్ చేసుకోవాలి. మేము ప్యూర్ పర్ఫెక్ట్ సైంటిస్ట్ ఇచ్చిన నాలెడ్జ్తో మేము బేసిస్ చేసుకుంటున్నాం. నువ్వు ఏ సైంటిస్ట్ మీద ఆధారపడినావు? బుర్రలేనోడు ఎవడో ఒకడు ఎక్స్పెరిమెంట్ చేసి పడేస్తాడు, పోతాడు, పోయిన తర్వాత వాడు చచ్చిన 100 సంవత్సరాలకి తర్వాత తప్పుని తేలుతుంది. ఎగ్జాంపుల్ డార్విన్. డార్విన్ థియరీ అంటే తెలుసా? డార్విన్ థియరీ మనం అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే మన తాతలు తండ్రులు వాళ్ళెవరు కోతులు, అది డార్విన్ థియరీ. అది డార్విన్ థియరీ. మీ ముత్తాత ఎవరైనా కోతి. ప్రభుపాదులు వారు ఏమన్నారు తెలుసా? ఇది ఎప్పుడైతే ప్రభుపాదులు వారు తీసుకొచ్చి చెప్పారో, ప్రభుపాదులు వారు మీ తాత కోతేమో కానీ మా తాత మాత్రం కోతి కాదు అన్నారు. ఇది ప్రభుపాదులు వారు ఇచ్చిన రిప్లై, ఈ సైంటిస్టులకు ఇచ్చిన రిప్లై. మీ తాతలు కోతులు అయ్యి ఉండొచ్చేమో కానీ మా తాతలు మాత్రం కోతులు కాదు అని చెప్పేసి. సో డార్విన్ థియరీ ప్రకారం ఏంటంటే మనిషి ఈ స్థాయికి ఎలా వచ్చాడంటే, ఇంతకుముందు రాతిమానవుడిగా ఉండేవాడు, ఇలా 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 పరిణామం చెంది 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 ఇప్పుడు ఇంత ఇంటెలిజెంట్ పర్సన్ అయిపోయాడు. అది డార్విన్ థియరీ. బట్ మనకు అనిపిస్తుంది ఇంటెలిజెంట్ అయ్యాడా బుద్ధి లేనోడయ్యాడా నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? మనకి ఈ కాలక్రమేణా మనిషి బుద్ధి లేనివాడు అవుతున్నాడా బుద్ధిమంతుడు అవుతున్నాడా చెప్పండి. ఎలా చెప్తున్నారు? బుద్ధి లేనివాడు అయ్యాడని ఎలా చెప్పగలుగుతారు చెప్పండి? కాలం గడుస్తున్న కొలిది మనిషి బుద్ధిమంతుడు అవుతున్నాడా బుద్ధి లేనివాడు అవుతున్నాడా? అసలు బుద్ధి ఉంటే కదా యూజ్ చేసుకోవడానికి ఫస్ట్. బుద్ధి ఉండేవాడు సంతోషంగా ఉండాలి కదా, అంతే సింపుల్. సింపుల్ లా ఏంటి? బుద్ధి ఉండేవాడు ఎలా ఉండాలి? సో టైం గడుస్తున్న కొలిది ఇంకా జీవన ప్రమాణాలు మరీ మరీ దిగజారిపోయి మనిషి ఇంకా ఇంకా రాక్షసుల్లా తయారైపోతున్నాడు, బుద్ధి లేనటువంటి వాడుగా తయారైపోతున్నాడు. అంటేనే అర్థం ఏమిటి అంటే ఈ డార్విన్ థియరీ కరెక్ట్ కాదనమాట. డార్విన్ థియరీ అంటే ఏమిటో కాదు. ఒక స్పీసీ ఉందనుకోండి, అంటే ఒక జంతువు లేదా ఒక జీవి ఉందనుకోండి, ఆ జీవి రూపాంతరం చెంది ఇంకో జీవి వస్తుంది. కొన్నాళ్ళకి ఈ జీవి ఉండదు ఇంకా. అలాగే ఈ జీవి ఇంకా రూపాంతరం చెంది ఇంకో జీవి వస్తుంది, మరి కొన్నేళ్లకి ఈ జీవి ఉండదు. అందుకే వాళ్ళు ఏమంటున్నారు, డైనోసరస్ ఇప్పుడు ఎందుకు లేవు? ఆ జీవి పోయింది, ఆ జీవం అంతమైపోయింది, జీవం అంతమైపోయింది. అంతమైపోయిన తర్వాత అది పరిణామం చెంది ఇంకో రకంగా వచ్చింది, ఇంకో రకంగా వచ్చింది, ఇంకో రకంగా వచ్చింది. అది డార్విన్ థియరీ. వేదిక్ థియరీ ఏమిటి? అది కాదు. 84 లక్షల రకాల జీవరాశులు సైమెంటేనియస్ గా ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి రాలే, సైమెంటేనియస్ గా ఉన్నాయి. ఈ మూర్ఖులు ఎంత గొప్పవాళ్ళు అంటే మన దశావతారాలను కూడా అలాగే సృష్టించేశారన్నమాట. ఫస్ట్ ఎవరు? చేప అవతారం, తర్వాత కూరం అవతారం, తర్వాత ఇంకో అవతారం, తర్వాత ఇంకో అవతారం. సో వాళ్ళ దృష్టిలో ఫైనల్ అవతారం ఏంటి, పర్ఫెక్ట్ అవతారం ఎవరు? కల్కి. ఇవన్నీ కూడా రూపాంతరం చెందినటువంటివి అని అంట. ఇంత మూర్ఖ థియరీ ఉందన్నమాట. ఇది సైంటిఫిక్ థియరీకి ఇంత మూర్ఖత్వం ఉందన్నమాట. సో అందువల్ల ఈ డార్విన్ సిద్ధాంతం అనేటువంటిది పూర్తిగా తప్పు అని తేలిపోయింది. ఎవరి ద్వారా? మనం చెప్పలే, వాళ్లే రీసెర్చ్ చేసుకుని వేరే సైంటిస్టులు తప్పని చెప్పేశారు. ఇప్పుడు అందుకే మనకింకా పుస్తకాల్లో ఉందో ఏమో గాని అమెరికాలో డార్విన్ థియరీ ఇప్పుడు లేదు, పుస్తకాల నుంచి తీసి చెరిపేశారు వాళ్ళు. ఎందుకంటే చొల్లు తప్పని తేలిపోయింది కాబట్టి తీసేశారు వాళ్ళు. ఒకవేళ పెట్టినా చొల్లు ఎలాగో అని చెప్పేసి పెట్టారు అంతే. సో అందువల్ల సో ఈ థియరీస్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ సైంటిఫిక్ థియరీస్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన థియరీస్ లో ప్రాబ్లమ్స్ లేవు. ఎందుకనంటే మనం ఏదైతే ఇవి భగవత్ నియమాలు కాబట్టి భగవంతుడి నియమాలు భగవంతుని సృష్టిలో ఎల్లవేళ్ళ ఎక్కడైనా సరే అవి చెల్లుతాయి. భగవంతుడి నియమాలు ఎందుకు? భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి నియమాలు కాబట్టి. సో ఇవి కొన్ని విషయాలు. సో వాళ్ళు ఉండే తప్పులు అర్థమైనాయి కదా, సైన్స్ లో ఉండే తప్పులు అర్థమయ్యాయి కదా, మూలమైనటువంటి 3 తప్పులు. దీనికి సంబంధించి ఏమైనా డిస్కషన్ ఓపెన్ చేస్తారా, అడుగుతారా ఏమైనా ప్రశ్నలు, లేకపోతే ఇవన్నీ చాలా కష్టంగా ఉన్నాయా? మొదట్లోనే ఇవన్నీ, తర్వాత మళ్ళీ ఇవన్నీ డిస్కస్ చేయం మళ్ళీ మనం, తర్వాత మళ్ళీ మన భగవద్గీతలోకి వెళ్ళిపోతాం, తర్వాత నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లోకి ఉపదేశామృతంలోకి వెళ్ళిపోతాం అండి. భయపడకండి, మా జీవితం అంతా భక్తి శాస్త్రం ఎలా ఉంటే మేమేమైపోతామని అనుకోకండి. దయచేసి ముందు ఏం చేయాలంటే, ఏదైనా సరే ఒక బిల్డింగ్ కట్టాలంటే ఫస్ట్ పైకేం కనబడదాం, గోతులు తవ్వుతా ఉంటాం అన్నమాట. సో గోతులు తవ్వేటప్పుడు బోల్డ్ అంత చెత్త బయటకు వస్తూ ఉంటుంది. సో అసలు ఫౌండేషన్ వాళ్ళకి తెలియనటువంటి బిల్డింగ్ ఎలా కట్టాలో తెలియనటువంటి వాడికి చాలా భయం వేస్తూ ఉంటుంది అన్నమాట. నువ్వేదో పైన చూపిస్తావు అనుకుంటే కింద చూపిస్తున్నావు ఏంటో నాయన అని చెప్పేసి ఉంటాడు వాడు. మీకు కూడా అలాగే అనిపించవచ్చు బహుశా. బట్ నేను చేస్తుంది ఏమిటంటే తవ్వుతున్నాను, తవ్వి మంచి ఫౌండేషన్ వేసిన తర్వాత నువ్వు 10 స్టోరీస్ కట్టుకుంటావో 100 స్టోరీలు కట్టుకుంటావో అంత నీ ఇష్టం. ముందు ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండాలి. అందుకే ఈ డిస్కషన్ అంతా. చంద్రమండలం అనేటువంటి స్వర్గలోకం, అవును. ఈ బాడీతో వెళ్ళలేము, అవును కరెక్ట్. అది శాస్త్రంలో ఉంది అది. సో శాస్త్రం మీద ప్రభుపాదుల వారికి ఎంత నమ్మకం అంటే, అదే కదా లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం గుర్తుందా, ఈ స్వయం ఇప్పుడున్నటువంటి శరీరంతో చంద్రమండలంలోకి ఎవడు కూడా ప్రవేశించలేడు అది శాస్త్రం చెప్తుంది. కానీ వీళ్ళు ఏదో స్పుత్నిక్ పెట్టుకుని లేకపోతే రాకెట్ పెట్టుకుని అక్కడికి వెళ్ళిపోయామని చెప్పేసి ఏవో చెప్తున్నారు, ఇదంతా కూడా కరెక్ట్ కాదు. తర్వాత వాళ్ళు అది ఎలా కరెక్ట్ కాదో మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం గుర్తుందా, వాడు ఎవడో తీసుకుని ఒక ఫ్లాగ్ పట్టుకుని ఇలా పాతేశాడు వాడు. ఆ ఫ్లాగ్ ఇలా 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 ఎగురుతూ ఉంది. వాళ్ళ థియరీ ప్రకారం ఏంటి, గాలి లేదు. మరి గాలి లేకపోతే ఇది ఎలా ఎగురుతుంది? అదొక పెద్ద రాంగ్ పాయింట్. తర్వాత అంత పైకి వెళ్తే దాని రేడియేషన్ ఎంత భయంకరంగా ఉంటుంది అని అంటే, నువ్వు ఎంత పెద్ద లెడ్ కోటింగ్, లెడ్ అంటే తెలుసు కదా పీబీ తగరం, నువ్వు ఎంత తగరపు కోటింగ్ మొత్తం వేసుకుని వెళ్ళాలి. బట్ ఎంత తగరపు కోటింగ్ వేసుకున్నా కూడాను ఆ రేడియేషన్ ఎంత భయంకరమైనటువంటిది అంటే, అది వెళ్లి మనుషుల్ని చంపేస్తుంది అన్నమాట. అసలు ఆ రేడియేషన్ ఎవడు తట్టుకోలేడు, అంత అంత పైన అంత రేడియేషన్ ఎవడు కూడా తట్టుకోలేడు. వీళ్ళు ఇంత చిన్న సన్నని తగరపు కోటింగ్ వేసుకుని వీళ్ళు చెప్పేస్తున్నారు, ఆ రేడియేషన్ అంతా తట్టుకోవడానికి ఈ తగరపు కోటింగ్ సరిపోద్ది అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇదే తగరపు కోటింగ్ ని ఇంకాస్త పైకి వెళ్ళి గనక ఎక్స్పెరిమెంట్ చేస్తే అది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. మరి వీడు మాత్రం ఇంత వేసేసుకుని ఇక్కడికి వెళ్ళిపోయి పెద్ద చూపించేస్తున్నాడు. సో ఇదంతా కూడా మోసం. అందుకే ప్రభుపాదులు ఆ రోజే తేల్చేశారు ఇది మోసం. ఇంకా అలాంటివి చాలా సైంటిఫిక్ చాలా ఉన్నాయి, మీకు తెలియవు అవి. అంటే అందులో ఒక మనకి ఒక సీడీ కూడా ఉంది, అది మీరు చూసారో లేదో బహుశా. చంద్రమండలానికి మనిషి వెళ్ళాడు అనేటువంటిది అభూత కల్పన అనేటువంటిది ఒక సీడీ ఉంది, ఇంగ్లీష్ లో ఉంది. అందులో ఉండే ప్రతి లోపం వాళ్ళు చెప్పి చూపించారనమాట. ఇది లోపం, లోపం 2, లోపం 3, లోపం 3, లోపం 5, ఒక్కొక్కటి చెప్పి చూపించారు. తర్వాత ఒక నీడ ఒకటి కనబడుతుంది వాళ్ళు, ఒక పెద్ద ఏరు షిప్ లో నీడ ఒకటి కనబడుతుంది. నీడ ఎప్పుడు కనబడుతుంది అంటే కెమెరాలు యూజ్ చేసినప్పుడే నీడ కనబడుతుంది అనమాట. అక్కడ వేరే, అదే అన్నాను నీడ, నీకు నీడ ఉండేటువంటి భాగం, నీకు నీడుండేటువంటి భాగం వెనకాతలు ఉంటుంది. నువ్వు ఫోటో తీయాలనుకుంటే ఫ్లాష్ నుంచి ఇటువైపు తీసి తీయాలన్నమాట. సో క్లియర్ గా తెలిసిపోతుంది అనమాట, నువ్వు ఫోటో తీసావని క్లియర్ గా తెలిసిపోతుంది అనమాట. అంటే నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, గుర్తున్నా కూడాను మనకంత సైంటిఫిక్ నాలెడ్జ్ లేదు మనం అర్థం చేసుకోవడానికి. అంటే దాంట్లోకి వెళ్తే వస్తుంది, బట్ వెళ్లాల్సిన అవసరం లేదు. బట్ అది తప్పు అని మాత్రం తెలుస్తుంది, అది తప్పు అని తెలుస్తుంది. రిజెక్ట్ చేసే పంపిస్తాడు. అదే పుణ్యకార్యాలు చేయకుండా వెళ్ళాడు అర్జునుడు, వెళ్ళాడు అర్జునుడు సేమ్ బాడీతో వెళ్ళాడు. శాస్త్రం ప్రకారం పోవాలి, పుణ్యకర్మలు చేస్తే, అంత గొప్ప పుణ్యకర్మలు చేస్తే ఆ అనుమతితో, అది కూడా ఎవరి అనుమతితో, ఇంద్రుడు అనుమతితో వెళ్ళాలి. సో ఇలాంటివి చాలా ఉన్నాయి, లోపాలు ఎన్నో ఉన్నాయి. అవును, కొన్ని కొన్ని నమ్మొచ్చా, అదేనా మీరు అడుగుతుంది? అదే అంటున్నాను. నేనేమంటానంటే సైన్స్ని పూర్తిగా కొట్టివనట్లేదు, కానీ అదే సర్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనుకోవడం బుద్ధి తక్కువ అని అంటున్నా. అలా ఎన్నోసార్లు జరిగింది కూడా, పాలన రేపు వస్తే వర్షం అంటాడు రాలేదు, అలా ఎన్నిసార్లు జరగలేదా? సో పర్ఫెక్ట్ నాలెడ్జ్ అంటే అందులో పొల్లు పోవడానికి వీల్లేదు, జరిగి తీరాల్సిందే. ఇది చెప్తే జరిగి తీరాల్సిందే. కృష్ణుడు ఏదైనా చెప్తే అది జరిగి తీరుతుంది అంతే. సో అందుకే నేనంటుంది ఏంటంటే, ఈ ఎక్స్పెరిమెంటల్ నాలెడ్జ్తో ప్రాబ్లం ఏంటంటే కొన్నిసార్లు జరగచ్చు, కొన్నిసార్లు జరగకపోవచ్చు. కాబట్టి అది బేసిస్ గా తీసుకోలేము మనం, దాన్ని పరిపూర్ణమైనటువంటి జ్ఞానంగా మనం స్వీకరించలేము, బట్ యూటిలైజ్ చేసుకోవచ్చు. 2012 ప్రళయాంతం వస్తుంది, ఎన్ని చెప్పారో ఇలాంటి ఒక్కొక్కడు ఒక్కొక్క సంవత్సరం చెప్తా ఉంటాడు భయపడడానికి. Y2K ప్రాబ్లం అని ఎప్పుడు అన్నారు? 2000 వచ్చినప్పుడు అన్ని కంప్యూటర్లు కూడాను చివరిలో 00 అయిపోతాయి, 00 అయిపోతే ప్రపంచం అంతా కూడా కళ్ళకల్లోలం అయిపోతుంది అన్నది. అందరు బతికి బానే ఉన్నారు కదా Y2K ప్రాబ్లం వచ్చిన తర్వాత. ఇలాంటివి ఎన్నో చెప్పి భ్రమలు కల్పించి ఇదంతా ఎలాంటి తెలుసా? మీరు ఒక ఎల్లోపతిక్ హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, వాడు ముందు నీకు ఎంత భయాన్ని కల్పించేస్తారంటే, నువ్వు చచ్చిపోతావు, ఇప్పుడే ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతావు అని చెప్పి వాడు తీసుకెళ్లి నిన్ను నీ దగ్గర పిండి 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 పిప్పి చేసి వసూలు చేసి చివరికి చంపేసి పంపించేస్తారు. అది మోడర్న్ థియరీ ఉంది, మోడర్న్ సైంటిఫిక్ థియరీ అంతా కూడా. వాడిని ఒక యాసిడ్లో పోస్తారనమాట, యాసిడ్లో పెట్టి ఉంచుతారనమాట. వాడు అంటాడనమాట, మీరు రేపు పొద్దున కనిపెడతామంటున్నారు కదా, మరి అప్పుడు నా బాడీ ఉండదు, కాల్చేస్తారు వీళ్ళు, అందుకే ఒక పెద్ద బాటిల్ తయారు చేసి అందులో ఒక యాసిడ్లో పెట్టేస్తారు అనమాట. వాడు బోల్డ్ అంత డబ్బు ఇచ్చేస్తాడు వాడు. ఇప్పటికీ అలాంటి బాడీలు ఉన్నాయి తెలుసా మీకు, ఇప్పటికీ అలాంటి బాడీలు ఉన్నాయి, పెద్ద పెద్ద బాడీలు, పెద్ద బాటిల్స్ లో, యాసిడ్ బాటిల్స్ లో. అంటే ఆ యాసిడ్ ప్రిజర్వేటివ్ యాసిడ్ అనమాట, అంటే దాన్ని ఛిద్రం చేయకుండా దాన్ని అలాగే ఉంచే యాసిడ్ అనమాట. అంటే వీడేమనుకుంటా అంటే, వాడు ఎప్పుడో సంజీవుని వాడు కనపడితే సైంటిస్ట్ కనపడితే అప్పుడు నా దాంట్లో ఇంజక్షన్ ఇచ్చేస్తే మళ్ళీ నేను బయటకు వచ్చేసి మొత్తం అన్ని కూడా చేసేసుకుంటాను. అంత మహామూర్ఖులు ఉన్నారు ఈ ప్రపంచంలో. అంటే అయితే ఇందులో మీకు ఒక విషయం చెప్పలేదు, ఆ ఫైనల్ గా విషయం చెప్పిన తర్వాత మనం పూర్తి చేద్దాం. ఈ సైంటిస్టుల థియరీతో ప్రాబ్లం ఏంటో చెప్తాను చూడండి. వాళ్ళు ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తారంటే, కెమికల్ రియాక్షన్స్ తోనే చూస్తారు. కెమికల్ రియాక్షన్ తో చూడడం అంటే ఏమిటో చెప్తాను మీకు. మీకు నా మీద కోపం వచ్చి ఒకటి కొట్టారనుకో, నా కళ్ళంటే నీళ్లు వస్తున్నాయి. ఈ కళ్ళంటే నీళ్లు రావడాన్ని వాళ్ళు ఎలా చెప్తారంటే, ఇక్కడ ఎన్నో ఈ కళ్ళలో కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరిగినాయి, దానివల్ల ఈ నీళ్లు ఇలా వస్తున్నాయి అని చెప్పేసి అంటారు. వాళ్ళు దేన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేరనంటే, నేను బాధతో కారుస్తున్నానా ఆనందంతో కారుస్తున్నానా వాళ్ళు చెప్పలేరు. అర్థమైందా? రెండు సార్లు కూడా నీళ్ళు వస్తాయి, ఆనందంతో కూడా నీళ్ళు వస్తాయి, ప్రేమతో నీళ్ళు వస్తాయి, లేకపోతే ఎన్నో రకాలుగా కళ్ళంటే నీళ్ళు రావచ్చు. వాళ్ళు కేవలం వాళ్ళు ఏమంటారు, నీ కళ్ళంటే నీళ్ళు రావడానికి కారణం ఏమిటంటే నీలో కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరిగినాయి, కాబట్టి కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి. సో ఈ రకంగా చూసుకుంటూ పోతే ఇంకా రిలేషన్షిప్స్, ఎథికల్ లాస్ ఇలాంటివి ఏమి లేవు, అన్ని కూడా దేనితోనే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కెమికల్ లాస్ తోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కెమిస్ట్రీ ప్రకారం. సో అప్పుడు ఏమవుతుంది, ఎవరు ఏ ఎథికల్ లా పాటించాల్సిన పని లేదు. తల్లితోనైనా పడుకోవచ్చు, చెల్లితోనైనా పడుకోవచ్చు, లేకపోతే జంతువుతోనైనా పడుకోవచ్చు, ఎలాగైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే దానికి ఇదంతా ఏమిటి, దాన్ని వాళ్ళ దృష్టిలో ఇవన్నీ ఏమిటి, కెమికల్ కాంబినేషన్ అంతే. ఇది కెమికల్ కాంబినేషన్, అయ్యో ఆ కెమికల్ కాంబినేషన్ అయితే ఇది వస్తుంది, ఈ కెమికల్ కాంబినేషన్ అయితే ఇది వస్తుంది. ఇంత డేంజర్ అనమాట. అంటే ఈ డిమానిక్ లాస్ మనం పాటిస్తే, సైన్స్ ని కనుక యాక్సెప్ట్ చేస్తే చివరికి ఏ స్థితికి వస్తామనంటే ఈ స్థితికి వస్తాం అనమాట. ప్రతిదాన్ని నువ్వు దేంతో కొదులుస్తున్నావు అంటే, నీకు ఫీలింగ్స్ అనేటువంటి వాళ్ళకి లేదు, ఫీలింగ్స్ ని వాళ్ళు మెజర్ చేయలేరు. ఫీలింగ్స్ వాళ్ళు ఎలా మెజర్ చేస్తారు, కెమికల్ రియాక్షన్స్ ద్వారానే మెజర్ చేస్తారు ఫీలింగ్స్ ని. ఎథిక్స్ అనేటువంటివి అనేటువంటి ఉండవు అనమాట. ఇంత భయంకరమైనటువంటి స్థితికి సైన్స్ మనల్ని తీసుకొస్తుంది. అందుకే బీ కేర్ఫుల్. సైన్స్ ని ఎంత మేరకు ఉపయోగించాలో అంత మేరకే ఉపయోగించాలి. అదే పరమావధిగా భావించొద్దు. దాన్నే పూర్తిగా మనం స్వీకరించి జీవితాన్ని డిస్ట్రాయ్ చేసుకోవాలి. అవన్నీ బాగా, అవన్నీ సటిల్ ఎనర్జీస్. ఇప్పుడు వీళ్ళేదైతే గ్రాస్ ఎనర్జీస్, వీటికి ఆటికి తేడా ఉంది చూడండి. వీడు అనుభవం ప్రదర్శిస్తే, వీడు విడిచిపెడితే, ఎవడో ఒకడి మీద పెడితే చుట్టూ మొత్తం గ్రామాలు నగరాలు అన్ని లేచిపోయి అందరూ చచ్చిపోతారు. వాళ్ళు కనిపెట్టిన అనుభవములు ఎలాంటివి అంటే, తల్లిని కూడా చంపకుండా తల్లి గర్భంలో ఉండే బిడ్డను మాత్రమే చంపే అంత శక్తివంతమైనటువంటి అనుభవం వాళ్ళ దగ్గర ఉంది. సో ఏది బెటర్ టెక్నాలజీ? ఇదా అదా బండ టెక్నాలజీ. ఇది బెటర్ టెక్నాలజీ కాదు, బండ టెక్నాలజీ. బండ టెక్నాలజీ అంటే ఎవడి మీద వేసిస్తే పక్కడ కూడా చచ్చిపోయే టెక్నాలజీ ఇది. ఇది అలాంటి టెక్నాలజీ. అది ఎంత బ్యూటిఫుల్ టెక్నాలజీ, అది సో బ్యూటిఫుల్ టెక్నాలజీ. అలాంటి నిజంగా చూసుకుంటే ఎన్నో ఉన్నాయి. ఈ ఏరోప్లేన్ వెళ్తే ఒక పక్షి అడ్డం వచ్చేస్తే చచ్చిపోతారు అందరూ. ఇదేం ఏరోప్లేన్ రా బాబు, అందరూ కూడా నన్ను కట్టేసినట్టు కూర్చోవాలన్నమాట. ఒక్కొక్కరికి బెల్ట్లు కట్టుకుంటారు, ఇలా చచ్చి బతుకున్నట్టుగా అలా ఉంటారు. అప్పుడు ఏరోప్లేన్స్ ఎలా ఉండే, ఆడిపాడి ఎంత కావంటే అంత ఎక్స్పాండ్ అయ్యేటువంటి ఏరోప్లేన్స్ ఉన్నాయి. పుష్పక విమానాలు ఉండేవి, ఎంతమంది కూర్చున్నా ప్లేస్ ఉండేది. ఓ అంటే ఇవన్నీ కూడా మనం ఏదో గొప్ప చెప్పుకోవడానికి అని కాదు, ఫెయిత్ ఎక్కడుంది? ఇదంతా ఏ కోణం నుంచి ఆలోచిస్తున్నామంటే ఫెయిత్ ఎక్కడుంది? బట్ మనం చూసుకున్నట్లయితే ఫెయిత్ మనకి మ్యాక్సిమం ఎవరి మీద ఉంది? మనం ఈ రోజు ఈ మాటలు ఆడేస్తున్నాం కానీ మనం జీవితం అంతా దేని మీద ఆధారపడింది? సైంటిస్టుల మీద ఆధారపడిందంటే మనం అనుకోకుండానే వాళ్ళ మీద ఆధారపడిపోతున్నాం. ఇఫ్ యు ఆర్ మోర్ డిపెండెంట్ ఆన్ టెక్నాలజీ మీన్స్ యు ఆర్ ట్రస్టింగ్ సైంటిఫిక్ ఫిలాసఫీ. అర్థమవుతుందా? యువర్ మోర్ మన లైఫ్ ని ఎంత సైంటిఫిక్ మోడల్ మీద మనం పెట్టుకుంటే అంత సైన్స్ నమ్ముతున్నట్లే. ఎంత సరళతరం చేసుకుంటే అంత దాన్ని మనం విసర్జిస్తున్నట్టు అనమాట, అంత దాన్ని మనం విడిచిపెడుతున్నట్టు. ఇవన్నీ కొద్ది కష్టం, మీకు అర్థం చేసుకోవడానికి కష్టం. బట్ ఫండమెంటల్ గా కొన్ని విషయాలు తెలిస్తే చాలు. డీటెయిల్ గా తెలుసుకోవాల్సిన పని లేదు, బట్ కొన్ని ఇంత తెలుసుకుంటే చాలు. ఏమిటి, సైంటిస్టులకి ప్రశ్నించే హక్కు లేదు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే చేస్తున్నారో మనం కూడా అదే చేస్తున్నాం. మనకి అట్లీస్ట్ ఒక ప్రమాణం ఉంది, వాళ్ళకి ప్రమాణం లేదు. అది ఇంకా ఇంకేమన్నాయా ఎవరైనా నీ క్వశ్చన్స్? మీరు పాపం బోరింగ్ ఫీల్ అయిపోతున్నారా? చెప్పండి, పర్వాలేదు. అయిపోయిందిలేండి, నేను ఏదైతే ఫండమెంటల్స్ చెప్పాలనుకున్నానో ఆల్మోస్ట్ ఒక 5-6 క్లాసెస్ ఈ ఫండమెంటల్స్. తర్వాత మళ్ళీ మనం దిగేది ఉపదేశామృతం. ఏం డిస్కస్ చేద్దాం ఈ బుక్స్ లో ఫస్ట్? ఉపదేశామృతమా, భగవద్గీత, ఈశోపనిషత్త, లేకపోతే భక్తి రసామృత సింద? ఫస్ట్ ఉపదేశామృతం డిస్కస్ చేద్దాం, అది చాలా ఇంపార్టెంట్, ప్రాక్టికల్. ఓకే, ఉపదేశామృతం డిస్కస్ చేసిన తర్వాత కావాలంటే ఈశోపనిషత్తు కానీ లేదా భగవద్గీత కానీ స్టార్ట్ చేద్దాం. సో ఇంకో కొన్ని వారాలు పడుతుంది ఉపదేశామృతం స్టార్ట్ అవ్వడానికి. ముందు ఇవన్నీ క్లియర్ అవ్వాలి. ఇంకా ఎనీ క్వశ్చన్స్? వెంకటేష్ అచ్యుతనా? విజయ వెంకటేష్. తీర్థకృష్ణ ఏమన్నా ఉందా? ప్రభు నువ్వు ఆయన వైపు చూస్తున్నావు, నేను నీ వైపు చూస్తున్నా. ఏవి అదేదో టెక్నాలజీ ఉంటుంది వాళ్ళకి, నాకు తెలియదు అది టెక్నాలజీ ఏముంటుంది, బట్ ఇట్ విల్ మేబీ ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఇట్ ఇస్. ఈజిప్ట్ లో పిరమిడ్స్ ఉన్నాయి కదా, ఏవో ప్రిజర్వేటివ్స్ ఏవో పెడతారు వాళ్ళు, నాకు దాని గురించి తెలియదు, తెలుసుకొని చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఓంకారం ప్లేస్ చేస్తారా? ఏదో ఉంటుంది డెఫినెట్ గా, ఏదో వేదిక్ థింగ్, ఏదో కనెక్షన్ ఉండే ఉంటుంది ప్రతిదానికి. వేదిక్ నాలెడ్జ్ నుంచి ఏదో ఉంటుంది. ప్రభుపాదుల వారు ఏమన్నారంటే వేద మీన్స్ నాలెడ్జ్, వేద మీన్స్ నాలెడ్జ్. అంటే నువ్వు సైంటిఫిక్ నాలెడ్జ్ కానీ ఏ నాలెడ్జ్ అయినా ఎక్కడి నుంచి రావాలి? వేదాల నుంచే రావాలి అంతే, వేరే సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇంకోటి లేదు. వేద మీన్స్ నాలెడ్జ్. సో ఈ వేదాలన్నింటి యొక్క సారాంశమే కృష్ణుడు. వేదైశ సర్వైర్ అహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం. సో మనం ఈ వేదాల్లో ఉండే బ్రాంచెస్ అన్ని తెలుసుకోవాల్సిన పని లేదు. మనం ఎవరి గురించి తెలుసుకుంటే చాలు, కృష్ణ గురించి తెలుసుకుంటే చాలు, ఏమి తెలుసుకోవాల్సిన పని. సో ఈరోజు క్లాస్కి సంబంధించి కొన్ని క్వశ్చన్లు రాసుకోండి, అవి డిస్కస్ చేయండి. శాస్త్రజ్ఞులు ఆస్తికులపై, ఆస్తికులు శాస్త్రజ్ఞులు ఆస్తికులపై, ఆస్తికులు అంటే తెలుసా, నాస్తికులు ఆస్తికులు అని రెండు రకాలు ఉన్నారు. నాస్తికులు అంటే భగవంతుని నమ్మని వారు, ఆస్తికులు అంటే భగవంతుని నమ్మేవారు. శాస్త్రజ్ఞులు ఆస్తికులపై చేసే ఆరోపణలేమి? శాస్త్రజ్ఞులు ఆస్తికులపై చేసే ఆరోపణలేమి? అవి వారికే ఎలా వర్తిస్తాయో వివరించండి, అవి వారికే ఎలా వర్తిస్తాయో వివరించండి. అవి వారికే ఎలా వర్తిస్తాయో వివరించండి. ఓకే, రెండో క్వశ్చన్. లాజిక్ రీజనింగ్ ఏమంటారు తెలుగులో? హేతువాదం, హేతువాదం కదా, హేతువాదం అంటారు కదా తెలుగులో. హేతుబద్ధంగా ఉంది, హేతుబద్ధంగా లేదు అని అంటారు కదా. హేతుబద్ధంగా ఉంది అని అంటే అర్థం దాని వెనక లాజిక్ రీజనింగ్ ఉన్నటువంటిది, హేతుబద్ధంగా ఉన్నట్టు. వీళ్ళందరికా? అచ్చా, ఓకే, అవునండి. హేతుబద్ధంగా ఉండడం, హేతుబద్ధంగా లేకపోవడం అనేటువంటిది తెలుగులో వాడతారు. విన్నారా? హేతుబద్ధంగా అనేటువంటి పదం విన్నారా? పోనీ హేతుబద్ధంగా అంటే శాస్త్రీయంగా అని అర్థం అన్నమాట. శాస్త్రీయంగా అంటే దానికి లాజిక్ రీజనింగ్ ఉంది అన్నమాట. స్వచ్ఛమైన శ్రద్ధను, స్వచ్ఛమైన శ్రద్ధను కలిగి, స్వచ్ఛమైన శ్రద్ధను కలిగి శాస్త్ర ప్రమాణాలను వివరించేటప్పుడు స్వచ్ఛమైన శ్రద్ధను కలిగి శాస్త్ర ప్రమాణాలను వివరించేటప్పుడు కొన్నిసార్లు హేతువాద సహాయాన్ని తీసుకునే అవకాశం ఉన్నది. హేతువాద సహాయాన్ని తీసుకునే అవకాశం ఉన్నది. హేతువాద సహాయాన్ని తీసుకునే అవకాశం ఉన్నది. ఒకసారి మొత్తం చదవండి రెండో క్వశ్చన్. సహాయం తీసుకోవడానికి రాయండి, సహాయం తీసుకోవడానికి అందులోనే అదే క్వశ్చన్ కంటిన్యూషన్. సహాయం తీసుకోవడానికి దానినే సత్యంగా స్వీకరించడానికి మధ్య తేడా తెలుపండి. సహాయం తీసుకోవడానికి దానినే సత్యంగా స్వీకరించడానికి మధ్య తేడాను తెలియజేయండి. సహాయం తీసుకోవడానికి దానినే సత్యంగా స్వీకరించడానికి మధ్య తేడాను వివరించండి. అంటే అర్థమైందా, క్వశ్చన్ అర్థమైందా? ఇందాక ఫస్ట్ సెషన్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను దీన్ని. Logic and reasoning has a place in explaining truth, but that is not the truth. Logic and reasoning may help in understanding truth, but that is not the truth. So when you are explaining truth, what is your basis? Logic and reasoning is the only basis, or you take it as some tool to explain truth? English lo it easy untadi, ila కొద్ది కష్టం తెలుగు. ఓకే, ఈ రెండు. తర్వాత మూడో క్వశ్చన్ అంటే ఈ ఒక క్వశ్చన్ ఎప్పుడు కామన్ గా ఉంటుంది ప్రతి క్లాస్ కి కూడా. ఆ కామన్ క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు ఈ భక్తిశాస్త్ర క్లాస్లో సారాంశం, మీరు తెలుసుకోగలిగినటువంటి అపోహలు, తొలగించుకున్న అపోహలు ఏమైనా ఉంటే అది రాయండి. తొలగిపోయిన అపోహలు శాస్త్ర సారాంశం, క్లాస్ సారాంశం అండి. మీరు ఇలా క్వశ్చన్ ఇలా వదిలేస్తారు అనుకోండి, మీకేం అర్థం కాదు. మళ్ళీ మీలో మీరు కూర్చొని చర్చిస్తేనే ఇది మళ్ళీ బయటకు వస్తుంది అన్నమాట. ఈ అండర్స్టాండింగ్ అంతా బయటకు వస్తుంది. ఈ గ్రూప్ మీటింగ్స్ అవుతున్నాయా? ఎవరికి అవ్వట్లేదు చేతులేదండి? ఎవరి గ్రూప్ మీద? మీ ముగ్గురు ఒక గ్రూపా? భీమచ్యుత ఇంకా వెంకటే అవ్వట్లేదా? ఎవరు గ్రూప్ మీద? నిత్యముక్త గ్రూపా? నిత్యముక్త గ్రూప్ లో ఎవరెవరు ఉన్నారు చెప్పండి. ఒకటి, రెండు. ఆయన గ్రూప్ లో ఉండేవాళ్ళు, వాళ్ళ కింద ఉండేవాళ్ళు, వాళ్ళ గ్రూప్ లో ఉండేవాళ్ళు అందరూ చేతులు ఎత్తారు. ఇదంతా నిత్యముక్త గ్రూప్ ఏనా? అయితే ఇదంతా నిత్యముక్తికి సంబంధించిన గ్రూప్ ఏనా? మధుగోపాల్ గ్రూప్. సో దీనికి కూడా అవ్వట్లేదు, మధుగోపాల్ గ్రూప్ లో కూడా అవ్వట్లేదు. మీదైంది. ఓకే, నిత్యముక్త గ్రూప్ అవ్వట్లేదు. లాస్ట్ టైం కూడా అడిగితే చెప్పారు ఎవరు నిత్యముక్త గ్రూప్. ఇంకా వేరే వాళ్ళు అయినాయా? అంటే ఎలా అయినాయి? రెండు రెండు రకాలైనటువంటి అవ్వాలి. ఒకటి వాళ్ళ వాళ్ళకి అవ్వాలి, మీతో ఆయన మీ గ్రూప్ లీడర్తో అవ్వాలి. మీలో మీకు అవుతున్నాయా? రెండు రకాల గ్రూప్ మీటింగ్స్ ఉండాలి. మీలో మీకు అవుతున్నాయా లేదా నాకు కావాలి. మీలో మీ గ్రూప్ మీటింగ్స్ ఎవరెవరు? ఫర్ ఎగ్జాంపుల్ తులసీనారాయణ్, తీర్థ, నువ్వు, ఇంకా మీ ఇద్దరితో పాటు ఇంకెవరు ఉన్నాడా? రాలేదు, చేంజ్ అయ్యాడు. సో మీరు మీరు రెగ్యులర్ డిస్కస్ చేస్తున్నారా? అలాగే వేరే ఇక్కడుండే గ్రూప్స్ ఎవరెవరు? శ్రీహరి అండ్ సిద్ధార్థ్ అండ్ అఖిలాత్మ. అఖిలాత్మ అక్కడ ఉన్నాడు. మీ ముగ్గురు గ్రూపా? మీరు డిస్కస్ చేస్తున్నారా? అండ్ ముకుందరి అండ్ రూపానగా ఇంకెవరు మీ ఇద్దరితో పాటు? ఆశ్రయ గౌరవ్. మీరు డిస్కస్ చేస్తున్నారా? ఆయన మార్చుకుంటాను. సరే, మీరు డిస్కస్ చేస్తున్నారు, ఏం డిస్కస్ చేస్తున్నారు నాకు కావాలి. అంటే మీరు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలియాలి. దీని పేరుతో ఇంకేమో మాట్లాడుకుంటే నాకు అవసరం లేదు. ఏం మాట్లాడుకుంటున్నారు మీరు? ఏం డిస్కస్ చేస్తున్నారు? గుడ్. అయితే ఇది ఇలా చేస్తున్నారని నాకు తెలియాలంటే ఎలా, దీని అవుట్పుట్ ఎలా నాకు తెలుస్తుంది? అది ఓకే, అది అప్లై చేస్తున్నారు అంటే ఇది జరుగుతుందని నాకు తెలియాలంటే ఒక రిపోర్టింగ్ సిస్టమ్ ఉండాలి, అకౌంటబిలిటీ సిస్టమ్ ఉండాలి. అంటే మీరు రాస్తున్నారా లేకపోతే మాట్లాడుతున్నారా? ఎవరు రాసుకున్నారు ఫెసిలిటేటర్? ఓకే, మీ ఫెసిలిటేటర్ ఎవరు? లక్ష్మీపతి. సో ఆయనకు కూడాను మీరు రాసుకుంది ఒక కాపీ ఇవ్వండి ఆయన చూసుకోవడానికి, అంటే మీది సరిగ్గా జరుగుతుందో లేదా. నాకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఇవి జరుగుతున్నాయా, రెగ్యులర్గా జరుగుతున్నాయా లేదా అనేటువంటిది నాకు కావాలి. సో ఈసారి నుంచి నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, నెక్స్ట్ టైం నుంచి 10:30 to 1:30 మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ మీలో మీరు గ్రూప్ డిస్కషన్ చేసుకోవడానికి టైం ఇస్తాను. అందులో నేను ప్రతి గ్రూప్ కి జాయిన్ అవుతూ ఉంటాను, ఇలా రొటేషన్. సో అప్పుడు నాకు తెలుస్తుంది అసలు మీరు ఏ లెవెల్లో డిస్కస్ చేస్తున్నారు, ఏం డిస్కస్ చేస్తున్నారు, అసలు క్వశ్చన్స్ కి మీకు ఏమైనా కనెక్షన్ ఉందా, లేకపోతే ఇది బేసిస్ చేసుకుని వేరే ఏవో మాట్లాడుకుంటున్నారా తెలుస్తుంది నాకు. ఏమంటారు మీరు, ఒప్పుకుంటారా దానికి? హ్యాపీనా లేకపోతే వద్దా? అది బెటర్ కదా, ఫాల్స్ ఫైండ్ అవుట్ చేయడానికి కాదు, బట్ మీ డిస్కషన్ ఇంకా ఎంకరేజ్ చేయడానికి, ఇంకా బాగా ఎలా చేయొచ్చు అని చూడటానికి. అవును. సో అది కొద్దిగా సమయం కొద్దిగా దానికి వెచ్చింది.